गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ श्री नानापरमात्मने नमः. ॐ श्री नानापरमात्मने नमः. ॐ श्री नानापरमात्मने नमः. యా ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదమ్మా, అందరూ కనెక్ట్ అవుతున్నట్టున్నారు.
యా మోస్ట్ లైక్లీ డిస్టర్బెన్స్ మళ్ళీ మిథున్ గారి ఫోన్ నుంచి వస్తున్నట్టుంది.
ఇప్పుడండి
యా నౌ ఇట్స్ బెటర్ మిథిన్.
నౌ ఇట్స్ వెరీ గుడ్.
మిథిన్ స్పీకర్ పెట్టద్ది.
నేను స్పీకర్లో లేను.
ఎందుకంటే స్పీకర్ పెడితే ఏమవుతుందంటే రీసౌండ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు మచ్ అవైటెడ్ అనమాట. అంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మనం మిథున్ గారి గురించి. అసలు మిథున్ గారికి మన ఫస్ట్ సెషన్ నుంచే చెప్పాలి, కానీ ఆయనకి చాలా వర్క్ ఉంటుంది. అపోలోలో మెయిన్ డాక్టర్ ఆయన. అయితే మనకి నాన్నగారి దగ్గర చిన్నపిల్లలు అలవాటు అయిపోయి మిథున్ మనకు కొంచెం లోకుగా చూస్తాం, కానీ హీఈస్ వన్ ఆఫ్ ది లీడింగ్ డాక్టర్స్ ఇన్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ కదండి. సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్స్ లో బోన్ స్పెషలిస్ట్ ఆయన. సో ఆర్థోపెడిషియన్. మనందరికి తెలుసు నాన్నగారి దగ్గరికి మిథున్ ఎప్పుడు వచ్చినా కూడా మా భక్తులు కాస్త చూసి పెట్టు అని చాలా కేసులు రెఫర్ చేసి, అంటే ఎప్పుడు అనేవారు మిథున్ ఎప్పుడు యవనంగానే ఉండిపోతాడు, ఇంకా పెద్ద అంటే ఏజ్ అవ్వడం మన మిథున్ అని. సో మిథున్ మనందరికి కూడా ఆత్మీయుడు. సో ఈ రోజు మిథున్ తో మనం ఈ సెషన్ చేయడం మనందరికి చాలా ఆనందం. సో మిథున్ తో మనం ఈ సెషన్ మొదలు పెడదాం. సో మిథున్ నువ్వు ఫస్ట్ లైక్ నాన్నగారి దగ్గరికి రాకముందే నీకు బై బర్త్ యూ హ్యాడ్ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కదా. మీ ఫాదర్ సైడ్ వాళ్ళంతా కూడా చాలా బాగా డివోటీస్, పెద్ద ఈ నరసింహస్వామి గుడులలో ఆచార్యులు అలా చేసి అలా స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది కదా మీ ఫ్యామిలీలో. నీకు పుట్టుకతోనే ఉంది అది. సో నీది అంటే బ్రీఫ్ గా మాకు నీ లైఫ్ గురించి ముందు చెప్పాక ఫస్ట్ పరిచయం నాన్నగారితో చెప్పి గాని.
అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఉషా గారికి, ఇంకా గ్రీష్మ గారికి, ఇంకా నాన్నగారి భక్తులందరికీ మై థ్యాంక్ యూ. నాకు కొంచెం తెలుగు వీక్ ఉంటుంది, సో అప్పుడప్పుడు ఏమైనా ఇంగ్లీష్ పదాలు వస్తే మీరు నన్ను క్షమించండి. ఉషా గారు అన్నట్టు మా ఫ్యామిలీలో స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఫస్ట్ నుంచే ఎన్నో డెకేడ్స్ నుంచి మేము జనరేషన్స్ మేము శ్రీ వైష్ణవ బ్రాహ్మిన్స్ మా ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీలో నరసింహస్వామి కులదైవము. యాదగిరిగుట్టకి ప్రధాన అర్చకులు మా పెద్దనాన్న. సో అలాంటప్పుడు ఇంట్లో మేమందరం జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే నిత్య నైవేద్యాలు ఇంకా ఈ వంటలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మాకు ఒక భువనేశ్వరం అని ఒక చిన్న గుడి ఉంటుంది మా ఇంట్లోనే ఉంటుంది, జాయింట్ ఫ్యామిలీ ఇంట్లో. ఆ గుడిలో మాకు తెలిసి నాకు తెలిసి ఒక 300-400 సంవత్సరాల నుంచి పూజించబడే విగ్రహాలు ఉన్నాయి మా కులం మా వంశం వర్షిప్ చేసే విగ్రహాలు ఉన్నాయి పరంపరగా. సో ఆ విగ్రహాల్లో మెయిన్ విగ్రహం గురువుది అనమాట. సో మా గురువు రామానుజాచార్యులు అనమాట. సో రామానుజాచార్యులని ఆది గురువులాగా మానుకుని మేము పూజిస్తాం, మా ఫ్యామిలీ పూజిస్తారు. నెక్స్ట్ దైవం కృష్ణుడు. సో ఇలా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసి నాకు స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ నాకు కొద్దో గొప్ప అలవాటైనా కూడా నాకెప్పుడు హిందూయిజం పట్ల విపరీతమైన ప్రేమ లేకుండే. హిందూయిజం అన్నా నాకు అంత ఏవో దేవుళ్ళ కోపాలు వస్తాయంట, అలుగుతారంట, ఇవన్నీ నాకు ఆ కాన్సెప్ట్స్ అర్థం కాకుండా వీళ్ళు ఎలాంటి దేవుళ్ళని అనిపించి హిందూయిజం పైన నాకు మరీ ఎక్కువ ఆకర్షణ లేకుండే. అలా పెట్టినా కూడా నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి శ్రీరామకృష్ణ పరమహంస ఫోటో చూస్తే అక్కడ ఎక్కడ లేని ప్రేమ చిన్నప్పటి నుంచే. నేను నాకు గుర్తుండి నేను 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఒకసారి ఆయన ఫోటో చూస్తున్నాను. ఆ ఫోటో చూడంగానే అసలు ఈయన ఈయనంటే నాకు చాలా ఆత్మీయుడు. అసలు ఈయన చాలా చాలా బంధుమిత్రు అన్నట్టు నాకు చాలా ప్రేమ వచ్చేసింది ఆయన అంటే. కాన్వెంట్ స్కూల్లో ఉండేసరికి చిన్నప్పటి నుంచి యేసు ప్రభువుని ఏమో ప్రార్థించడము పొద్దు నుంచి సాయంత్రం వరకు. పొద్దున మార్నింగ్ ప్రేయర్ యేసు ప్రభు పైనే ఉండేది, సాయంత్రం కూడా యేసు ప్రభు పైనే ఉండేది. సో నాకు ఆయన అంటే ఎక్కువ ప్రీతి కలిగింది. అంటే నాకు మోర్ అమౌంట్ ఆఫ్ వేరుల కోసం త్యాగం చేసిండు వీడి అనే థాట్, ఆ థాట్ ప్రాసెస్ తోటి నాకు చాలా ఆకర్షణ లాగా అనిపించింది. అలా ఉండగా మెల్లగా నేను స్కూల్ లైఫ్లోంచి ఇలా మెల్లమెల్లగా పోతుండగా 10th క్లాస్లో ఇప్పుడు స్వామి వివేకానంద ఒక బుక్ చదివిన, హిస్ కాల్ టు ద నేషన్. అది ఆ రోజు ఇంట్లో ఏదో పండగ ఉండే, అందరు పండుగలో బిజీ ఉంటే నేను మాత్రం మా పై రూమ్లో అటక దగ్గర ఆ బుక్ దొరికేసరికి ఆ బుక్ చదువుతూ కూర్చుండేసరికి అంటే హిందూయిజం అంటే ఏంటి, ఆ గొప్పతనం ఏంటి, ఆ యొక్క రిలీజియన్లు అనేది ఆయన చెప్పే మాటలు ఆ రోజు నాకు రాత్రంతా నేను నిద్రపోలేదు. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది నా హెరిటేజ్ చాలా గ్రేట్, నేను పుట్టిన సంస్కృతి చాలా గ్రేట్ అని చెప్పేసి. అప్పటి నుంచి నేను మెల్లగా రామకృష్ణ మిషన్ అంటే ఏంటో నేను మెల్లగా ఐ ట్రై టు దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో చిన్నప్పటి పర్సూ చేయడం స్టార్ట్ చేస్తున్నాను నేను. రామకృష్ణుడు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన విషయం నాకు ముందుగానే తెలిసినందువలన ఈయనకి నాకు ఏదైనా పూర్వజన్మ లింక్ ఉన్నదేమో అనుకుని రామకృష్ణ మట్కి రెగ్యులర్గా నేను తరచుగా లేవండి. అలాంటప్పుడు ఆ టైం ఏంటంటే ఎంసెట్ టైం. ఎంసెట్ అంటే మెడిసిన్ చదవాలి, డాక్టర్ అవ్వాలి. అలాంటి టైం అప్పుడు స్పిరిచువాలిటీ మీద చాలా ఏమంటారు దాన్ని
ఆకర్షణ
బెంట్ ఆఫ్ మైండ్ వచ్చేసి ఆకర్షణ వచ్చేసి నేను చదువు విషయంలో అసలు పట్టించుకోలేదు, చదువుకోలేదు. నేను 11th and 12th క్లాస్ అసలు పట్టించుకోలేదు. ఎంతగా రామకృష్ణుడు అంటే ఇష్టం వచ్చేసిందనంటే కలకట్టా వెళ్ళాను. కలకట్టా వెళ్ళి అప్పుడు ఆయన అంటే ఎంత భక్తి అంటే కలకట్టాలో అసలు చెప్పులు వేసుకునేవాడిని కాదు. కలకట్టా నగరంలో దిగంగానే అసలు చెప్పులనే ఉండేవాడిని, ఎక్కడ తిరిగినా కూడా చెప్పులు లేకుండా తిరిగేవాడిని. ఇదంతా రామకృష్ణ తిరిగిన సిటీ, నేను ఇక్కడ ఎట్లా చెప్పులు వేసుకుంటాను వేసుకోలేనని. ఆయన ఊరికి వెళ్ళాను, ఆయన ఊరికి నేను ఇంటర్మీడియట్ లో ఒకసారి వెళ్ళాను. సో
అప్పటికే నీకు రామకృష్ణుల పట్ల అంత డివోషన్ పెరిగి నువ్వు కలకట్టా వెళ్ళి అంటే ఇంకా ఊరంతా కూడా ఎక్కడికి వెళ్ళినా చెప్పులు వేసుకోకుండా వెళ్లేవాడివి ఆయన మీద గౌరవంతో.
అంటే ఆయన అన్నారు ఇదంతా అమ్మవారి సిటీ, ఎవరినైనా అమ్మవారి అంటే నన్ను ఎవరిని చూస్తున్నా కూడా నాకు అమ్మవారి లాగానే అనిపించేవాళ్ళు అక్కడ. సో అది దైవభూమి అని అన్నట్టు భావించి నేను అసలు నన్ను ఎప్పటి నుంచో నాకు ఆయన పట్ల ఉన్న ప్రేమ ఒక విధంగా ఇట్ ఇంక్రీజ్ సో మచ్ దట్ ఐ కుంట్ నేను అసలు ఆ భావం నుంచి బయటికి రాలేకపోయినా.
బయటికి రాలేదు అదంతా. 1 మినిట్ మిత్రి, నువ్వు ఇంగ్లీష్ లో చెప్పింది, నేను తెలుగులో ఆ వర్డ్స్ నేను తెలుగులో చెప్పేస్తాను. యా మిథిన్ కి అంటే అమ్మవారి పట్ల రామకృష్ణుడి పట్ల ఉన్న అపారమైన ప్రేమ ఇష్టము, దానివల్ల కలకత్తాలో అడుగు పెట్టిన కాడి నుంచి చెప్పులు కూడా వేసుకోవాలనే ధ్యాస కూడా ఎందుకు ఉండేది కాదే అంటే ఇదంతా అమ్మవారి ప్రాంతము, ఇక్కడ రామకృష్ణులు జీవించారు అనే ఉద్దేశంతో అంత గౌరవంగా లోపల నుంచి ఆప్యాయత ప్రేమ ఉండేదంట. సో యా అప్పుడు ఫస్ట్ టైం అంటే ఇంటర్మీడియట్ లో ఉండగా వెళ్ళాడు అది. అందుకు అంత భక్తి ప్రవాహంలో అంత ముగ్ధుడైపోయి రామకృష్ణుడి పట్ల భక్తితో, అమ్మవారి పట్ల భక్తితో చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఎంసెట్ కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా భక్తి పరంగా ఉండిపోయాను అని చెప్తున్నాడు. యా కంటిన్యూ మిథిన్, కంటిన్యూ.
అలాంటప్పుడు ఎంసెట్కి చదవలేకపోయినాను కానీ ఎక్కడ లేని ఆశ వచ్చేసింది దట్ రామకృష్ణ మిషన్లో సన్యాసిని అవ్వాలని అండ్ జీవితాంతం రామకృష్ణకి డెడికేట్ చేయాలని అలా వచ్చేసేసరికి అది మా పేరెంట్స్కి చెప్పినాను. చెప్తే వాళ్ళు ఆ రోజు రాత్రంతా ఏడ్చి నన్ను పట్టుకొని దేవుడు సన్యాసులకే దొరుకుతారా లేకపోతే హౌస్ హోల్డర్స్కి దొరకరా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా దేవుడు దొరకరా అవసరంగా సన్యాసం అవ్వాల్సిన అవసరం లేదు అని ఎంతో రచ్చ చెప్పి నెక్స్ట్ డే వాళ్ళు తీసుకెళ్ళి నాకు ఒక బైక్ కొనిచ్చిండు. బైక్ కొంటే బైక్ తిరిగి కొంచెం ఇవన్నీ మధ్య అని బైక్ కొనిచ్చిండ్రు. రూమ్లో ఉన్న విగ్రహ ఫోటోలన్నీ తీసేసిండ్రు, అన్ని దేవుళ్ళ ఫోటోలన్నీ తీసేసి బైక్ కొనిచ్చి కొంచెం అవుతుందని ఎక్స్పెక్ట్. అప్పుడు నాకు మనసులో అనిపించింది ఎక్కడో దట్ నేను తీసుకునే యొక్క డిసిషన్ వల్ల పేరెంట్స్ హ్యాపీ లేరంటే మేబీ ఇది కరెక్ట్ డిసిషన్ కాదేమో అనుకుని నేను రోజు రామకృష్ణ మఠ మిషన్ రామకృష్ణ మఠ దగ్గరికి వెళ్ళి రామకృష్ణతోటి ఒక విధమైన మనోభావనతో మాట్లాడుకునేవాడిని, ఇంటర్నల్గా మాట్లాడుకునేవాడిని. అప్పుడు ఏమైందంటే నేను డిస్టింక్షన్ స్టూడెంట్, 10th క్లాస్లో టాపర్ ఉండే, సడన్గా ఎంసెట్ ఎగ్జామ్ ఇచ్చేసరికి ఏదో 7800 ర్యాంక్ వచ్చింది. నాకంటే కొంచెం వీక్ స్టూడెంట్స్, నా స్కూల్లోనే వాళ్ళకి 5th ర్యాంక్, 50th ర్యాంక్, 60th ర్యాంక్ వచ్చేసరికి అందరూ ఒక విధంగా నన్ను చిన్న చూపు చూడడం స్టార్ట్ చేసిండ్రు. చేస్తే నాకు ఆ రోజు అర్థం కాలేదు నేను ఏం తప్పు చేస్తున్నా అని. అంటే నా లైఫ్లో డైరెక్షన్ ఏం లేదనుకొని నేను బాగా ఏడ్చుకుంటూ, ఐ స్టిల్ రిమెంబర్, ఇంటి నుంచి బైక్లో కూర్చొని ఏడ్చుకుంటూ త్రూఅవుట్ ద వే రామకృష్ణ మిషన్కి వెళ్ళాను. వెళ్ళి స్వామి దగ్గరు కూర్చొని నేను ఎందుకు నేను ఇంత ప్రాబ్లమ్స్ పెడుతున్నా, మా పేరెంట్స్ అందరు నన్ను మా పేరెంట్స్ అందరు బాధపడుతున్నారు ఏంటిది అని బాధపడేసరికి నెక్స్ట్ డే మణిపాల్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. మణిపాల్ ఎగ్జామ్ రిజల్ట్స్ నేను మళ్ళీ టాప్ చేస్తున్నాను. అది ఎందుకు టాప్ చేస్తున్నానంటే దాంట్లో జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఆ ఎగ్జామ్లో, ఆ జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఆన్సర్ చేయడంతో మణిపాల్ వచ్చింది. సో అందరు చాలా హ్యాపీ అయినారు, మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్, మణిపాల్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ ఉస్మానియా గాంధీలో దొరకకపోతే ఏమవుతుంది, మణిపాల్ కూడా చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అది, అది వరల్డ్ ఫేమస్, అక్కడికి పంపి బాబునంటే అప్పుడు డాడీ వెళ్ళినాను మణిపాల్లో జాయిన్ చేసిండు. మణిపాల్లో జాయిన్ అవ్వడానికి మ్యాంగ్లూర్, ఎస్పెషల్లీ మ్యాంగ్లూర్లో జాయిన్ అవ్వడానికి కారణం నాకు తర్వాత తెలిసింది. అదేంటంటే అక్కడ నేను మెల్లగా నా స్వాతంత్రాన్ని నేను చూసుకునేవాడిని. ఐ యూస్ టు బీ మోర్ ఫ్రీ, నేను ఫ్రీడంగా ఉండేవాడు కాబట్టి, హాస్టల్లో ఉండేవాడు కాబట్టి, ఎన్నో కిలోమీటర్స్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్ ఉండేవాడిని కాబట్టి నన్ను ఎక్కువ ఎవరు డిస్టర్బ్ చేసేవాడు కాదు. అలాంటప్పుడు అక్కడ రామకృష్ణ మఠ అండ్ మిషన్ అండ్ రెండు ఉండేవి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ రెగ్యులర్గా రామకృష్ణ మఠ అండ్ మిషన్కి వెళ్ళి అక్కడ మాంగ్స్తో కూర్చొని మాట్లాడుకొని, అక్కడ వాళ్ళ మాంగ్స్ తోటి మాటలు డిస్కషన్స్, స్పిరిచువల్ డిస్కషన్స్ అన్నీ చేస్తుండగా అక్కడ స్వామి ముక్తిపదానంద అని అనుకుంటా, ఆయన పేరు నాకు ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్, ముక్తిపదానంద స్వామి గారు అని ఉండే ఆయన ఒకరోజు నాకు ఒక బుక్ చూపించి, ఈయన రమణ మహర్షి అని ఒక ఆయన ఉంటారు, ఆయన ఐ అనే దాని మీద మెడిటేట్ చేయమంటున్నారు, అది చాలా బాగున్నది మీరు ఎప్పుడైనా చదివినారంటే. మళ్ళా ఇంకో విషయం నాలో ఏముండేదంటే, నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడో ఏదో ఒక కొండ ఉన్నది, ఆ కొండ అంటే నాకు చాలా ఇష్టం అనే ఆ చిన్న థాట్ ప్రాసెస్ కూడా ఉండేది నాకు. అది ఎంతగా ఉండేదంటే రామకృష్ణ మిషన్ వెళ్తే రామకృష్ణ మిషన్ చుట్టూ నేను ప్రదక్షిణ చేసినప్పుడు ఏదో కొండ చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తున్నాను, స్వామి ఏమో సెంటర్లో ఉన్నాడు, టెంపుల్ చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తున్నట్టే అది ఏదో కొండ ఉన్నది అని ఆ కొండ చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తాను. ఎందుకంటే నాకు బెంగళూరులో శివగంగా అని ఒక హిల్ ఉంది, ఆ హిల్ ఎలా ఉంటుంది అంటే శివలింగం లాగా ఉంటుంది. నేను ఒకరోజు బెంగళూరుకి వెళ్తుంటే శివగంగాని బస్సులోంచి చూసి ఇదే ఆ కొండనేమో అనుకుని ఆ కొండ దగ్గర కూడా టాక్సీ పెట్టుకొని వెళ్ళడము, ఆ పైన హిల్ క్లైమ్ చేసి అక్కడ శివలింగాన్ని చూడడం, అన్నీ అవన్నీ చాలా నాకు అట్రాక్షన్ లాగా అనిపించినాయి. కానీ ఆ కొండ కాదని నాకు మళ్ళీ అర్థమైంది, దట్ ఇది ఈ కొండ నాకు నన్ను ఆకర్షించే కొండ ఇది కాదు, ఇంకెక్కడో ఉంది అని ఆ థాట్ ప్రాసెస్. సో ఈయన ఈ ఐ మీద ఎవరు ఇట్లా మెడిటేట్ చేయమంటున్నారు, ఐ లాగా మెడిటేట్ చేయమంటున్నారు అని ముక్తిపదానందని అంటే నాకు ఎక్కడ లేని అట్రాక్షన్ వచ్చింది ఆ పాత్ పైన. బట్ నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు అలాంటి సాధన చేయలేదు. అలా ఉండగా ఒకరోజు మ్యాంగ్లూర్లో రెండు కార్లు నాకు దైవ సాక్షాత్కారం లాగా రామకృష్ణ యొక్క గ్రేస్ దొరికింది. ఒకరోజు రామకృష్ణ ముందు కూర్చుండగా మెడిటేషన్ హాల్లో తెలియకుండా 2 గంటలు అయిపోయింది, కళ్ళు మూసుకొని నేను రామకృష్ణ ముందున్న క్యాండిల్ చూసేసరికి ఆ క్యాండిల్ చూస్తూ చూస్తూ నేను నా మనోభావన వెళ్ళిపోయింది. అండ్ నాకు మైండ్ లేకుండే, నేను 2 అవర్స్ ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో ఏం లేదు. నాకు కళ్ళు తెరిచేసరికి నాకు ఐ ఫెల్ట్ వెరీ పీస్ఫుల్ అనమాట. సో రామకృష్ణ గ్రేస్ అనుకొని నేను చాలా హ్యాపీ అయినాను, ఇది రామకృష్ణ గ్రేస్ అని చెప్పేసి.
ఒక్క క్షణం మితిన్.
యా
అంటే రామకృష్ణ మఠానికి ఒకసారి అంటే అలౌకిక అనుభూతి కలిగి అంటే మెడిటేషన్ లోకి వెళ్ళినట్టుగా వెళ్ళి రామకృష్ణుడు ఎదురుకుండా దీపం వెలిగించి దీపం చూస్తూ ఉండగా ఆ మనసు కరిగిపోయి తను విపరీతమైన శాంతి సైలెన్స్ లోకి వెళ్ళిపోయాడు అంటండి. సో ఆ మైండ్ అంతా అరెస్ట్ అయ్యి కంప్లీట్ సైలెన్స్ స్టేట్ లోకి వెళ్ళి అలా ఒక స్థాయి పోయి తను కళ్ళు తెరిసేసరికి సో రెగ్యులర్ గా రామకృష్ణ అంటే ఉన్నాడు నాగర్ దగ్గరికి రాకముందే జరిగాయి అనమాట. చెప్పు కంటిన్యూ.
యా సో ఇలా అయ్యేసరికి మళ్ళా కొన్ని రోజులకి నాకు మళ్ళా హాస్టల్లో ఉండగా మధ్యాహ్నం రోజు సండే రోజు ఒకరోజు నేను నిద్రపోగా నిద్ర నుంచి నేను లేవగానే నిద్ర నుంచి లేచే స్థితిలో ఇంకా నేను మేలుకు రాలేదు, మనసు ఏదో ఒక లోయలో పడిపోయినట్టు అనిపించింది. దాంట్లో లోపల రామకృష్ణుడు నవ్వుతూ ఒక సోఫా మీద కూర్చొని కాళ్ళని ఒక కాళ్ళని ఇట్లా బెండ్ చేసి తలని చేతితో ఇట్లా సపోర్ట్ చేస్తూ నన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఆ అనుభూతి ఎంత అందంగా ఎంత శాంతి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేను లైఫ్లో ఎప్పుడు అలాంటి
ఎక్స్పీరియన్స్
చేయలేదు. ఏంటి కానీ అక్కడ తమాషా ఏంటంటే రామకృష్ణకి ఉండి గోచి ఉండే ఏం లేకుండే. నేను గోచి ఎందుకు వేసుకున్నారు, మీరు ఎప్పుడు వేసుకోరు కదా గోచి అని అంటే ఆయన నవ్వి మళ్ళీ ఆ స్థితి మాయమైపోయింది. మాయమైపోయింది నేను మళ్ళా నార్మల్గా మేలుకు వచ్చేసింది. ఇదేంటా నాకు అర్థం కాలేదు, మేబీ రామకృష్ణ ఏమన్నాడో ఏం చెప్పాలనుకుండో నాకు అర్థం కాలేదు. అలా ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత రెగ్యులర్గా రామకృష్ణ మిషన్కి వెళ్ళడము స్వాములతో మాట్లాడడము అవన్నీ చేస్తుండగా కూడా దాని పట్ల నాకు మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం రాలేదు. మళ్ళీ నెక్స్ట్ 3 ఇయర్స్ అయితే ఏం రాలేదు ఎక్స్పీరియన్సెస్. కేఎంసీ అయిపోగా అంటే నా కాలేజ్ లైఫ్ అయిపోగా ఏమైందంటే ఒకరోజు బిర్లా మందిర్ వెళ్ళినప్పుడు మన హైదరాబాద్లో టైమ్లెస్ ఇన్ టైమ్ అని ఒక బుక్ కనబడ్డది నాకు ఇక్కడ మన బుక్ స్టాల్లో బిర్లా మందిర్లో. ఆ బుక్ స్టాల్ చూడంగా రామమహర్షి ఫోటో ఉన్నది ఆ బుక్లో. అండ్ పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎలా కూర్చున్నాడంటే ఎగ్జాక్ట్గా రామకృష్ణుడు ఎట్లా కూర్చున్నాడో అలా కూర్చున్నాడు అనమాట. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఇది రామకృష్ణ కూర్చుని ఎగ్జాక్ట్ పోజ్ రమణ మహర్షి కూర్చొని ఉన్నాడు అంటే ఏమని అనాలనుకుంటున్నారు రామకృష్ణ, ఆయనని ఇంట్లో చూడమంటున్నారా, నాకేం అర్థం కాలేదు. ఆ రోజు మళ్ళా నాకు ఇంట్లో ఆ విజన్ లాగా ఏదైతే విజన్ లాగా వచ్చిందో అది నిద్ర నుంచి లేసే స్థితిలో ఆ రోజు మళ్ళా రామకృష్ణుడు వచ్చిండు, నవ్వుతూ ఉన్నాడు. ఈసారి మంచి కలర్లో ఉన్నాడు, కలర్ ఫేస్ కలర్గా నవ్వుతున్నాడు. కానీ నవ్వేసరికి పళ్ళు లేవు ఆయనకి, పళ్ళు లేకపోయేసరికి మీ పళ్ళు ఏమైనాయండి అని అంటే మళ్ళీ నవ్వి మాయమైపోయాడు. నాకు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ చాలా టచింగ్గా చాలా అలౌకికంగా అనిపించినా కూడా దానికి అర్థం నాకు తెలియలేదు, ఏమవుతుందా ఏ ఎలా అవుతుందా అనేది నాకు ఐడియా రాలేదు. అలాంటప్పుడు లైఫ్ మెల్లగా ఈ పీజీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అవన్నీ స్టార్ట్ చేసి అవన్నీ అవుతుండగా మళ్ళా ఇంకొక రోజు ఒక విజన్ వచ్చింది. ఆ విజన్ ఏమైందంటే నాకు ప్రియమైన అందరినీ నేను పట్టుకోవాలని వాళ్ళ వెనకాల పరిగెత్తుతున్నా ఎక్కడ ఒక రైల్వే స్టేషన్లో, నాకు నా బంధువులు నా మిత్రులు నా ఫ్యామిలీ అందరూ ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ వెనకాల నేను పరిగెత్తుతున్నా. పరిగెత్తుతుంటే ఆ ట్రైన్ని నేను పట్టుకోలేకపోతాను, కానీ ట్రైన్ వెళ్ళిపోయేసరికి వెనకాల తిరిగి చూస్తే అక్కడ సత్యసాయిబాబా గారు నుంచొని ఉంటారు. ఆయన నుంచొని ఆయన చూసి నన్ను నవ్వి ఆయన నవ్వి నువ్వు ప్రేమించిన వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చే నీకు ఆ సుఖాన్ని మళ్ళీ నువ్వు ఎన్నటికీ ఎరగవు, అది అయిపోయినట్టే నీకు నువ్వు నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటాడు. అంటే నేను మీరెవరు నాకు అంత ఐడియా లేదు, నేను బుక్స్ లో చదివాను కానీ మీరెవరు నాకు అంత ఐడియా లేదు, నేను వేరే ట్రైన్ పట్టుకొని వెళ్తాను అనేసరికి ఆయన జస్ట్ నవ్వుతారు. నా కాళ్ళు అసలు కదలకుండా ఇక వినప కాళ్ళలాగా, అంటే బరువు అయిపోయి అసలు కాలు కదలకపోతే మూడు గొలుసులు తీస్తారు ఆయన. మూడు గొలుసులు తీసి నా మెడపై చుట్టూ చుడతారు. ఆ మూడు గొలుసుల పైన ఒక అందమైన బాబు ఉంటాడు. ఆ బాబు ఎవరంటే నాకు ఎందుకు అయినా సుబ్రహ్మణ్య స్వామి అని
ఉన్నారు
సుబ్రహ్మణ్య స్వామి అని నాకు నాకు సుబ్రహ్మణ్య స్వామి అని నాకు అనిపించిండ్రు. సో మళ్ళా దాని అర్థం ఏంటో నాకు అర్థం కాకుండా మళ్ళా ఒక 5 ఇయర్స్ అలాగే జీవితం అలాగే అడ్జస్ట్మెంట్ ఇట్ కంటిన్యూడ్. దెన్ ఒకరోజు ఐ థింక్ 2008 నాన్నగారిని నేను కలిసిన 2008లో ఒక 1 మంత్ బిఫోర్ నేను నాన్నగారిని కలిసే ముందు మళ్ళీ ఇలాంటిదే ఒక విజన్ వచ్చింది. ఒక బ్యూటిఫుల్ జలపాతం, ఆ జలపాతంలో ఆ జలపాతం కింద ఒక ఒక కమలం మీద కూర్చున్న చాలా అందమైన బాబు. అసలు ఆ బాబు అందం వర్ణించలేము. ఆ అందమైన బాబు చుట్టూ ఒక పెద్ద సర్పం. ఆ సర్పం ఆయనని బాగా ఏమంటుంది ప్రదక్షిణ చేసేస్తుంది. సర్పం ఏంటి బాబు ఇంత అందంగా ఉన్నాడు, ఇంత విశేష సర్పం కూడా ఆయన చుట్టూ అంత మగ్నమైపోయి అసలు కదులుతుంది. అసలు ఆ నేను నాకున్న విజన్స్ అన్నిటిలో ఆ విజన్ అసలు అసలు అన్కంపేరబుల్ ఉంది. అసలు ఇప్పుడు కొంతమంది స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఢిల్లీ నుంచి, వేరే వేరే చోట్ల నుంచి స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళని అడిగిన నేను నాకు ఇలా విజన్ వచ్చింది అదేంటో నాకు అర్థమవుతలేదు. అంటే ఆ విజన్లో ఇంకేమైందనంటే ఆ బాబు ఒకవైపు ఇట్లా పాయింట్ ఇట్లా కుడివైపుని ఇట్లా పాయింట్ చేస్తాడు, ఇట్లా వేలు చూపిస్తాడు. కుడివైపునేమో రామాలయం ఉంటుంది, రామాలయం వెనకాల నుంచి ఒక పెద్ద అల వచ్చేసి నన్ను ముంచేస్తుంది. ఇవన్నీ దీని అర్థం ఏంటి నాకు అర్థమవుతలేదు అని అంటే మా స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఏమన్నారు అంటే మీ గురువు వస్తారు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి మీ గురువు అయి వస్తారు, ఆయన మీకు ఎంత ఆత్మీయత ఇంకా గ్రేస్ ఎంత ప్రేమ ఇస్తారంటే నువ్వు తట్టుకోలేవు మునిగిపోతావు, అంత ప్రేమనిచ్చే నీ గురువు సుబ్రహ్మణుడే, నీ గురువే వస్తారు అంటే అలాగే చూద్దామని అనుకున్నాను నేను. అలాంటప్పుడు 1 మంత్ తర్వాత నాన్నగారి బర్త్డేకి ఫ్యూ డేస్ బిఫోర్ నేను నెట్ సర్ఫ్ చేస్తుండగా నాకు నాన్నగారిది అడ్వర్టైజ్మెంట్ ఎక్కడో వెబ్సైట్లో కనబడ్డది, దట్ సద్గురు శ్రీ నాన్నగారు ఈ యొక్క ఫంక్షన్ హాల్కి వస్తారు ఆయన బర్త్డే సెలబ్రేషన్ కోసం అని. అంటే నేను చాలా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే ఆ ఫంక్షన్ హాల్ పేరు సత్యసాయి నిగమం. ఓ సత్యసాయి నిగమం అంటున్నారు, ఈయన గురువు అంటున్నారు, అంటే సత్యసాయి బాబా చూపించిన ఆ గొలుసులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఈయననేనా అని నాకేదో డౌట్ వచ్చి ఆ రోజు పుట్టినరోజు నాన్నగారు పుట్టినరోజు నాన్నగారిని కలవడానికి సత్యసాయి నిగమానికి వచ్చినాం. అసలు ఆయన
అంటే వెబ్సైట్ లో నువ్వు నాన్నగారి గురించి చూడడం, నాన్నగారి గురించి చూసిన తర్వాత ఆయన కార్యక్రమాలు ఏమున్నాయో అందులో చూసి ఇలా సత్యసాయి నిగమాగమంలో నాన్నగారి ప్రోగ్రామ్ ఉందని నువ్వు ఆ వెబ్సైట్ లో చూసి రావడం జరిగింది అంతే కదా?
గురించి తెలిసింది నాకు.
ఓకే, సో దిస్ వాజ్ అరౌండ్ ఏ సంవత్సరం?
2008.
రైట్, ఓకే ఓకే.
2008 దానికి 1 మంత్, నాన్నగారిని కలిసే 1 మంత్ ముందే నాకు ఆ డ్రీమ్ వచ్చింది సుబ్రహ్మణ్య స్వామిది. సో అలాంటప్పుడు నేను సత్యసాయి నిగమంకి వస్తే ఆయన మాటలు మాట్లాడుతుంటే అసలు నాకు చాలా లాజికల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆయన చెప్పే వర్డ్స్. ఈయన చాలా గొప్ప మహాత్మ అని అనుకుని నాకు అర్థమైంది. కాకపోతే ఆయన సడన్గా కొంచెం సేపు అయినాక మాటలు మానేసి మౌనంగా అయిండ్రు. ఆ మౌనం వచ్చేసరికి లోపల నుంచి ఏదో ఢగఢగ కొట్టుకున్నట్టు, బాడీ అంతా గుండెలోంచి ఏదో కొట్టున్నట్టు ఆ మౌనాన్ని అసలు చాలా ప్రేమ, ఆ మౌనం పైన చాలా ప్రేమ వచ్చింది. ఈయన మాటలు కాదు, ఈయన మౌనం ఇంకా చాలా గ్రేట్, ఈయన ఈజ్ డెఫినెట్లీ డివైన్ పర్సన్ అనుకొని నేను చాలా చాలా మగ్ధమైపోయినాను ఆ పర్టికులర్ టైంలో. అలా అవ్వగా ఆయన మౌనం అయిపోయి సత్సంగం అయిపోయి ఆయన అందరి భక్తుల్ని కలవడం స్టార్ట్ చేసిండ్రు స్టేజ్ పైన. అప్పుడు నేను కూడా వెళ్ళిన, మా ఏం వివేకానంద రామకృష్ణ ఫిలాసఫీస్ అన్ని చదివిన తర్వాత మాకు ఎలా నాకు ఎలా ఉండేదంటే, గురువు అంటే అంటే దైవ పురుషుడు అంటే ఎవరైతే వచ్చిండ్రో ఆయన గురించి వాళ్ళకి ముందే తెలిసిపోతుంది, అండ్ వాళ్ళు ఏమంటారు దాన్ని అక్నాలెడ్జ్ చేస్తారు, అంటే నేను వచ్చినట్టు ఆయన గుర్తిస్తారు అనే ఆ థాట్ ప్రాసెస్ తోటి నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నుంచున్నాను నేను ఇక్కడ మన ఆడిటోరియంలో. ఆయనేమో స్టేజ్ పైన ఉన్నారు, స్టేజ్ కింద ఏమో నేను నుంచునున్నా. నేను నుంచునుంటే నన్ను చూడండి నేను మీ గురించి వచ్చినాను, మీరే నన్ను తెచ్చినట్టున్నారు, ఏదో దైవంతో దైవశక్తి నన్ను ఇక్కడ తెచ్చింది, నన్ను చూడండి అని అంటే నాన్నగారు ప్రతి మనిషిని చూసిండ్రు ఆ రోజు, నా పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అందరినీ చూసిండ్రు కానీ నన్ను చూడలేదు. చూడకపోయేసరికి నేనేమనుకున్నా అంటే ఈయన మహాపురుషుడే, కాకపోతే నాకు ఈయనకి లింక్ లేదేమో, ఎందుకంటే బెటర్ దర్శనం అయిపోయింది వెళ్ళిపోదామని పోయి వెళ్ళిపోయినాను. నేను వెళ్ళిపోయి బయటకు వచ్చేసరికి నాకు ఆలోచన వచ్చింది, దైవ పురుషులు వివేకానంద ఒక మాట అంటాడు, వివేక చూడమణిలో ఉంది, ఒక హ్యూమన్ బర్త్, ఒక గురువు, ఇంకోటి లిబరేషన్ కోసము జిజ్ఞాస, ఈ మూడు రావడం చాలా కష్టం.
మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయ.
సో నేను కొంచెం అరోగెంట్ గా బిహేవ్ చేస్తున్నానేమో, ఆయన ఎంత మందిని చూసుకుంటున్నారు నన్ను చూడాలన్నది నా ఈగోనే కదా, అది తప్పు. ఆయన దర్శనం వల్ల దొరకడం కా భాగ్యము, మళ్ళీ వెళ్ళి చూద్దామని చెప్పేసి మళ్ళీ లోపలికి
వెళ్ళేసరికి
ఈసారి అదేంటో కానీ ఈ ధైర్యంతో స్టేజ్ ఎక్కేసినాను. నేను స్టేజ్ ఎక్కి నాన్నగారు వెనకాల వెళ్ళి నుంచున్నా, నుంచుంటే ఇమ్మీడియట్ గా తిరిగిండ్రు ఆయన, ఇమ్మీడియట్ గా తిరిగి నవ్విండ్రు నన్ను చూసి. నవ్వి ఆ నవ్వెలా ఉందంటే ఎగ్జాక్ట్గా రామకృష్ణుడు నవ్విండు, ఆ పళ్ళు లేని రామకృష్ణుడు వచ్చిన విజన్ లాగా ఎలా నవ్విండు ఎగ్జాక్ట్ ఆ నవ్వు నవ్వి నన్ను దగ్గర పిలిచి నా బుగ్గ మీద 2 సార్లు ఇట్లా తట్టిండు చేతోటి. అనేసరికి అక్కడ అది నర్వ్ స్టిమ్యులస్ లాగా నాకు 10 రోజులు ఆ స్పర్శ పోలేదు, ఆ 10 డేస్ అది ఆ స్పర్శ అలాగే ఇట్ వాస్ దేర్ కంటిన్యూస్. నేను నుంచున్నా కూర్చున్నా పడుకున్నా ఆ స్పర్శ అలాగే ఉన్నది బుగ్గ మీద, మార్నింగ్ లేచి చూసినా కూడా ఆ స్పర్శ అలాగే కంటిన్యూ అవుతుండే. సో అప్పుడు నేను వాళ్ళకి నేను చాలా అదైపోయి నాన్నగారు నేను డాక్టర్ మిట్టిన్ అంటే నా కార్డు కూడా ఇచ్చిన విజిటింగ్ కార్డు.
ఓకే
ఆయన ఆయన ఏమంటున్నారండి ఏంటండి అని పక్కన వాళ్ళతో అడిగిండ్రు, అడిగితే పక్కన వాళ్ళు ఎవరు తీసుకున్నారు కార్డు వాళ్ళ కలవండి అని చెప్పేసి నాన్నగారు అనలేదు పక్కన వాళ్ళు అన్నారు మళ్ళీ కలుద్దు కానీ అని మెల్లగా నాన్నగారు మెల్లగా స్టేజ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి అదేంటో కానీ అప్పటి వరకు లేని జిజ్ఞాస, 1 డేలో సడన్గా కార్ తీసుకొని అరుణాచలంకి వెళ్ళిపోయాను నేను, 1 వీక్లో, సారీ నాట్ 1 డే, 1 వీక్ తర్వాత కార్ తీసుకొని డ్రైవింగ్ అరుణాచలంకి వెళ్ళిపోయినాం. అరుణాచలంకి వెళ్ళేసరికి అక్కడ ఆయన పేరు నేను మర్చిపోయాను, అరుణాచల్ ఆశ్రమంలో నాకు రూమ్ ఇచ్చిండ్రు, ఇచ్చి నేను అరుణాచలంలో ఉన్నాను. కానీ ఆ రోజు ఏంటంటే అరుణాచలం అంతా క్లౌడ్స్ ఉన్నాయి, అసలు కొండ కనబడతలేదు. ఇదేంటి ఇంత దూరం వచ్చి కొండ కనబడకపోవడం ఏంటి అని అనుకున్నాను నేను. బట్ మార్నింగ్ ప్రదక్షిణ స్టార్ట్ చేసిన మా ఆనంద్ గారు ఉంటారు ఆశ్రమంలో, ఆయనతోటి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన మార్నింగ్ చేస్తే ఆది అన్నమలై టెంపుల్ దాటిన తర్వాత మెల్లగా క్లౌడ్స్ మేఘాలు లేచేసరికి అరుణాచలం చూసి చాలా 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 పీస్ఫుల్గా చాలా మెస్మరైజ్ అయిపోయినాను నేను. అండ్ అలా ప్రదక్షిణ చేసేసి మళ్ళా ఒక రోజు ఉండేసి నెక్స్ట్ డే నేను మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్కి వచ్చేసిన. అదేంటో కానీ ఇలా వచ్చినో లేదో మళ్ళీ 10 రోజుల తర్వాత ఎందుకు వెళ్ళాలని మళ్ళీ కార్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయినాను నేను అరుణాచలం. వెళ్ళేసరికి అప్పుడు నాకు తెలిసింది, నాకు తెలియని కారణం అది ఆ తెలియని శక్తిందో కానీ అప్పుడు తెలిసింది నాన్నగారు అరుణాచలంలో ఉన్నారని. అరుణాచలంలో నాన్నగారు ఆశ్రమంలో ఉన్నారని చెప్పేసి చాలా హ్యాపీ అయ్యి నేను ఆశ్రమంలో రూమ్ తీసుకొని వెయిట్ చేస్తుండగా నాన్నగారిని కలుద్దామని వెళ్తే ఆయన రమణాశ్రమం అప్పుడే వెళ్ళిందని తెలిసింది. తెలిస్తే సరే అని వెయిట్ చేద్దామని వెయిట్ చేసిన చేసిన తర్వాత నాన్నగారు రమణాశ్రమం తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మెట్లెక్కుతుంటే మెట్లెక్కిన తర్వాత ఆనంద్ గారు లేకపోతే వాళ్ళు ఎవరో సమ్ డివోటి ఆయన పెద్ద ఆయన పేరు మర్చిపోయాను నేను, ఆయన హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చిండ్రండి అంటే నాన్నగారు డాక్టర్ గారు కదండి నాకు తెలుసు అండి అని అన్నారు. ఇలా అనేసరికి నేను ఇంకా సర్ప్రైజ్ అన్నాను, నేను వచ్చినట్టు ఈయనకు ఎట్లా తెలుసు అని చెప్పేసి రూమ్లోకి రమ్మన్నారు. చూసి నవ్వి నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కళ్ళలో అసలు ఎక్కడ లేని ఆప్యాయతోటి కళ్ళు లోతులోకి చూడడం స్టార్ట్ చేసారు. నాన్నగారు పక్కనే కూర్చోబెట్టుకొని మీరు ఏం చేస్తారండి ఇది ఏదని అంటే అన్నీ చెప్పినాను నేను. అప్పుడు చెప్పడం కూడా ఎట్లా చెప్పినానంటే నేను చాలా పెద్ద డాక్టర్ని నాన్నగారు అని చెప్పినాను నేను. చెప్తే నాన్నగారు అంటే నాన్నగారు నన్ను చూసి నవ్వి మీరు చాలా పెద్ద డాక్టర్ అండి, చిన్న వయసులో చాలా పెద్ద డాక్టర్ అయిపోయింది మీరు, అంటే మీరు లైఫ్లో చాలా హ్యాపీ ఉండొచ్చేమో కదండి అని ఏదో అంటే అప్పుడు నాకు 1 సెకండ్ పట్టా అనిపించింది. ఆయన ఆయన అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే లైఫ్లో చాలా హ్యాపీ ఉండను అనే మాట ఆయన అనేసరికి నాకు డౌట్ వచ్చింది, నిజంగానే నేను హ్యాపీ ఉన్నానా లేకపోతే ఇవన్నీ ఏమన్నా ఈగో థింగ్స్ అన్నట్టు ఏదో మైండ్లో అట్లా వచ్చింది. ఆయన అడిగేసరికి మళ్ళీ ఆయన నవ్వి ఇట్లా బ్లెస్ చేసి బాగా కొంతసేపు మా ఫ్యామిలీ గురించి అంతా కనుక్కొని నెక్స్ట్ డే కొన్ని సపోర్టా పండించి పంపించిండ్రు. సరే అని ఇంటికి వచ్చేస్తున్నాను నేను. ఇంటికి వచ్చేసి 1 మంత్ అలాగే నాన్నగారు అరుణాచలం అలా ఆలోచనల్లో నా వర్క్లో పడి ఉండగా మా మదర్కి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆమె డయాబెటిక్ ఉండేసరికి గర్భసంచి తీసే ఆపరేషన్ అవ్వాల్సి వచ్చింది. అది అయ్యేసరికి మొత్తం పొట్టంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఎంత అయిపోయింది అంటే ఇక మేము డాక్టర్లో ఉంటే మేమే చేతులు ఎత్తేస్తున్నాం, మాకు ఇక మదర్ సర్వైవ్ అవ్వదేమో అని అలా అలాంటి కండిషన్ వచ్చింది. అప్పుడు నాకు నాన్నగారు ఎస్ఆర్ నగర్లో వచ్చి ఉన్నారని తెలిసింది. తెలిసేసరికి నేను అనుకున్నాను దేవుళ్ళను విగ్రహాలకు ఎంతోసార్లు ప్రార్థించడము ఒకసారి లివింగ్ గాడ్ లాగా సెయింట్లీ మ్యాన్ నాన్నగారిని ఒకసారి కలిసి అడుగుదాము మా మదర్ గురించి అని చెప్పి నేను ఎస్ఆర్ నగర్కి వచ్చిన. ఎస్ఆర్ నగర్కి వస్తే నాన్నగారిని చూసి స్మైల్ ఇచ్చి నాన్నగారు చూడలేదు, బయట వెయిట్ చేస్తుండే ఒక ఆంటీ ఉండేవాళ్ళు ఆమెకి ఆమె పేరు నేను మర్చిపోయినాను. ఆమెమో నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అంటే ఆమె నన్ను అరుణాచలంలో కలిసింది బట్ నాన్నగారిని ఆల్రెడీ నేను కలిసినట్టు ఆమెకు తెలియదు, నేను ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి తలుపు కొట్టి నాన్నగారిని దగ్గర తీసుకెళ్ళి మీ పేరు డాక్టర్ మిథున్ అంటే మిథున్ నాకు ఎందుకు తెలియడం అండి, మిథున్ నాకు బాగా తెలుసు అండి, నా ఆత్మబంధువు అండి, నాకు చాలా అభ్యాయత అండి, మా ఆత్మబంధువు అండి, మిథున్ బాగున్నారా అని చెప్పి కూర్చోబెట్టిండ్రు. కూర్చోబెడితే అప్పుడు నేను చెప్తాను నాన్నగారు ఇవన్నీ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇంట్లో, మా మదర్కి ఒంట్లో బాగాలేదు అండ్ ఆమె సర్వైవల్ కూడా నాకు డౌట్ వస్తుంది అని అంటే నాన్నగారు రామనే మనిషి ఫోటో చూపించిండ్రు. ఫోటో చూపించి నేను ఆయన అడుగుతానండి అని అన్నారు. ఆయన అడుగుతానండి అని అనేసరికి నాకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకో నాకు అర్థం కాలేదు, అంటే నేను ప్రార్థిస్తే మాత్రం నాన్నగారు విగ్రహాలు కరుణిస్తే లేదో తెలియదు కానీ నాన్నగారు ప్రార్థిస్తే డెఫినెట్గా వింటారు కాబట్టి ఎక్కడ నుండి కాన్ఫిడెన్స్ వచ్చేసి చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి నేను ఎంతగా అదే ఆ ఎమోషనల్ అయిపోయానంటే నాన్నగారు రామకృష్ణ నా దేవుడు ఉండేవాడు, నాకు రామకృష్ణ అన్న మీరన్న ఇప్పుడు ఒకటే నాన్నగారు అని చెప్పినాను. నేను చెప్తే నాన్నగారు అసలు సర్ప్రైజ్ కాకుండా అసలు ఏదో హ్యాపీనెస్ లేకుండా ఏదో అది నార్మల్ థింగ్ లాగా అలా ఆ భావన పెట్టుకోండి చాలా మీకు అది చాలు మీకు అని అన్నారు. అంటే నేను ఇంకా నాలో ఉన్న ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అంటే ఈయన ఏదో మాటలతోటి మనము మురిపించే గురువు కాదు, ఏదో మనం ఏదో చేయడంతో ఆయన మన లోపల చూసి ఒక టైప్ ఆఫ్ ప్యూర్ ఒక టైప్ ఆఫ్ జెన్యున్నెస్ ఉన్నది ఈ ఈ సెయింట్లో అన్నట్టు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ మీరు మీరు చెప్తే నేను నమ్మరు కానీ ఇమీడియట్గా మా మదర్ డూయింగ్ వెల్ ద నెక్స్ట్ అప్పుడంతా మిల్లగా మారిపోయింది, మొత్తం హీల్ అయిపోయింది అండ్
షీ డిడ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, నాకు అవన్నీ ఇప్పుడు నాకు ఇవన్నీ నాకు ఐడియా లేదు కానీ నాన్నగారి ఫోన్ నెంబర్ కనుక్కొని డైరెక్ట్ జిన్నూర్ కాల్ చేసిన. కాల్ చేస్తే నాన్నగారు మంచిగా అయిపోయింది అని అంటే అలాగే సంతోషం అని చెప్పి అన్నారు. అప్పుడు నేను ఫస్ట్ టైం శ్రీ గురుభ్యో నమః అన్నాను. నేను నాకు ఇవన్నీ సంస్కృతం వర్డ్స్ అంత ఈజీకి రావు. సో గురుభ్యో నమః అంటే నాన్నగారు నేను మీ ఇంటికి ఒక రోజు వస్తాను అనేసరికి నేను ఇంకా మెల్లగా నాన్నగారు యొక్క అంబ్రెల్లా కింద అంటే గొడుగు కింద వచ్చేసి నా పనులు నేను చేసుకోవడము, నాన్నగారు ఇప్పుడు ఎస్ఆర్ దగ్గరకు వస్తే కలవడం అనేది జరిగింది. ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్ 2 సంవత్సరాల వరకు నాన్నగారు యాక్చువల్లీ కూర్చుంటారని, సత్సంగం చేస్తారని, టీచింగ్ చెప్తారని నాకు అస్సలు ఐడియా లేదు. నేను ఆయన గురువు, ఆయనకు అందరు వచ్చి తను కష్ట సుఖాలు చెప్పుకుంటారు, బాధలు చెప్పుకుంటారు, ఆయన హెల్ప్ చేస్తారు మాటలతో అన్నా లేకపోతే ఏదన్నా మైల్డ్ మిరకల్స్ చేసి హెల్ప్ చేస్తారు అనే కాన్సెప్ట్ ఉంది. కానీ ఆయన కూర్చొని సబ్జెక్ట్ చెప్తారు ఇవన్నీ అనేది నాకు ఏం ఐడియా లేదు. అలాంటప్పుడు ఒకసారి ఏమైందంటే, నేను కార్పొరేట్ హాస్పిటల్ ఉండడం వల్ల బిజినెస్ ఇంకా సర్జరీస్ ఇవన్నీ అడుగుతుంటారు వాళ్ళు, ఇంత బిజినెస్ తెచ్చిందా మీరు, ఎంతవరకు ఇది సర్జరీస్ చేసిండ్రు, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంటుంది ప్రెషర్ ఉంటుంది. సో అలాంటప్పుడు నేనేమనుకున్నానంటే, నాన్నగారు అనేది చాలా గొప్ప వ్యక్తి, గొప్ప గురువు, ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు, చాలా డివోటీస్ ఉన్నారు. కళ్ళల్లో పడి నేను ఆయనతో తిరిగితే ఏమవుతుందంటే, ఆయన ద్వారా నాకు ఆయన ఆయన డివోటీస్ పేషెంట్ లాగా వస్తారు, పేషెంట్స్ అయి వస్తారు, వాళ్ళ మీద నేను మందులిచ్చో ఆపరేషన్స్ చేసో బాగా సంపాదించుకోవచ్చు పేరు ఇంకా డబ్బు అనుకొని ఆ ఐడియా వచ్చింది నాకు. ఒకరోజు నాన్నగారిని కలవడానికి ఎస్ఆర్ నగర్కి వచ్చిన, వచ్చి మార్నింగ్ పూట అది రామకృష్ణరాజు గారు ఉండే, ఆయన ఏమో పక్క రూమ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ పైన మెల్లగా తింటున్నారు, ఆయన చుట్టూ చాలామంది కూర్చొని ఉన్నారు. కూర్చుంటే నేను వెళ్ళేసరికి రామకృష్ణరాజు గారు నన్ను చూసి, నాన్నగారు మిథున్ వచ్చిండండి, మిథున్ గారు మీరు కూర్చోండి అనేసరికి నాన్నగారు ఆ మిథున్ కూర్చో అన్నారు. కూర్చొని ఆయన తింటూనే ఉన్నారు, తిరగలేదు ఆయన, నాన్నగారు తిరగకుండా తింటూనే ఉన్నారు. నేను నాన్నగారిని చూసింది ఒక క్షణము, కానీ విక్టర్ టైం అంతా చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరి చేతులన్నా ఎక్స్రేలు ఉన్నాయా, ఎవరి చేతులన్నా ఎంఆర్ఐ స్కాన్లు ఉన్నాయా, ఎవరన్నా నాన్నగారికి ఏమన్నా సలహా అడగడానికి వచ్చిన ఆపరేషన్లకి అలాంటిది ఏమన్నా నాకు వస్తాయా అన్నట్టు ఆలోచనతోటి చుట్టుపక్కల చూస్తుండగా నాన్నగారు తినేసి చేయి కడుక్కొని మెల్లగా తిరిగి నవ్వి నన్ను చూసి మిథున్ బాగున్నా అని చెప్పి అందరి వైపు ఒకవైపు తిరిగి, మీలో ఎవరికన్నా బొక్కల ప్రాబ్లం ఉంటే, ఎముకల ప్రాబ్లం ఉంటే మిథున్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, మిథున్ తోటి ఆపరేషన్ చేయించుకోండి అని అన్నారు. అని నా వైపు చూసి నవ్విండ్రు. చూసి నవ్వితే అంటే నేను కరెక్ట్గానే చెప్పినాను కదా అన్నట్టు నవ్విండ్రు. చెప్తే అసలు నాకు మీరు లోపల టప్పన్నది ఏ గుండెలు ఎక్కడనో, ఇంకా మళ్ళా ఆ తలంపు అనేది రాలేదు. అంటే నాన్నగారు చుట్టూ నువ్వు పట్టుకోవచ్చు లేదా ఆపరేషన్ చేయడం తలంపు రాలేదు. నాన్నగారు అది ఒక్క క్షణంలో తీసేసిండు, ఆ యొక్క ఆశని తీసేసిండు. ఆయన ఎప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో అనేవాళ్ళు దట్ పేషెంట్లని నిర్లక్ష్యం చేసుకోకు, మంచిగా చూసుకో ఇది అని చెప్పేవాళ్ళు. కానీ ఈ ఈ యొక్క కాన్సెప్ట్, ఇది ఒక థాట్ పోవడం నాలో దట్ ఎవరి ద్వారానో నేను వాళ్ళ మీద ఆపరేషన్ చేసి పైసలు సంపాదించడము, నేను ఆ తలంపు అనేది తీసేసిండ్రు. ఆ తలంపు తీసేసరికి నేను అసలు చాలా వండరే, నేను మళ్ళీ నాకు లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రాలేదు అది దట్ ఇలా రావాలని. అది నాన్నగారు యొక్క స్పెషాలిటీ, గురువు యొక్క స్పెషాలిటీ అంటే మా అభివృద్ధి, మా మనిషి అభివృద్ధి, నాలో ఉన్న చెడు గుణాలన్నీ తీసేయడం అనేది, అభివృద్ధి చేయడం అనేది నేను చాలా సో లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రాలేదు. నెక్స్ట్ ఆయన వచ్చి కేంద్రంలో ఒకరోజు లెక్చర్ ఇచ్చాను, ఇచ్చేసేసరికి ఆ రోజు రమణ కేంద్రంకి వచ్చి మాట్లాడేసరికి, ఆ రోజు కూడా నేను ఏం అనలేదు నాన్నగారిని వెళ్ళి కలిసేసరికి, నాన్నగారికి మైండ్లో థాట్ ఉన్నది ఎంత ఈ అబ్బాయికి కొంచెం అభివృద్ధి చెందాలని చెప్పేసి మిత్రులు ప్రాస్పర్ అవుతామని అన్నారు. అన్నారు. అట్లా అలా అప్పటి నుంచి నాకు విపరీతమైన ప్రాక్టీస్ పెరిగింది. పేషెంట్స్ చాలామంది రావడం స్టార్ట్ చేసిండ్రు. నాకు అసలు ఏం అసలు నాకు టైమే లేకుండే వేరే విషయాలకి. అలాంటప్పుడు నాకు వీళ్ళందరూ నాకు స్పిరిచువల్ ఫ్రెండ్స్, ఉషా గారు, గ్రీష్మ, విజయ్, శివ, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యేసరికి వీళ్ళ ద్వారా నాకేం తెలిసిందనంటే, నాన్నగారు సత్సంగం కూడా చేస్తారు. సత్సంగం అనంటే ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock కూర్చుంటారు, కూర్చొని సబ్జెక్ట్ చెప్తారు. ఇంకా ఇదేంటో డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూస్తానని చెప్పేసి సత్సంగానికి ఒకరోజు 6 o'clock ఇన్ ద మార్నింగ్ వచ్చినాను. నేను వస్తే నాన్నగారు, అప్పటి వరకు నేను నాన్నగారితో సూపర్ఫిషియల్గా ఉన్నా కూడా, అంటే ఏదో పై పైగా ఉన్నా కూడా లోతుకు మరీ ఇక డీప్గా స్పిరిచువాలిటీలోకి వెళ్ళలేదు. నాన్నగారు నా కళ్ళలో ఏం చూస్తారా, నేను ఎలాంటి ఉన్నా చూస్తారా అని భయం ఉండేది. అలాంటప్పుడు ఎక్కడో దూరం వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే నాన్నగారు పొద్దున్న పూట 6 గంటలకు వచ్చి కూర్చొని మొత్తం రూమ్ అంతా చూసి, నన్ను చూసి దగ్గరకు వచ్చి కూర్చోమని ఆయన ముందు కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకొని కళ్ళలో చూడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఆ టైంలో ఇక నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇక నాకు నేను ఏంటో, నాలో ఉన్నవన్నీ ఆయనకు తెలిసిపోతున్నాయని చెప్పేసి ఒక 2 క్షణాలు నేను కొంచెం భయపడ్డాం. దాని తర్వాత భయం పోయి ఇక అన్నీ మీరే సర్వస్వం అని శరణాగతి తోటి నాన్నగారిని చూడడం స్టార్ట్ చేస్తే ఆయన లోపలున్న నా లోతులున్న ఏం చూసిండ్రు, మరి నా కళ్ళల్లో లోతు చూడడం స్టార్ట్ చేసిండ్రు. అది ఎట్లుండేదంటే ఏదో ఒక తలంపు లేస్తుంది అనుకోండి మైండ్లో, అటువైపు మైండ్కి అటువైపు చూసేవాళ్ళు, కనుబొమ్మ తీసి అటువైపు చూసేవాళ్ళు. మళ్ళీ అది లేచేది కాదు, మళ్ళీ అదే పడిపోయేది. లోపల విపరీతమైన శాంతి ఇచ్చేవాళ్ళు ఆ కనుబొమ్మల ద్వారా. నాకు చాలా ఏమో చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అలాంటప్పుడు నేను నాన్నగారు మనసులో అనుకున్నాను, నేను ఆయనకి అనలేదు, నేను నాన్నగారు నేనంటే ఏంటో మీకు తెలిసింది, నేను మంచో చెడో, నాలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఎన్నో చెడ్డ గుణాలు ఉండొచ్చు, కానీ నేనంటే ఏదో తెలిసింది, కానీ మీరంటే ఎవరు నాకు చూపిస్తారా, మీరంటే ఎవరు నాకు చూపించండి అంటే అది ఏమైందో తెలియదు, కానీ ఎలా అయిందో తెలియదు, కానీ అప్పటికప్పుడు నాన్నగారి కళ్ళు ఇమీడియట్గా అమ్మవారి కళ్ళులాగా మారిపోయినాయి. ఇప్పుడు మనము అమ్మోరు పిక్చర్లో చూసే పెద్ద విపరీతమైన దొడ్డ లావుటు కళ్ళు, ఒక్కటే మొత్తం శరీర భాగం అంతా అలాగే ఉంది నాన్నగారి తల్లి కళ్ళు మాత్రం అమ్మోరు కళ్ళు లాగా తెలుసుకుని నన్ను చూస్తున్నాయి. అంటే జగన్మాతనే నా ముందు కూర్చుంటే ఆమె ఎలా చూస్తుందో నన్ను, అలా చూస్తున్నాయి కళ్ళు. అండ్ ఆ కళ్ళు చూస్తున్నాయే, ఎప్పుడు చూస్తున్నాయి, ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు, ఆయన కళ్ళు తెరిచినప్పుడు తరచుగా ఆయన రెగ్యులర్ శరీరంతో ఉన్న కళ్ళు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి, కానీ కళ్ళు మూసుకోగానే అమ్మోరు తల్లి కళ్ళు తెరుచుకున్నాయి. తెరుచుకొని ఆమె నన్ను చూస్తున్నది, చూస్తుంటే నాకు ఎక్కడ లేని భయము, ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని భక్తి అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి. ఇక నాకు ఇక వేరే ఏ తోచలేదు. అది అంటే చెప్తున్నా కదండి, జగన్ మాతనే అమ్మవారే వచ్చి ముందు కూర్చొని ఉంటే, కుర్చీ మీద కూర్చొని మనల్ని చూస్తుంటే అలా అనిపిస్తున్నాను. అంటే ఇప్పటి వరకు నేను నాన్నగారిని అమ్మవారిలాగానే చూస్తున్నాను. నేను నాకు ఆయన ఇచ్చిన వరం అది, ఆయన లోపల చూపించేసరికి అలా ఉండగా రోజు రోజుకి ఇక నేను రోజు రోజుకి సత్సంగానికి రావడం చాలా స్టార్ట్ చాలా తరచుగా స్టార్ట్ చేసినాను. నేను ఎన్నో సంభాషణలు అయినాయి. ఒకసారి నాన్నగారు అన్నారు, మిథున్ నీకు ద్వైతం ఇష్టమా అద్వైతం ఇష్టమా అని అడిగిండ్రు. అడిగితే నేను నాకు 2 ఇష్టం నాన్నగారు అన్నారు. నాన్నగారు అన్నారు, నువ్వు అద్వైతానికి వస్తావు మెల్లగా, మెల్లగా అద్వైతానికి వస్తావు అన్నారు. ఇంకో రోజు నువ్వు ఏ సాధన చేస్తున్నావు అని అన్నారు. అంటే నేను నాకు ఏ సాధన తెలియదండి, నేనంతా మీ మీద భారం వేస్తానండి అని అన్నాను నేను. అంటే ఇలా అని లేదు, నేను ఫస్ట్ సెల్ఫ్ ఎంక్వైరీ చెప్పామనంటే ఏంటండి అని అన్నారు. అంటే లేదండి, నాకు ఏం చేయాలో తెలియదు, అంత మీ మీద భారం. అంటే అలా ఉంచి నీ గురించి నేను చూసుకుంటాను, నీ సాధన నేను చేస్తాను, నువ్వేం చేయకు నేను చేస్తాను నేను అని అన్నారు. ఇంత ప్రేమ చూపించేసరికి నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకు ఆయన గురువు పెద్ద, ఆయన చాలా మంది ఆయన చుట్టూ ఉంటారు, ఆయన చూసి ఈయన మాట్లాడుతున్నా నా గురించి ఇట్లా మాట్లాడుతుంటే కొంతమందికి అర్థం కాదు, కొంతమంది ఏమన్నా అనుకోవచ్చు ఎందుకు ఇట్లా అంటున్నారు ఈ అబ్బాయి గురించి, ఇంత ప్రేమ చూపించడం కరెక్ట్ కాదు థాట్ వచ్చింది. ఆ థాట్ రాగానే ఇమీడియట్గా నన్ను చూసి నవ్వి, నీకు నీ పునర్జన్మలు తెలియదు, నాకు తెలుసు, నువ్వు
పూర్వజన్మలు
పూర్వజన్మ పూర్వజన్మలు నీకు తెలియదు, నాకు తెలుసు, నువ్వు పూర్వజన్మలు చేసిన పుణ్యం నిన్ను ఇక్కడ తెచ్చింది అని అన్నారు. ఇక నేను ఏం చెప్తాను, నేను అనుకున్న మాటలు కూడా ఆయన ఆన్సర్ చేస్తున్నారు. అంటే నేను అడగలేదు, ఇది మనసులో అనుకున్నాను, ఇమీడియట్ గా నాకు ఆన్సర్ వచ్చేసింది. అండ్ మళ్ళా అందరూ రామకృష్ణుడికి నువ్వు అంటే ఎంత ఇష్టం అని అంటే, నువ్వు వద్దు వద్దు అంటావు కానీ నీకు మోక్షాన్ని ఇచ్చేస్తారు, ఈశ్వరుణ్ణి మోక్షం ఇచ్చేసే అని రిక్వెస్ట్ చేస్తారు, అంత ఇష్టం నువ్వు నువ్వు అంటే రామకృష్ణుడికి అని అన్నారు. నేను ఇవన్నీ సడన్ గా ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి లైఫ్ లో నాకు అర్థం కాలేదు, అంటే నాలో ఏమున్నదా అని ఆయన అట్లా చేసిన మళ్ళీ నాకు అనిపించింది. దట్ ఇప్పుడు యేసు ప్రభు యొక్క స్టోరీ ఒకటి ఉంటుంది, నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను, దట్ ఈ గొర్రెలు అన్ని గొర్రెలు ఉండగా ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్తారంట యేసు ప్రభు, దాన్ని గుడ్ షెపర్డ్ అంటారు. అంటే అన్ని ఉండగా ఏదో దారి తప్పి వెళ్ళిపోయిందో ఆ దారి తప్పిన గొర్రె కోసం కూడా వెళ్ళి దాన్ని పట్టుకొని తీసుకొస్తారంట, అది గురువు ప్రేమ. సో అలా ప్రేమ చూపిస్తున్నారేమో అనుకుని నేను చాలా చాలా పీస్ఫుల్ అయిపోయాను నేను. దట్ నాన్నగారు షోయింగ్ ద, బికాస్ వీళ్ళందరూ డివైన్ పీపుల్, డివైన్ పీపుల్కి వాళ్ళకి లవ్ తప్ప ప్రేమ తప్ప ఇంకేం తెలియదు, ప్రేమ ఇంకా. సో నాకు అన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి కాబట్టి నా మీద ప్రేమ ఇంకా కరుణ చూపిస్తున్నారని నేను చాలా అదేనా హ్యాపీ అయినా. అలా ఉండగా రోజు రోజుకి ఆయన యొక్క ప్రేమ ఎక్కువగా తీసుకుంటూ ఆయన మాటలు వింటూ ఆయన టీచింగ్స్ వింటూ ఉండగా ఎందుకో ఒకరోజు మేబీ ఐ డోంట్ నో, నేను అనుకున్నానేమో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటుందేమో ఐ డోంట్ నో, నేను అట్లా ఎక్స్పీరియన్స్ కూడా అనుకోలేదు. నేను జస్ట్ అట్లా కూర్చుండగా ఒకరోజు సడన్గా నాన్నగారు అన్నారు, మిథిన్ నువ్వు విశ్వంతో ఐక్యం అవుతావు అంటే యు ఇంగ్లీష్లో అన్నారు, నాకు తెలుగులో ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. ఇంగ్లీష్లో ఏమైనా
చెప్పు, ఐల్ ట్రాన్స్లేట్.
యూ విల్ అటైన్ వన్నెస్ విత్ ద కాస్మోస్ అన్నారు.
యా అంటే నీకు విశ్వాత్మతో ఏకత్వం వచ్చేస్తుంది.
వస్తుంది అని అంటే ఒకే ఉండొచ్చేమో అవుతుందేమో అనుకున్నా. అండ్ ఆ రోజు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిండ్రు నన్ను, లోపలి తీసుకెళ్ళి రూమ్ లోపలికి తీసుకెళ్ళి స్పిరిచువల్ లైఫ్ యతీశ్వరానంద్ అనేది ఒక బుక్ ఉన్నది రామకృష్ణ మట్టి, ఆ బుక్ ఇచ్చి మళ్ళీ నా కళ్ళలో చూసి మిథన్ నీకు మోక్షం వస్తుంది ఈ అంటే ఓకే అనుకున్నాను నేను. ఓకే అంటే నాకు ఈ మోక్షం ఇవన్నీ అంత ఐడియా లేదు, నాకు మోక్షం వస్తుందంటే అలాగే నాన్నగారు అంటే ఈ జన్మలో వస్తుంది నీకు మోక్షం అని అన్నారు. అంటే కళ్ళల్లో కలిపెట్టి అన్నారు, అంటే అలాగే నాన్నగారు అని కాళ్ళు మొక్క వెళ్ళిపోయారు నాకు. నాకు అవన్నీ అంటే మోక్షం అంటే నాకు చిన్నప్పటి నుంచి చెప్పిన రామకృష్ణ అంటే ఉండే పిచ్చ ప్రేమ కానీ ఆయన ద్వారా ఏదో మోక్షం వస్తుందో ఇది వస్తుందనే నాకు ఎప్పుడు అలాంటి కాన్సెప్ట్ లేకుండే. అలా ఇలాగా 2 డేస్ తర్వాత ఆ టైంలో ఈ పిక్చర్ రజనీకాంత్ పిక్చర్ రోబోట్ అని రిలీజ్ అయింది, రోబోట్ అని ఒక మూవీ
రజనీకాంత్,
అది అందరం మేమందరం వెళ్ళాం ఫ్యామిలీ అంతా వెళ్ళాం చూడ్డానికి సంతోషంగా. మార్నింగ్ రజనీకాంత్ అంటే అందరికి ఇష్టం కాబట్టి పొద్దున 6 గంటల టికెట్ దొరికింది ఫస్ట్ డే షో, 6 గంటలకే మూవీకి వెళ్ళిపోయినాం మేము. నాన్నగారు లేకుండా ఎస్ఆర్ నగర్కి వెళ్ళిపోయినారు, ఎస్ఆర్ నగర్ నుంచి జిన్నూరుకి వెళ్ళిపోయినారు. సో రజనీకాంత్ రోబోట్కి వెళ్తే 6 o'clock మూవీకి వెళ్తే ఆ మూవీలో మేము 14 మంది పోయినాం మొత్తం ఫ్యామిలీ అంతా. మూవీలో ఏమైందంటే ఒక చోట ఏదో ఫైట్ సీన్లో రజనీకాంత్ అమ్మవారిలాగా వస్తారు, అమ్మవారిలాగా ఏమంటారు దాన్ని, ఆయుధాలతో వస్తారు. అది చూడంగానే నాకు తెలియకుండానే గుండెలో ఏదో ఒక ముడి విడిపోయి నాకు అంటే బుక్స్లలో చదివినట్టు గుండెలో ముడి విడిపోవడము అని అంటారు చూడండి, అలా ముడి విడిచి ఎవరో ఇట్లా ముడి తెరిచేశారు. తెరిచేసి కొలాయి నుంచి నీళ్ళ ప్రవాహం ఇలా సన్నధారంలోగా ఎలా పడుతుందో అలా విపరీతమైన శాంతి గుండెలో పడుతుంది అనమాట. చిన్న కొలాయి నుంచి ఇట్లా చిన్న చిన్న అంటే ఇట్లా చుక్క చుక్కలాగా కూడా కాదు, ఒక 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 ప్రవాహం
లాగా.
అండ్ ఆ శాంతిలో మొత్తం విశ్వం నాలో నేనే ఉన్నాను అని నాకు తెలిసింది. మొత్తం విశ్వం నేనే ఉన్నాను, విశ్వానికి అతీతమై కూడా నేనే ఉన్నాను అని. అంటే అది ఎట్లుందంటే, విశ్వం అంతా ఒక చిన్న బిందువు, మనం ఒక బొట్టు పెట్టుకుంటారు చూడండి, ఆ బిందువు అంతా మొత్తం విశ్వం, అది కూడా నేనే. ఆ విశ్వం చుట్టున్న అనంతమైన ఏమంటారు శూన్యం, ఆ శూన్యము నేనే. ఆ శూన్యము అంటే కాస్మోస్ అంతా బిందువు, ఆ బిందువు చుట్టున్నది ఏంటో తెలియదు శూన్యం, అది కూడా నేనే అన్నట్టు తెలిసి ఆ ఒక్క క్షణంలో ఏమంటారు దాన్ని, ఈ ఈ లోకంలో ఉన్న ఏ లోకాల్లో ఉన్నా కూడా ఏ ఎవరైనా సరే, ఏ జంతువు అయినా సరే, ఏ మనిషి అయినా సరే, అన్నీ నేనే, అన్నీ నాకు అర్థమైనట్టు, వాళ్ళ భాష ఏదైనా సరే, భావన ఏదైనా సరే, అవన్నీ నాకు అర్థమైపోయింది. అది ఎంత ఒక 15-20 సెకండ్లు ఆర్ మేబీ 1 మినిట్ వరకు ఉండే ఆ యొక్క అనుభవం. ఆ అనుభవం నేను ఎక్స్పీరియన్స్ చేస్తుండగా నేను పక్కన చూసినాను. పక్కన చూస్తే మా మా ఫ్యామిలీ మెంబర్స్ కనబడుతున్నారు, కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ నేను చూస్తున్నాను కానీ వాళ్ళు అసలు నిజంగానో నిజం అన్నట్టు ఆ కాన్సెప్ట్ రాలేదు. నిజం ఏంటంటే లోపల ఏదో ఉన్నదో అదే నిజం, అదే నేను, ఇదంతా అబద్ధం అన్నట్టు ఆ కాన్సెప్ట్ వచ్చింది. అలా 1 మినిట్ ఉందన్నమాట, 1 మినిట్ ఉండి అదే మళ్ళీ మెల్లగా క్లోజ్ అయిపోయింది. నాకు ఏమంటారు దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ వస్తుండగా అప్పటికి నేను మనసులో నవ్వుకుంటూ అనుకుంటున్నాను, నా గురుగారు మీరే ఇస్తున్నారు కదా నాకు ఈ అనుభూతి అని, మీ వల్లనే వస్తుంది ఇది అని నాకు ఆ కాన్సెప్ట్ కూడా వచ్చింది. అంటే మైండ్ ఉండే కానీ ఆ మైండ్కి అతీతమైన ఏదో ఏదో శూన్యం నేను, ఆ శూన్యం నేనని నాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. బట్ అలా ఒక వారం ముందట నాన్నగారు అన్న మాట, నువ్వు లోకానికి విశ్వాత్మతో ఐక్యమవుతావు అనే మాట ఇమీడియట్ గా నాకు తెలిసింది, ఇదా ఈ మాట ఆయన అన్నారని చాలా సర్ప్రైజ్ అయినా. అలా ఉండగా దీపం టైం వచ్చింది. దీపం అనేది అరుణాచల దీపము నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అరుణాచలం దీపం అంటే ఇంకా రష్ ఉంటుంది, అసలు ఐడియానే దీపానికి వెళ్ళాలని సడన్ గా నాన్నగారికి కాల్ చేస్తే నాన్నగారు ఏం చెప్పలేదు నాకు రా ఇది అని. అన్నపూర్ణమ్మ గారని మన తిరువణమలైలో ఉంటారు ఆశ్రమంలో, తనకి ఒకసారి చెప్తే నేను రూమ్ గురించి చెప్తానండి అని అన్నారు. అంటే సరే అని చెప్పినాను నేను. ఒక నెల ముందు చెప్పినాను ఆమెకి ఇట్లా దీపం ఉంటుందంట, అంటే అవును రష్ ఉంటుందండి, వాటి రూమ్ గురించి నేను చెప్తాను అని అన్నారు. అలా ఉండగా నాన్నగారిని అడగగా నాన్నగారు అసలు ఏమీ ఆన్సర్ ఇలేదు. సడన్గా రేపు దీపం ఉంది అనగా, ఈరోజు సాయంత్రం కాల్ చేసి నాన్నగారిని అడిగితే వచ్చేయమన్నారు, వచ్చేసే ఈ దీపానికి అని అన్నారు నాన్నగారు. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయి హ్యాపీగా బయలుదేరామంటే మా మదర్ అన్నారు 30 లక్షల మంది వస్తారంట, నువ్వు అసలు ఏం రూమ్ లేదు ఏం లేదు, ఎక్కడ ఉండడానికి లేదు, ఏం తినడానికి లేదు, నువ్వు ఎలా వెళ్తావు, నా ఆయన మీ గురువు అంటున్నావు ఇంత కష్టంగా పిలుస్తున్నారు, మరి ఆయన నిన్ను చూసుకుంటారా అని అన్నాడు. ఏం వరి కాకు నేను చూసుకుంటారులే మమ్మీ అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ ఉండే, 4:30 ఫ్లైట్ ఉండే చెన్నైకి. ఆ ఫ్లైట్ ఎక్కేసి చెన్నైలో దిగి తిరువనంతపురం వైపు వచ్చేసినాం. వస్తే మళ్ళా కొండ దగ్గర రావడానికి ఒక 10 కిలోమీటర్ల ముందే ఆపేసిండ్రు. అది అరుణాచలం గిరివల్లం అవుతుంది, అసలు అవుట్ సైడ్ వెహికల్స్ నాట్ అలౌడ్ అని చెప్పేస్తే సరే అని. ఇక నేను ఇది కూడా ఎన్నో విధాలుగా నిన్ను ఎన్నో యాంగిల్స్ నుంచి అరుణాచలం నిన్ను చూడొచ్చు, నేను ఎప్పుడు కని విని ఎరుగని దర్శనాలు ఉంటాయి, ఈ గల్లీలోంచి ఆ గల్లీలోంచి చూడొచ్చు నిన్ను అని చెప్పి ఆటో ఎక్కేసి అరుణాచలం వైపు వచ్చాను. నేను వచ్చి అన్నపూర్ణమ్మ గారికి నేను ముందు కాల్ చేస్తున్నా, ఇప్పుడు కాల్ చేసిన గుర్తులేదు, అది 1 మంత్ క్రితం చెప్తానండి, మరి ఇప్పుడు రూమ్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, ఎందుకంటే గిరివల్లం అది రష్ చాలా ఉంది కదా, మీరు అయితే ఆశ్రమంలో అడగండి అని అంటే సరే అని చెప్పేసి నేను ఆశ్రమంకి వెళ్ళేసి అడ్మిషన్ కౌంటర్ దగ్గర నాకు ఒక రూమ్ ఉందండి ఉన్నదా ఇంకా అని అడిగినాను. నేను అడిగితే అడ్మిషన్ వాళ్ళు ఒక రూమ్ ఉందండి, భగవాన్ సమాధి వెనకాల ఒక రూమ్ ఉందని చెప్పి భగవాన్ సమాధి రూమ్ వెనకాల ఒక రూమ్ ఇచ్చింది నాకు. ఇస్తే నేను చాలా స్టన్ అయ్యి చాలా హ్యాపీ అయిపోయి వెళ్ళి నా బ్యాగ్ అంతా పెట్టేసుకొని నాన్నగారి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాను నేను ఆ రష్లో గిరివల్లంలో. వెళ్ళేసరికి నాన్నగారు రూమ్లో కూర్చొని ఉన్నారు. కూర్చుంటే వేరే భక్తురాలు ఎవరో ప్రాబ్లం చెప్తుండే, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి నెక్స్ట్ నన్ను కూర్చొని నన్ను కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టి కూర్చొని కళ్ళలో చూసి నన్ను నవ్విండ్రు. నవ్వి నేను అన్ని చూసుకున్నా అని అన్నారు. అంటే నేను అంటాను నాన్నగారు, అంటే అవును నువ్వు ఇక్కడ ఈరోజు ఏ ప్రాబ్లం లేకుండా ఉండడానికి నేను చూసుకున్నాను, రమణాశ్రమంలో ఆ రూమ్ ఉండేలాగా నేను చూసుకున్నాను, అన్నీ చూసుకున్నాను నేను అని అన్నారు. అనేసరికి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు నాన్నగారితో నాకు చాలా మటుకు, అంటే మీ అందరికీ కూడా ఇదే అనుభవం ఉంటుంది, మాటలతోటి చెప్పి మాటల తర్వాత ఆయన రిప్లై వచ్చేలాగా లేకుంటే మన మనసులో ఉన్న మాటలకి ఆయనకు ఆన్సర్స్ ఇచ్చేసేవాళ్ళు. అలాంటప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను గమ్మున కూర్చున్నా. కూర్చుంటేసరికి మళ్ళీ నాన్నగారు అన్నారు, నీకు ఆ శాంతి తెలిసింది కదా అన్నారు. ఏది మన సినిమా థియేటర్లో నేను ఎక్స్పీరియన్స్ అయిన శాంతి, నీకు ఆ శాంతి తెలిసింది కదా అంటే, ఆ తెలిసింది నాన్నగారు అంటే దేహ బుద్ధికి శాంతికి ఏమీ లింక్ లేదని నీకు అర్థమైంది కదా అని అన్నారు. అంటే అర్థమైంది నాన్నగారు అంటే, నాన్నగారు ఏమన్నారు అన్నారంటే నాకు దేహబుద్ధి పోయేసరికి ఆ శాంతి తెలిసింది, దేహబుద్ధి ఉండేసరికి ఆ శాంతి పోయింది అన్నట్టు చెప్పిన ఆ టైంలో నాకు అసలు దేహం ఉన్నట్టే అనిపించలేదు నాకు శూన్యంలో. కానీ అగైన్ నాన్నగారికి అన్ని తెలుసు, ఆయన ద్వారానే వచ్చింది ఆ అనుభవం అని చెప్పేసి నేను హ్యాపీగా ఉండేసరికి మళ్ళీ మనసులో అనుకున్నాను నేను ఇవన్నీ మీకు ఐ డోంట్ నో మీకు మీరు నమ్ముతారో లేదో కానీ ఇవన్నీ నిజంగానే ఆ రోజంతా నేను తినలేదు. ఆకలి మీరు అన్నీ చూసుకున్నారు కానీ ఆకలి గురించి చూసుకోలేదు నాన్నగారు అని నేను మనసులో అనుకుంటే, అప్పుడే నాన్నగారు అది భోజనం రెడీ తయారుందా అని అడిగితే రెడీ ఉందని అంటే పక్క రూమ్కి వెళ్ళి కూర్చొని తినడం స్టార్ట్ చేసిండ్రు. నన్ను కూడా తీసుకెళ్ళిండ్రు. నాకు కూడా ఏదో కంచెమో ఏదో ఇస్తారనుకున్నాను కానీ ఆయన అలాంటిది ఏం చేయలేదు, భక్తులు కూడా ఏం చేయలేదు, ఆయన్నే తింటున్నారు. కానీ అది ఏం ఆయనో కానీ ఆయన తినే కొద్దీ నా ఆకలి తీరిపోయింది. ఇవన్నీ అయ్యేసరికి నాకు ఎక్కడ లేని ఇప్పుడు ఇవన్నీ అనుభవాలు అయ్యేసరికి నేను నార్మల్ మనిషి అన్నవాడు అసలు నమ్మకం లేకుండా అయితే ఉండలేడు. ఎంత సైంటిస్ట్ అయినా ఏదైనా కూడా ఈయన తింటే నా ఆకలి తీరిపోతుంది, నేను అనుకున్న మనసులో అన్నవా అనుకున్న మాటలన్నీ ఈయన నాకు ముందే తెలుసు ఇది అని నాకు చాలా సర్ప్రైజ్ అని. నేను ఏమి తినకుండా ఆ రోజు అంతేగా నాన్నగారి దయ వల్ల ఆకలి తీర్చినట్టు ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా గిరివల్లానికి వెళ్ళిపోయినాను. గిరివల్లంకి వెళ్ళిపోయి గిరివల్లం ఆ రోజు రాత్రి దీపం రోజంతా రాత్రంతా చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు మళ్ళీ నాన్నగారిని బయట నుంచి దండం పెట్టుకుని రమణాశ్రమం రూమ్లోకి వెళ్ళిపోయి పండుకున్నాను. పండుకునేసరికి మళ్ళీ ఏదో మన మైండ్లో ఉన్న ఏదో తలంపులు ఏవో వరీస్ ఏవో థాట్స్ వచ్చేసరికి మార్నింగ్ లేచి బాధపడ్డాను. ఇంత గ్రేట్ పర్సన్ తోటి ఉన్నాను నేను, ఇంకా నా మనసులో ఇవన్నీ ఏవో యూనో తలంపులు ఇవన్నీ ఉన్నాయి. అసలు ఏంటిది, ఎందుకు నేను ఇంత ఇలాంటి వాడిని, ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఐఎమ్ నాట్ అట్ ఆల్ డిజర్వింగ్ ఇది అని చెప్పేసి రమణాశ్రమం లైబ్రరీకి వెళ్తే ఫైనల్ టాక్స్ విత్ అన్నమలై స్వామి అని ఉండే, ఫైనల్ టాక్స్ విత్ అన్నమలై స్వామి బుక్ అని ఒక బుక్ ఉంటే ఆ బుక్ బాగానే ఉందని చూసి ఇట్లా చూసి మళ్ళీ పెట్టి రమణాశ్రమంకి వెళ్ళిన, అదే నాన్నగారి ఆశ్రమంకి వెళ్ళిన. నాన్నగారి ఆశ్రమంకి వెళ్తే నాన్నగారు నన్ను చూసి నవ్వి నేను రమణాశ్రమం వెళ్తున్నా అన్నారు. అలాగే నాన్నగారు అన్నారు, నేను కళ్ళు దింపి మాట్లాడిన ఎందుకంటే నాలో ఉన్న తలంపులు బాధ పెడుతున్నాయి, ఈయనేమో గురువు చాలా గొప్ప గురువు, నేను అసలు ఈయన ప్రేమకు పాత్రను అవ్వద్దు, ఎందుకు ఇట్లా అవుతుందని బాధపడుతూ ఉండేసరికి నాన్నగారు అని రమణాశ్రమంకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేసరికి రమణాశ్రమం దిగంగానే ఇమీడియట్గా నాన్నగారు రమణాశ్రమం లైబ్రరీకి వెళ్ళిండ్రు. లైబ్రరీకి వెళ్ళి బుక్స్ అన్ని చూస్తుండగా నాకు అసలు అర్థం అవుతలేదు ఎందుకు ఇట్లా అవుతుంది ఇది. నేను కూడా మార్నింగ్ రమణాశ్రమం వచ్చాను అండ్ ఎగ్జాక్ట్ రమణాశ్రమం లైబ్రరీలో ఆ ఫైనల్ టాక్స్ విత్ అన్నమలై స్వామి బుక్ని తీసుకొని ఇట్లా చూసి పేజీలు ఇట్లా తిప్పి మళ్ళీ ఎక్కడుందో అక్కడ పెట్టేసి, నేను పెట్టుకున్న బుక్ని అక్కడ పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇదేదో ఏమంటారు దాన్ని కోయిన్సిడెన్స్ అవుతాయి కాదు, నాన్నగారు ఏం చెప్తున్నారా అని నాకు అర్థం అవ్వడానికి నేను ఇమీడియట్గా ఆ బుక్ ఓపెన్ చేస్తే ఒక పారాగ్రాఫ్కి ఓపెన్ అయింది. ఆ పారాగ్రాఫ్లు ఏమైందంటే, నువ్వు మంచి ఆలోచనలు కావు, నువ్వు చెడు ఆలోచనలు కావు, నువ్వు శాంతి మాత్రమే అని ఒక పారాగ్రాఫ్ ఉండే, అంతే ఇంకేం లేకుండా అక్కడ మేజర్గా. ఆ చదివేసరికి నాకు ఎక్కడ లేని శాంతి వచ్చేసి, ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చి, నా భయము, నా యొక్క గిల్ట్ ఇవన్నీ పోయి నాన్నగారు హ్యాపీగా వెళ్ళిపోయినా. వెళ్ళిపోయేసరికి పాత సమాధి హాల్లోకి వెళ్ళారు నాన్నగారు ఫస్ట్. పాత సమాధి హాల్లోకి వెళ్తే అందరు భక్తులు ఆగిపోయినారు బయట. నాన్నగారు ఒక్కడే వెళ్ళిండ్రు, రామకృష్ణ రాజుగారు బయట అందరిని ఆగమన్నారు. డాక్టర్ గారు మీరు వెళ్ళండి అని నన్ను పంపించారు. పంపిస్తే ఆ పాత సమాధి హాల్లో సర్ప్రైజింగ్ ఎవ్వరు లేకుండే, భగవాన్ ఫోటో ఉండే, భగవాన్ ఫోటో ముందు నాన్నగారు ఉండే, నాన్నగారు వెనకాల నేనుండే. ఇటు అటు చూస్తుంటే నాన్నగారు ఏదో తీవ్రంగా ఏదో ప్రార్థిస్తున్నట్టు, ఆయనతో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించింది భగవాన్ తోటి. నాకెందుకో మనం ఈగోయిస్టిక్ పీపుల్ కదా, సో నేను అట్లీస్ట్ ఈగోయిస్ట్ నా గురించి ఏమైనా అడుగుతున్నారేమో అనుకున్నాను నేను. అనుకుని మళ్ళీ అలా అనుకోగానే వెనకాల తిరిగి నవ్వి నా చెంప మీద ఇట్లా రెండు ప్యాట్స్ చేసేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి హ్యాపీగా నేను నాన్నగారితో, నాన్నగారు భక్తులతో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసినాను. ఇలా ఎన్నోసార్లు అనేక సార్లు అసలు నేను మర్చిపోతున్నాను ఆయన యొక్క మాటలు, ప్రేమ ఎన్నో విధాలుగా కురిపించిండ్రు. ఒకసారి ఏమైందంటే పొద్దున పూట లేచింది, పొద్దున పూట నేను నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన మైండ్ వచ్చింది, అన్నీ వచ్చింది, కానీ తలంపు వస్తులేదు, థాట్ వస్తులేదు. మార్నింగ్ పూట, మార్నింగ్ పూట ఎంత ట్రై చేసినా కూడా ఏ ఆలోచనలు వస్తులేవు, అంత శాంతి లాగానే నడుస్తుంది. అసలు మైండ్లో ఒక్క థాట్, మనసులో ఒక్క ఆలోచన లేస్తులేదు. ఇదేంటి మాయా, అసలు నాకు అర్థం కాదు ఆ శాంతి ఎంత అందంగా ఉందనంటే, ఆలోచన లేని స్థితి ఎంత బాగుందనంటే, ఎంత ట్రై చేసినా ఆలోచనలు వస్తులేవు, కానీ ఆ ఆలోచిస్తున్నట్టు కూడా లేదు. చాలా బ్యూటిఫుల్ ఉండే ఆ రూమ్ అయినా అదైనా ఇదైనా చాలా బాగుండే. అది ఆ శాంతి ఎంత బాగుందంటే, సడన్గా నాకు నాన్నగారి గురించి థాట్ వచ్చింది, వెంకటేశ్వర స్వామి గురించి థాట్ వచ్చింది. ఆ శాంతి ఎంత అందంగా ఉండేనంటే, ఎందుకు వచ్చిందా వీళ్ళ గురించి థాట్, ఇది ఎంత బాగుంది అని అనిపించింది నాకు. అలా ఉండే అంటే దైవం గురించి ఆలోచన వచ్చినప్పుడు ఆ యొక్క స్థితి ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు బాధ వేసింది నాకు. దట్ ఎవరి గురించి ఆలోచన లేకుండా, నాన్నగారి గురించి ఆలోచన లేకపోయినా, వీళ్ళెవరి గురించి ఆలోచన లేకపోయినా ఎంత బాగుంది స్థితి. ఈ ఆలోచన రావడంతో ఆ స్థితి పోయింది. ఎందుకు వచ్చిందా ఈ దైవ ఆలోచన అని ఒక విధంగా బాధేసింది. దాని తర్వాత నేను సర్ప్రైజ్ అనేది చాలా మంచిగా అయిందని. సో మళ్ళీ నెక్స్ట్ టైం జిన్నూరుకి వెళ్ళినప్పుడు, నాన్నగారు కి చెప్పినాను నేను ఇట్లా ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చిందండి అంటే, నాన్నగారు అన్నారు తెలిసినట్టే మాట్లాడి జీవన్ముక్తుడు అవుతావు నువ్వు, ఈ జన్మలోనే జీవన్ముక్త, యూ విల్ బికమ్ ఎ జీవన్ముక్త అని ఇంగ్లీష్లో అన్నారు అని. అదే ప్రేమ బేసికలీ ఆయన చూపించిన ప్రేమ అసలు అన్ఇమాజినబుల్ ప్రేమ. జిన్నూరుకి ఎప్పుడు వచ్చినా కూడా కాఫీ తాగినావా, టిఫిన్ చేసినావా, ఇవే అడిగేవారు, కానీ మిగతా వేరే విషయాలు తర్వాత విధమైన ప్రేమ చూపించేవారు నాన్నగారు. సో అలా జిన్నూరుకి రావడం మెల్లమెల్లగా స్టార్ట్ చేసినాను. నేను జిన్నూరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అసలు ఐడియా లేకుండే, బుజ్జి గారు ఉండే, బుజ్జి గారు అంతా నాకు జిన్నూరు అంతా చూపించి, నాన్నగారి యొక్క స్కూల్ అవన్నీ చూపించి, ఆశ్రమం అవన్నీ చూపించి, చాలా మటుకు నేను చాలా హ్యాపీ అయినాను. దట్ ఇంత అంటే దైవ పురుషుడు, దేవుడు పుడితే ఇలాంటి ఏమంటారు వాతావరణంలో పుట్టాలి అన్నట్టు అలా ఫీలింగ్ వచ్చింది. జిన్నూరు చూస్తే నాకు అప్పుడెప్పుడు కలకత్తాతో చూసిన ఫీలింగ్ ఇక్కడ వచ్చింది. ఇలా ఎన్నో అనుభవాలండి, ఒకటి కాదు రెండు కాదు, గుర్తు కూడా లేవు అలా ఉన్నాయి అనుభవాలు. ఒకరోజు సడన్గా నాన్నగారు సత్సంగానికి లేట్ అయినాయని ఎస్ఆర్ నగర్లో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే, సత్సంగం అయిపోయి 8:30 నాన్నగారు స్నానం టైం అయిపోయింది, అయ్యో నాన్నగారు వెళ్ళిపోతారని చెప్పేసి ఇమీడియట్గా నేను మెట్లెక్కి చూస్తే అక్కడ జస్ట్ కూర్చొని ఉన్నారు. ఎక్కడ మన ఆయన రూమ్ లోపల కూర్చొని ఉన్నారు. నేను రాగానే నన్ను చూసి చేయి ఇట్లా పైకి లేపి దీవించి లేచి తలపేసుకున్నారు. అంటే యాజ్ ఇఫ్ నాకు దర్శనం ఇచ్చిన తర్వాత ఇక రెడీ అవడానికి, అంటే సో మచ్ ఆఫ్ గ్రేస్ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ ఆయనకు ఉండేది. ఒకటి కాదు రెండు కాదు వందలాది సార్లు, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఎన్నో అనుభవాలు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు. ఒకరోజు ఇంకొకసారి నాకు అనుభూతి ఏమిచ్చిందంటే, నేను అపోలోలో కూర్చొని పేషెంట్స్ ఎవరు లేరు అలాగే ఉండగా సడన్ గా ఇప్పుడు మనము పాటలో థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనము మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిథిన్ అనుకో, నేను మిథిన్ని అని ఒక థాట్ ఉంటుంది నాకు, నేను మిథిన్ని అని ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. అలా ఉండగా సడన్ గా ఆ మిథిన్ అనే వాడు పోయి నాన్నగారు అయిపోయాడు అనమాట. అంటే కాన్షియస్నెస్ అంతా నాన్నగారే, అంటే నాన్నగారు కూర్చొని నాన్నగారు అప్పులలో కూర్చొని నాన్నగారు చూస్తున్నారు అంతా, నితిన్ అనేవాడు లేడు. ఆ కాన్సెప్ట్ వచ్చి ఒక 5-10 seconds 15 seconds ఉండే, చాలా అసలు చాలా ఇట్లా మైండ్ ఇట్లా ఓపెన్ అప్ అయింది ఆ కాన్సెప్ట్ రాగానే. అండ్ సడన్ గా మళ్ళా ఆ స్టేట్ పోయింది. ఇమీడియట్గా నాకు ఫోన్ వచ్చింది చెన్నూరు నుంచి, నితిన్ గారు అండి నాన్నగారు మీ గురించి మాట్లాడుతుండే అండి అని ఎవరో పేషెంట్ కాల్ చేసిండ్రు. అంటే నాకు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నాకు ఒకటి అర్థమైంది అని అంటే, ఈ శరణాగతి అని అంటారు కదా, శరణాగతి అంటే నాకు అర్థమైంది రాంగ్ ఉండొచ్చు, ఐ డోంట్ నో. శరణాగతి మన మనల్ని మనం సమర్పించుకోవడం అనేది ఏంటంటే, మనం అనుకోవడం అది తప్పు, అంతా ఆయనే అని అనుకోవడము ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉంటుందో అది ఎలా ఉంటుంది అని అంటే, మనం అనే మన థాటే ఉండదు. ఆ కాన్సెప్ట్ వచ్చింది ఆ అపోలోలో ఆ టైంలో. ఇవన్నీ చెప్పేవాడిని కొన్నిసార్లు ఆయన నవ్వేవాళ్ళు, కొన్నిసార్లు ఇట్లా చూడని ఇట్లా అనేవాడు, కొన్నిసార్లు ఇట్లా జీవన్ముక్తుడు అవుతావు అని. సో ఇవన్నీ కామన్గా అయ్యేవి. ఒకసారి ఏంటంటే, మాకు తిరుమల వెంకటేశ్వరుడు అంటే చాలా ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా ప్రీతి, చాలా ఇష్టం. ఎందుకో నాకు తెలియదు, ఆయన చూడాలంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి కాదు, ఒక ఊహ తెలిసినప్పటి నుంచి స్వామివారి వస్త్రాభిషేకం చూడాలని ఉండే. వస్త్రాభిషేకం అనేది చాలా ఎంతో ఉన్నతమైన ఆ సేవది, వెంకటేశ్వర స్వామి సేవది. ఆ సేవ ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి 2100 వరకు టికెట్స్ లేవన్నారు ఆ టైంలో. అంటే 90-80 సంవత్సరాల వరకు టికెట్స్ లేవండి, మీకు ఎవరైనా బాగా కాంటాక్ట్స్ పెద్ద కాంటాక్ట్స్ ఉంటేనే అవుతాయి, లేకపోతే ఇలాంటి సేవలు రావడం చాలా కష్టం అండి, ఇది మెయిన్ సేవ వెంకటేశ్వర స్వామిది అని అన్నారు. సో ఒకసారి మా మామగారు పోలీస్ విజిలెన్స్లో ఉన్నారు, ఆయన ఫుల్ ట్రై చేస్తే ఆల్మోస్ట్ టికెట్ దొరికేలాగా ఉండి లాస్ట్ మినిట్ దొరకలేదు. మేము తిరుమలలో ఉండగా నిజపాద దర్శనం దొరికింది. వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు. నేనన్నా భయపడకండి, బాధపడకండి, అరుణాచలంలో చూపిస్తారు ఆయన వస్త్రాభిషేకము, అభిషేకం చూపిస్తారని అరుణాచలంకి నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే, నేను ఆ రోజంతా అరుణాచలంలో వర్షం, చూడండి ఇది అరుణాచలం అభిషేకము, వెంకటేశ్వర స్వామి అభిషేకం, ఇదన్నా ఒకటే అని చెప్పి చూపించాను. కానీ మా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటేనే ఎక్కువ భక్తి. అలాంటప్పుడు నెక్స్ట్ టైం నేను చిన్నూరుకి వెళ్తే నాన్నగారికి ఒకసారి వెంకటేశ్వర స్వామి ఫోటో చూపించిన, నా మనసులో ఉన్న మాట ఆయనకు తెలుసు. ఆయన చూసి చిరునవ్వు నవ్వి నన్ను చూసిండు. చూసేసరికి ఒక 2 వారాల్లో తిరుమల నుంచి మా కాంటాక్ట్ నుంచి ఒక ఫోన్ వచ్చి, సార్ మీరు, మీకు తెలియదు కానీ ఒక నెల తర్వాత వస్త్రాభిషేకం టికెట్స్ వచ్చినాయి, మీరు ఇమీడియట్గా పైసలు కట్టండి. సడన్గా ఎవరికి చైర్మన్ కోట, అప్పుడు బాపిరాజు గారు ఉండేవాళ్ళు, బాపిరాజు గారి చైర్మన్ కోటాలో ఒకరు వస్తులేరు, ఒకటి 2 టికెట్స్ వచ్చినాయి వస్త్రాభిషేకము, మీరు ఇమీడియట్ కట్టేసేయండి అని అంటే, నేను ఇమీడియట్ మనీ కట్టేసేసరికి నాకు వస్త్రాభిషేకం అనేది తిరుమలలో దొరికింది. తిరుమలలో వస్త్రాభిషేకం నేను నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా భార్య వెళ్ళినప్పుడు అక్కడ స్వామి దగ్గరనే కూర్చున్నాం. బాపిరాజు గారు, ఆయన పక్క, ఆయన వెనకాల రఘువీరారెడ్డి గారు మినిస్టర్, ఆయన వెనకాల ఇంకొక పెద్ద ఆయన ఇండస్ట్రియలిస్ట్ శాంత బయోటెక్ ఓనర్, ఆయన పేరు మర్చిపోయినా, అండ్ ఆయన వెనకాల మేము అంత ఉన్నతమైన ప్లేస్లో కూర్చోబెట్టి స్వామి మొత్తం వస్త్రాభిషేకం అంత అభిషేకాలని చూసేసరికి చాలా స్టన్ నేను. అండ్ మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, యూజువలీ నేను ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఆ విగ్రహంలో నాన్నగారే కనిపించేవారు. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిలో నాన్నగారే కనిపించారు, కానీ సుబ్రహ్మణ్య స్వామిలా కనబడ్డారు. కనబడితే నెక్స్ట్ టైం నాన్నగారిని కలిసినప్పుడు చెప్పిన, ఆయన సుబ్రహ్మణ్యేశ్వరులా కనబడ్డారండి అని అంటే, నాన్నగారు అన్నారు విష్ణువు ప్లస్ సుబ్రహ్మణ్యేశ్వర ఇస్ వెంకటేశ్వర అన్నారు. విష్ణు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరుడు కలిస్తే ఉంటే ఆయన వెంకటేశ్వరుడు అని అన్నారు. సో అలా ఎన్నో సార్లు భక్తుల విషయాల్లో నేను కొన్నిసార్లు, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు కొంతమంది తెలుసుంటుంది. ఒక పేషెంట్ వచ్చిండ్రు షోల్డర్ పెయిన్ తోటి వచ్చిండ్రు, వస్తే నేను షోల్డర్కి ఇంజెక్షన్ ఇస్తున్నాను. ఇది మొన్ననే ఒక 10 రోజుల క్రితం జరిగిన విషయం ఇది. షోల్డర్కి ఇంజెక్షన్ ఇస్తే మితిన్ గారు మీకు మాట చెప్పాలండి, మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. మీరు జూనియర్లో ఒక మందిరి ఇచ్చిన మీకు గుర్తుందా అంటే నాకు లైట్గా గుర్తుంది, అంతగా గొప్పగా గుర్తులేదు. ఆ రోజు ఏమైంది అంటే అండి, నాకు ఈ ప్రాబ్లం ఉండేది, బ్యాక్ పెయిన్ చాలా ఉండేది, నెక్ పెయిన్ చాలా ఉండేది, అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గేది కాదు. అప్పుడు మీరు అందరు అన్నారు, మితిన్ గారు మన భక్తులు ఉన్నారు కదా, నాన్నగారు భక్తులు, ఆయనకు ఒకసారి చూపించుకోండి, చూపించుకుంటే తగ్గుతుందేమో, ఆయన మెడిసిన్ రాస్తారంటే. ఆమెము జనుడి దగ్గర ఎక్కడో ఉంటారు, ఆమె అన్నదంటే దట్ ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఆయన నంబర్ తెలియదు నాకు ఎట్లా అని ఏదో బాధ స్థితితో నాన్నగారి దగ్గరికి వచ్చిందంట అతను. ఆ రోజు వస్తే ఆ రోజు మిరకల్గా నేను కూడా ఉన్నాను అక్కడ, నేను కూడా జనుడిలో ఉన్నాను, నాన్నగారి దగ్గర కూర్చోనున్నా. నాన్నగారు నవ్వి మిథిన్కి చూపించుకో అమ్మా అన్నారు. ఆమెకి నేను మందులు ఇచ్చాను వేయడంతో, ఆమె మెడిసిన్స్ వేయడంతో తగ్గిపోయింది. అంటే నాకు ఆ గురువు ఎలా అరేంజ్ చేసిండో అది అనిపించింది. అంటే ఎవరికో ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం సొల్యూషన్ని హైదరాబాద్ నుంచి తెప్పించుకొని ఆయన ఆమె యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసిండ్రు. అసలు నాకు చాలా టచింగ్ అనిపించింది. అండ్ మొన్న కూడా ఒకసారి ఒక పేషెంట్ ఎవరు వచ్చిండ్రు, వస్తే నాన్నగారు వాళ్ళ కళ్ళలోకి వచ్చి మిథిన్కి స్వీట్లు తీసుకెళ్ళండి అమ్మా అని స్వీట్లు ఇచ్చిండ్రట. ఆ స్వీట్స్ కొని వాళ్ళు స్వీట్స్ తెచ్చి ఇచ్చిండ్రు. ఈవెన్ హలో హలో
మిథిన్ యా,
ఇలా ఎన్నోసార్లు ఒక విషయం నేను మర్చిపోయా చెప్పడం. నాన్నగారికి మోకాలు నొప్పి ఉండేది, నేను కలిసిన ఫ్యూ మంత్స్కి ఒకసారి. మీరు బొక్కల డాక్టర్ కదండి, నాకు మందులు ఏమన్నా ఇవ్వండి, నొప్పి తగ్గుతుందేమో అంటే నేను మందులు ఇచ్చినాను, కానీ భయంతో ఇచ్చినాను నేను. అంటే ఆయన పెద్ద గురువు. అండ్ ఆయన ఇప్పుడు పేషెంట్లకు మనం మందులు ఇస్తాము, కొన్నిసార్లు వాళ్ళకి తగ్గుతుంది, కొన్నిసార్లు తగ్గరు. తగ్గకపోతే వాళ్ళు మళ్ళీ మన గురించి ఏదో అనుకో. నేను కానీ నాన్నగారు అన్నందుకు నాన్నగారికి మందులు ఇచ్చిన, నాన్నగారు మందులు ఇచ్చిన ఒక 3 రోజులు నాకు నిద్ర లేదండి. నేను ఎంత టెన్షన్ పడ్డానంటే ఆయనకి మందులు ఇచ్చినా కదా, ఆ మందులు తగ్గిందా, మందులతో తగ్గిందా, ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినాయా ఏంటా అనేది నాకు భయంగా ఉండేది. అసలు ఐ వాజ్ నాట్ నా ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుండే. అలాంటప్పుడు సడన్గా నెక్స్ట్ మార్నింగ్ నాన్నగారి నుంచి ఫోన్ వచ్చి మాట్లాడుతున్నాగా మిథిన్ తగ్గిపోయింది వరి కాకు అని అన్నారు. అప్పుడున్న రిలీఫ్ నాకు చాలా చాలా ఎక్కువ చాలా చాలా రిలీఫ్ అనిపించింది. సో ఇట్ వాజ్ లైక్ ఆయనకి లోపల ఉన్న అన్ని భావనలన్నీ ఇలా ఎన్నో ఉన్నాయండి. నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే ఏవేవో గుర్తు వస్తున్నాయి. ఫస్ట్ టైం నాన్నగారు అన్నారు, నేను
మిథిన్ యు హావ్ లాట్ ఆఫ్ టైమ్, యు కెన్ క్యారీ ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యు వాట్ ఎవర్ యు రిమెంబర్ యు కెన్ స్పీక్.
అదే నాన్నగారు ఫస్ట్లో అన్నారు, మిథిన్ నేను మీ ఇంటికి వస్తాను అని అన్నారు. నేను అప్పుడు ఎప్పుడు అనుకునేవాడిని, నాన్నగారు అన్నారు కానీ ఎందుకు వస్తులేరు, ఆయన యూజువల్లీ ఆయన మాట ఎప్పుడు రాంగ్ అవ్వదు, తెలుగు ఆయన ట్రూత్ అన్నా ఆయన ఒకటే కదా, సత్యం అన్నా ఆయన ఒకటే కదా, సో ఇట్ నెవర్ గో రాంగ్ అని చెప్పేసి అనుకుంటుండగా అదే ఆయన 2017లో ఇక్కడ మ్యారేజ్ కోసం వచ్చిండ్రు. మన ఎన్నో ఇయర్స్ నుంచి అడుగుదాం అనుకున్నాను, అప్పుడప్పుడు వస్తా అన్నారు కానీ మళ్ళీ ఎప్పుడు రాలేదు. సడన్గా 2017లో ఇక్కడ మ్యారేజ్ ఉండే ఉప్పల్ దగ్గర వచ్చినప్పుడు నేను వచ్చి పికప్ చేసుకుంటే నాన్నగారు ఇంటికి వచ్చిండ్రు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఇంట్లోకి నాన్నగారు రావడం అనేది. ఓన్లీ ఒకటేసారి వచ్చిండు ఇంటికి. ఆ రోజు వచ్చి నేను 2 రూమ్స్ ఉంటాయి పైన, ఇప్పుడు మేము వాడే రూము, నేను కాలేజీలో ఉన్నప్పుడు నా రూమ్, నా కాలేజీలో ఉన్నప్పుడు రూమ్లో నేను ఎన్నోసార్లు రాత్రంతా మెడిటేట్ చేసేయడము, వివేకానంద గురించి ఆలోచించడము, బుద్ధుడు గురించి ఆలోచించడం, ఇవన్నీ జరిగేటప్పుడు నాన్నగారు నేను ఏదైతే కాలేజీలో ఉండేనో ఆ రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ పండుకుంటా అనేసరికి అక్కడ అంత అరేంజ్ చేయడం అనేది జరిగింది. నాన్నగారు పండుకున్నారు అక్కడ. చాలా అసలు నాకు మనసులో ఎక్కడ లేని హ్యాపీనెస్. నేను కాలేజీలో ఉన్నప్పుడు అనుకునేవాడిని, నా రూమ్ లోకి నేను ఇంత సాధన చేసినా కదా రామకృష్ణుడు ఎప్పుడన్నా వస్తాడా అని అనుకునేవాడిని కాలేజ్లో. ఎందుకంటే భక్తులు సాధన చేస్తే ఆ టైంలో రామకృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇవన్నీ జరిగేవి, గాస్పెల్లు ఉండేవి కాబట్టి భక్తులింటికి రామకృష్ణుడు అంటే నేను కూడా భక్తుడినే కదా, ఎంత గ్రేట్గా భక్తుని కాకపోవచ్చు, రామకృష్ణుడు ఎప్పుడన్నా మా ఇంటికి వస్తాడా అని అనుకునేవాడిని. నాన్నగారు ఆ రోజు వచ్చేసరికి నాకు ఎక్కడ లేని హ్యాపీనెస్. అప్పుడు రామకృష్ణుడు ఫోటో నేను పూజించే ఫోటో చూపిస్తే మీ ధ్యానమూర్తి అండి అని అన్నారు. అంటే అవును నాన్నగారు అంటే మీరు ఎప్పుడు విన్నే ధ్యానిస్తారా అంటే మిమ్మల్ని ధ్యానిస్తాను నాన్నగారు అంటే బాగా నవ్విండ్రు ఆ రోజు. ఐ థింక్ అది లాస్ట్ ట్రిప్ అనుకుంటాను నాన్నగారిది హైదరాబాద్కి.
అవునవును మితిన్ ఇక్కడ వన్ మినిట్ మితిన్ దిస్ వన్ మినిట్ ఇది నీ లాస్ట్ ట్రిప్ ఇది ఒక్కసారి నేను ఒక టూ మినిట్స్ గివ్ మీ టూ మినిట్స్ యా. అయితే యాక్చువల్గా మితిన్ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం మితిన్తో నాన్నగారు అన్నారు మీ ఇంటికి నేను డెఫినెట్గా ఒకసారన్నా ఎప్పుడన్నా వస్తానమ్మా అని ప్రామిస్ చేశారు. సో అయితే నాన్నగారు లాస్ట్ ట్రిప్ ఏంటంటే ఆయనకు అసలు అంత బాగోలేదు. పుట్టినరోజు సెప్టెంబర్ 23 ఆయన పుట్టినరోజుకి ఆయనకు కొంచెం ర్యాష్ కింద వచ్చి కొంచెం ఇల్ హెల్త్ ఉనింది. అప్పుడే హైదరాబాద్కి టికెట్ తీసుకోమని చెప్పి అంటే నాన్నగారికి తెలుసండి ఇంక అదే ఆయన లాస్ట్ ట్రిప్ హైదరాబాద్ అని. అందుకే అసలు పుట్టినరోజు టైంకే నాన్నగారికి అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ రోజు సునీల్ అంటే రేపు పుట్టినరోజు అనగా ఈ రోజు సునీల్కి ఫోన్ చేసి నీకు నాకు టికెట్ హైదరాబాద్ తీసేయి, మనం ఈ ప్రసాద్ గారి అమ్మాయి పెళ్ళి కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కదా మితిన్, ఐ థింక్ హీ కేమ్ ఫర్ ప్రసాద్ గారి కొడుకు పెళ్లి అంటే కూతురు పెళ్లికి వెళ్ళలేకపోయారు ఇది వరకు, ఒక్క పెళ్ళన్నా మనం అటెండ్ అవ్వాలి. ప్రసాద్ గారు పంపించారు మనకు కార్డు, అంటే నేను ఇబ్బంది పడి రాలేనేమో అని ఎవరితోనో పంపారు కానీ మనం న్యాయం చేయాలి వాళ్ళకి. సో ఆ పెళ్లికి మనం వెళ్ళాలి అంటే నాన్నగారు బాగాలేదు కదా, ఆయన ఏం మిమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ ఏం చేయలేదు, మీ పరిస్థితి ఆయనకు కూడా తెలుసు, ఇప్పుడు వచ్చి ఇబ్బంది పడతారేమో, కొంచెం ఈ ర్యాష్ అది తగ్గిన తర్వాత వద్దురు కానీ కొంచెం ఆయాసం కూడా వస్తుంది కదా అంటే లేదు లేదమ్మా ఈ ట్రిప్ మనం వెళ్ళవలసిందే, ఆ పెళ్లి అటెండెన్స్ చేయకపోతే ఆ పాపది కూడా రెండు ఒకసారి వస్తానన్నాను అనుకోకుండా ఏదో ప్రోగ్రామ్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్నాను, సెకండ్ టైం మళ్ళీ ఇదే నర్సాపురంలో ఏయో రామకృష్ణ మఠం సమితి మీటింగ్స్ వచ్చినాయి మళ్ళీ మర్చిపోయి స్కిప్ చేశాం దాన్ని, వాళ్ళ ఇంట్లో ఒక్క పెళ్ళన్నా మనం అటెండ్ చేయకపోతే అది న్యాయం కాదు అని కన్ఫర్మ్ చేసేసి తీసేసుకోమన్నారు ఫ్లైట్ టికెట్స్. అనుకోకుండా విడిగా నాన్నగారు అన్ని చోట్లకి ప్రయాణం చేసే ఓపిక లేదండి నాన్నగారికి ఆ ట్రిప్పు, అంటే 4-5 రోజులకే వచ్చారు. ఆ వచ్చిన టైంలో అందరినీ ఒక అంటే మితిన్ ఇంటికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ ఇంకా ట్రిప్, ఎందుకంటే ఎస్ఆర్ నగర్లో నాన్నగారు స్టే చేస్తే మితిన్ ఇల్లు ఎక్కడో ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ మితిన్? హప్సిగూడ అంటే ఆల్మోస్ట్ సిటీకి అవుట్స్కర్ట్స్ అనమాట. సో మితిన్ అసలు పాప అడగలేదు నాన్నగారిని, ఎందుకంటే నాన్నగారు హెల్త్ ఎలాగో బాగాలేదు కానీ ఎప్పుడో ఒకసారి వస్తానన్నారు అని వదిలేశాడు. అనుకోకుండా ఈ హప్సిగూడ ఫంక్షన్ హాల్ మితిన్ వాళ్ళ ఇంటికి 5 నిమిషాల జర్నీ అండి. సో ఆ ఫంక్షన్ హాల్ అయితే నేను అప్పుడు ముందు రోజు నాన్నగారితో హప్సిగూడ వస్తున్నారా పెళ్లికి మా ఇల్లు 5 నిమిషాల విషయం అక్కడికే అన్నాడు. అయితే ఉండు ఒకసారి నేను నాన్నగారితో చెప్తాను, ఎలాగో ఆయన రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది కదా, ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంత దూరం కన్నా ఆగి రెస్ట్ తీసుకుని టీ తీసుకుని వచ్చేయచ్చు, సో అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది, ఆ నీ కోరిక నెరవేరుతుంది, ఆయన ఇచ్చిన మాట నెరవేరుతుంది అని నాన్నగారికి ఒక మాట చెప్తే చాలా బాగా గుర్తు చేసావమ్మా ఉష, మనం మిత్రునికి ప్రామిస్ చేస్తున్నావమ్మా, వాడి ఇల్లు విజిట్ చేయాలమ్మా, చూసావా ఎంతలా కలిసి వచ్చిందో, ఫంక్షన్ హాల్కి 5 నిమిషాలైనా అయితే మనం వెళ్ళేటప్పుడు ప్రసాద్ గారి కార్లో వెళ్దాం, రిటర్న్లో మనం మితిన్ గారి కార్లో వచ్చేద్దాము, సో మితిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుని టీ తాగి వద్దామమ్మా అని ఫంక్షన్ హాల్ నుంచి మితిన్ కార్ కొత్తది కొనుక్కున్నాడండి అప్పుడే BMW యూ వాట్ వాస్ దట్ యూ పర్చేస్
తిట్టిండ్రు.
సో ఆ మితిన్ కార్ లో మితిన్ అదేలే మితిన్ కార్ ఎక్కి మితిన్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఇప్పుడు చెప్పిన మితిన్ మెడిటేషన్ చేసుకున్న రూమ్ లో ఈ రూమ్ లో పడుకుంటానని చెప్పి ఆ రూమ్ లో పడుకుని ఒక గంట టీ తాగి వాళ్ళందరినీ బ్లెస్ చేసి ఎస్ఆర్ నగర్ రావడం జరిగిందండి. సో ఐ మీన్ నాన్నగారు అలా అంటే ప్రత్యేకం బయలుదేరి వెళ్ళకపోయినా ఫంక్షన్ హాల్ మితిన్ కి 5 నిమిషాల జర్నీలో ఉండడం చాలా దైవికంగా వెళ్ళడం జరిగింది మితిన్ వాళ్ళ ఇంటికి. యా కంటిన్యూ చేయి మితిన్.
ఇంకోటి నాకు ఏం గుర్తొస్తుంది అంటే, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ అపోలో పనిచేస్తున్నాను అంటే వేరే ఏదో రకమైన పాలిటిక్స్ ఉంటాయి, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి వేరే డాక్టర్స్ తోటి. అంటే కొంతమంది గ్రూప్స్ ఉంటారు, కొన్ని గ్రూప్స్ కొన్ని విధాలుగా ఏమంటారు దాన్ని కష్టాలు పెట్టడానికి ట్రై చేస్తారు. నేనైతే ఒక్కడనే అయిపోయినాను బేసికలీ ఒక ఒక సెంటర్లో. కొంతమంది గ్రూప్ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తున్నప్పుడు సమ్ ఇష్యూస్ సమ్ పాలిటిక్స్ నాకు లైఫ్లో చాలా కష్టాలు తెచ్చే ఫేజ్ ఉండేది. ఒకవేళ దానికి సరైన దారి మళ్ళకపోతే సడన్గా నాన్నగారు కాల్ చేసి నేను వస్తున్నా అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి ఆ రోజు వచ్చిండ్రు. వచ్చి ఏ కారణం లేకుండా ఏమీ అవసరం లేకుండా వచ్చి అపోలోలో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు డాక్టర్లలాగా మాకు తెలుసు కొన్ని థింగ్స్ ఇంట్లో మేనేజ్ చేయొచ్చు, కొన్ని థింగ్స్ హాస్పిటల్లో మేనేజ్ చేయాలి. నాన్నగారికి ప్రాబ్లం ఉండే నాకు. యా
నితిన్, మీ ఇంటికి వచ్చిన రోజు దసరా అయ్యిందంట. ఇందాక ఇప్పుడు ఎవరో మెసేజ్ పెట్టారు గ్రూప్ లో, అది పద్మ పెట్టింది, విజయ సిస్టర్. దసరా రోజు మిథున్ ఇంటికి వెళ్ళడం జరిగింది. నీకు దేవి అంటే అమ్మవారు అంటే విపరీతమైన ఇష్టము, ప్రేమ. రామకృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ. అమ్మవారే నీ లైఫ్ కాన్సెప్ట్ కదా. ఐ మీన్ డివినిటీ అంటే నీ కాన్సెప్ట్ అమ్మవారు. అండ్ అది నన్ను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దసరా రోజు మీ ఇంటికి రావడం జరిగింది. విజయదశమి రోజు.
భక్తులతో ఎవరితో అన్నారంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఆయన దేవిని పూజిస్తారండి, పూర్వజన్మలన్నీ దేవి భక్తుడు అని, అంటే అమ్మవారి భక్తుడు ఆయన, అమ్మవారిని బాగా పూజించేవాడు పూర్వజన్మల్లో అని నాన్నగారు ఎవరితో చెప్పిందంట. ఇప్పుడు నాకు ఏది దీపానికి వచ్చినప్పుడు కొంతమంది, సో అపోలోలో ఏదో ప్రాబ్లమ్స్ అంటే ఆ ప్రాబ్లం కింద ఎక్కువ అంటే మాత్రం లైఫే మొత్తం మారిపోయేది నాది. అలాంటప్పుడు నేను నాన్నగారి గురించి ఏం చెప్పలేదు, ఆయనకు అన్నీ తెలుసు. సడన్గా ఫోన్ చేసి నేను వస్తున్నాను హైదరాబాద్కి అని అన్నారు. ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. ఆయన ఫోన్ చేసినా లేకపోతే ఫోన్ చేస్తే ఆయన చెప్పినా నాకు గుర్తులేదు. నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్లో దిగిండ్రు, వీల్ చైర్లో బయటికి తెచ్చిండ్రు ఆయన్ని. తెస్తే నాకు హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అవ్వాలి అని ఏదో అన్నారు. అప్పులోకి తీసుకొచ్చిన నేను సునీల్ గారు నాన్నగారు వచ్చినాము. వస్తే నెఫ్రాలజిస్ట్ చూసి మీరు ఈ మందులు వాడుకుంటే సరిపోతుందండి అనేది అన్నారు. అడ్మిట్ అవుతారా అంటే నాన్నగారు ఒప్పేసుకున్నారు. నేను ఎందుకు అడ్మిట్ అవుతున్నారా నాకు అర్థం కాలేదు. మరి వన్ డే 2 డేస్ ఉన్నారు అనుకుంటా నాకు గుర్తుండి అప్పులోకి
వచ్చినారు. అడ్మిట్ అయిన రోజు కాకుండా అదే 2 డేస్ ఉండి 2 డేస్ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అవును,
ఈ మేము చేసింది ఎంత ఏమీ లేదు, ఏదో చిన్న మందులు ఇచ్చాం, అది ఇంట్లో కూడా ఇచ్చచ్చు, ఎస్ఆర్ నగర్ ఫ్లాట్లో కూడా ఇవ్వచ్చు. కానీ నాన్నగారు ఎందుకో అట్లా రావడం వల్ల, ఆయన గురించి నేను ఇట్లా డిస్కస్ చేయడం వల్ల, మా పొలంలో గ్రూప్లో నాన్నగారి దర్శనం కోసము ఇద్దరు వడికోళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరూ రావడం వల్ల, అది ఏ పాజిటివ్ ఎనర్జీ అయినా కానీ నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇమీడియట్గా రాలిపోయినాయి. అండ్ ఆ రాలిపోయే అన్న ఆ కాన్సెప్ట్ మైండ్లో రాగా నాన్నగారు డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. అంటే ఇది నేను ఎవరికి చెప్పలేదు, ఇవన్నీ నేను వండర్తో చూసేవాడిని. చాలామందికి ఎందుకు అడ్మిట్ అవుతున్నారు నాన్నగారు హెల్త్ విషయంలో భయపడేవాళ్ళు, కానీ నాకెందుకు అంత అవసరం లేదు అడ్మిషన్, ఎందుకు అడ్మిట్ అవుతున్నారు ఏమో
అనుకున్నా. నేను నాన్నగారు అడ్మిట్ అయిన మొరునాడు దిగాను అనమాట. ఐ వాజ్ నాట్ ఇన్ స్టేషన్, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. మొరునాడు వస్తానన్న ఆయన ముందే టికెట్ తీసుకుని రావడమే అదే రోజు వచ్చి అడ్మిట్ అయిపోయారు. యాక్చువల్గా నేను కూడా అదేంటి నాన్నగారు, అసలు మీకు అడ్మిషన్ కూడా అవసరం లేదు కదా, మీకు అసలు అపోలోలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా అడ్మిట్ ఎందుకు అయ్యారు నాన్నగారు మిమ్మల్ని అడిగితే నవ్వేశారు తప్ప సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్పాక అర్థమైంది ఎందుకు అడ్మిట్ అయ్యారనేది.
అవును, అసలు ఐ వాజ్ సో సర్ప్రైజ్. నాకు ఉన్న పెద్ద ప్రాబ్లం లైఫ్లో అది చాలా పెద్ద ప్రాబ్లం లాగా మారుండొచ్చు, ఆ ప్రాబ్లం ఉట్టినే ఫట్టని తీసేసిండ్రు ఆయన అడ్మిట్ అవడంతో. అది మళ్ళీ ఆ ప్రాబ్లం అసలు ఇంకా మళ్ళీ రాలేదు. ఇమీడియట్గా తెలిసింది నాకు అడ్మిట్ అయిన నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోతున్న రోజు. ఇక డిశ్చార్జ్ వెళ్ళిపోదామని అన్నారు ఆయన, అప్పటికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆయన చేసింది ఏంటో అంటే అది డివైన్ ఇంటర్ఫియరెన్స్. ఆయన ఆయన రెండు విషయాలు చెప్పారు నాకు. ఆయన ఏమన్నారంటే ఫస్ట్ మిథున్ నీది పెళ్లి మార్గం అని అన్నారు. పెళ్లి మార్గం నీది అని అన్నారు. పెళ్లి మార్గం అని అంటే రామకృష్ణుడు అంటాడు దట్ రెండు రకాల భక్తులు ఉంటారండి, ఒకరు కోతిలాగా వాళ్ళ మదర్ని పట్టుకొని ఉంటారు, మదర్ కూడా వాళ్ళని పట్టుకుంటుంది, ఒకరు పిల్లిలాగా ఉంటారు, పిల్లి మదర్ పిల్లిని ఎక్కడ పెడితే అక్కడ ఉండాల్సిందే, అది ఎండలో పెట్టినా పిల్లి ఉండాల్సిందే, చలిలో పెట్టినా ఉండాల్సిందే, అంతా మదర్ పైన డిపెండెంట్ ఉంటుంది అని అంటే నాన్నగారు సడన్గా ఒకరోజు ఎస్ఆర్ నగర్లో ఆయనంతటా ఆయనే అన్నారు నితిన్ ఇది పెళ్లి మార్గం అని అన్నారు. అదొక మాట. రెండో మాట ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ ఫర్ యూ అని అన్నారు ఇంగ్లీష్లో అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ ఫర్ యూ, నీకోసం అన్ని తయారు చేయబడి, తెలుగులో మీరు చెప్పండి ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ ఫర్ యూ అని అన్నారు. ఈ రెండు మాటలు నా యొక్క లైఫ్ని నాన్నగారు డిఫైన్ చేసింది. ఆయన ఎప్పుడు నాకు ఒక స్టోరీ చెప్తుంటారు, అర్జునుడు అంట ఏదో తెత్తి బాణం, కర్ణుడు వదిలిన బాణము, తల తీయాల్సిన బాణము కిరీటాన్ని తీసేస్తుందంట కృష్ణుడి యొక్క గ్రేస్ వల్ల. కృష్ణుడు కాలు పెట్టేసరికి అది కింద మునిగేసరికి రథము తల తీయాల్సింది కిరీటాన్ని తీసింది, కానీ ప్రాణం ఉండిపోయింది. అలాగే నాన్నగారు కూడా నా విషయంలో కొన్ని విషయాల్లో ఏదో చాలా పెద్ద ప్రాబ్లం రావాల్సిన విషయాలు ఉండేవి నా లైఫ్లో, అప్పుడప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి నా లైఫ్లో కూడా. ఏ ప్రాబ్లమ్ను కూడా నా తల తీసే ప్రాబ్లం రాకుండా అన్నిటినీ మార్చేసిండు, అన్నిటినీ తీసేసిండు. అది నేను ఇప్పుడు మీరు అడిగితే ఇది ఎందుకైందంటే నేను ఒకటే ఒక ఆన్సర్ ఏమి చెప్పగలుగుతానంటే, నాకు తెలియకుండా చిన్నప్పటి నుంచి రామకృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఈరోజు మార్నింగ్ మేము పూజ చేస్తుంటే నాకు ఒక ఈరోజు సత్సంగం గురించి గుర్తొచ్చి నాకు ఒకటి అర్థమైందండి, నాన్నగారు ఇస్తేనే భక్తి వస్తుంది, నాన్నగారు ఇవ్వకపోతే భక్తి కూడా రాదు. అంత ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేస్, ఆయన 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 ఇవ్వడంతో అన్నీ వస్తాయి. ఇది ఇది చెప్తుంటే ఇంకో విషయం గుర్తొచ్చింది. ఒకసారి ఏమైందంటే ప్రాక్టీస్ సడన్గా తగ్గిపోయింది, ప్రాక్టీస్ సడన్గా తగ్గిపోయి కొంచెం కష్టమైంది, ఫైనాన్సెస్ కష్టమైంది. కష్టమైతే నాన్నగారు ఎప్పుడు నన్ను అడుగుతుంటారు మీ ప్రాక్టీస్ ఎలా ఉందండి అని. సో దీనికి రెండు సార్లు రెండు విధాలుగా ఆన్సర్ ఇచ్చాను నేను. ఫస్ట్ టైం ఏమన్నానంటే మీ ప్రాక్టీస్ ఎలా ఉందండి అని అంటే, నేను ఇనీషియల్ ఇయర్స్ అనుకుంటా 2012-2013 ఎప్పుడు ఒకసారి అట్లా అడిగితే నాన్నగారు మీరు అనుకోకుండా నా ప్రాక్టీస్ ఎందుకు బాగుంటుందండి, మీరు అనుకుంటేనే బాగుంటుంది అని అన్నాను నేను. అనేసరికి ఆయన సర్ప్రైజ్ ఒక లుక్ ఇచ్చి నాకు నవ్వినరు, నవ్వి నాకు మళ్ళీ ఇమీడియట్గా ప్రాక్టీస్ చాలా పెరిగిపోయింది. ఇలా ఒకసారి అయింది. ఇంకోసారి మళ్ళీ 2015-16 ప్రాక్టీస్ మళ్ళీ బాగా పడిపోయింది. పడిపోయేసరికి నాన్నగారు అప్పుడు అడిగినారు మీ ప్రాక్టీస్ ఎలా ఉందండి అని. అంటే నాకు అప్పుడు నేను మేబీ కొంచెం నాన్నగారు సత్సంగంతో ఉండడంతో కొంచెం ఇంకా నాలో కొంచెం మంచి గుణాలు వచ్చి నేను మీ దయవల్ల అంత నాన్నగారు అన్నాను నేను. అనేసరికి మళ్ళీ నన్ను చూసి నవ్వినారు, ఇమీడియట్గా మళ్ళీ ప్రాక్టీస్ ఇంప్రూవ్ అయింది. సో బేసికలీ నేనేం చూసినా అంటే నాన్నగారి విషయంలో నా పట్ల నేను చూసింది ఏంటంటే ఇట్స్ ఆల్ గ్రేస్. అంటే నాన్న ఫాదర్ అంటే ఫాదర్ గ్రేస్ఫుల్ ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా నాకు హీ వాజ్ లైక్ మదర్, మదర్స్ గ్రేస్ లాగానే ఇచ్చేవాళ్ళు. ఏ తప్పు పట్టలేదు నాలో, ఎప్పుడు ఏమీ అనలేదు, నాలో ఉన్న ఎన్ని తప్పులున్నా కూడా అన్నిటినీ క్షమించిండ్రు. అండ్ అన్నిటినీ క్షమించి ప్రేమగా ఒక అమ్మలాగా హీ హాజ్ గివెన్ లవ్. మళ్ళీ అది ఎందుకు చేసిండ్రు అనేది అంటే ఇట్స్ టూ నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఓన్లీ ఎవ్రీథింగ్ హాజ్ హ్యాపెన్డ్. సో ఇది ఇది ఒకటి అయింది. ఇంకోటి రామకృష్ణ మిషన్లో చాలా చాలా బ్యూటిఫుల్ ఏమైందంటే, ఒకరోజు నాన్నగారు రామకృష్ణ మిషన్కి వచ్చిండ్రు. రామకృష్ణ మిషన్కి వస్తే మేమందరం వెళ్ళి అక్కడ నుంచొని ఉంటాం, నాన్నగారు రావడానికి వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తుండగా సడన్గా అందరూ నాన్నగారు చుట్టూ పెడితే అందరిని చూసి కానీ నన్ను అసలు పట్టించుకోలేదు, నన్ను అసలు మాట్లాడలేదు. రామకృష్ణ మటన్ మిషన్ అంతా తిరుగుతూనే ఉన్నారు హైదరాబాద్లో, కానీ అసలు పట్టించుకోలేదు, నన్ను చూస్తలేరు. నేను కావాలని ఆయన వెళ్ళి ముందు నుంచున్నా కూడా కళ్ళు చెప్పేసుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఏమైనా తప్పు చేసినానా ఏమన్నా చేసినానా అని చాలా బాధేసింది నాకు. అలా ఉండగా లోపలికి వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, రామకృష్ణ మిషన్ ప్రెసిడెంట్, ఆయనతో కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేసింది. అక్కడ సన్యాసులు అందరూ నాన్నగారి గురించి చెప్పి ప్రెసిడెంట్తో కనిపించి ఒక రూమ్లో కూర్చొని అందరం కూర్చొని ఉండడం నాన్నగారి కాళ్ళ దగ్గర. కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతుండగా రామకృష్ణ మట్ ప్రెసిడెంట్ చాలా సర్ప్రైజ్ అండి, ఇంతమందిని చూసి ఒక గురువు చుట్టూ ఇంతమందిని చూసి వీళ్ళందరూ మీ భక్తులు అండి, వీళ్ళందరికీ రామకృష్ణుడి గురించి చెప్పండి, శారదామాత గురించి చెప్పండి, తరిస్తారు అని ఆయన రామకృష్ణ మట్ ప్రెసిడెంట్ మాట్లాడుతుంటే నాన్నగారు నా వైపు చూసి నవ్వడం స్టార్ట్ చేసిండ్రు. నేను ఎక్కడ లేని నాలో ఉన్న ఆ బాధ అదేందో కానీ అంత విపరీతంగా కదీళ్ళల్లో వచ్చేసి ప్రెసిడెంట్ని చూసి నేను గట్టిగా అన్నాను, మాకు రామకృష్ణ అక్కడ లేరండి, మా రామకృష్ణ అంతా నాన్నగారండి అండి అని కళ్ళలో ఫుల్ నీళ్ళు వచ్చేసరికి అక్కడ స్వీట్ ఉంటుంది, ఆ స్వీట్ తీసి నాన్నగారు నా చేతిలో పెట్టిండ్రు. పెట్టేసరికి ఆ స్వామీజీ కూడా ఏం చెప్పాలి అర్థం కాదు. ఇప్పుడు రామకృష్ణుడు కూడా అంటాడు గురువులోనే దేవుణ్ణి చేసుకోవాలని, అలాంటప్పుడు ఎక్కడో చూడాల్సిన అవసరం లేదండి, మాకు మా గురువు గారే ఉన్నారు, ఇంట్లోనే మాకు రామకృష్ణుడు ఉన్నారని చెప్పేసరికి ఆయన క్వాయట్ అయిపోయినారు. మళ్ళీ నేను ఆయన స్వామీజీని కలిసిన నేను ఒక కొన్ని నెలల తర్వాత, కొన్ని నెలల తర్వాత కలిసినప్పుడు చూసి రామకృష్ణుని గట్టి పట్టుకోండి మీరు అని అన్నారు. నేను అన్నా మా అందరినీ రామకృష్ణుడే పట్టుకుంటుండీ అని అంటే ఆయన సర్ప్రైజ్ అయినారు. చెప్పినప్పుడు మళ్ళీ మేము నాన్నగారు సద్గురు నాన్నగారు భక్తులం అంటే చాలా హ్యాపీ అయినారు, నాన్నగారి వాళ్ళ భక్తులు అని ఇట్స్ వెరీ హ్యాపీ. ఇదొకటి చాలా బ్యూటిఫుల్ థింగ్ అనిపించింది నాకు, దట్ నాన్నగారు ఆ రోజంతా మాట్లాడకుండా సడన్గా ఆ టైంలో వైపు చూసి నవ్వడంతో ఇమీడియట్గా ఐ ఫెల్ట్ వెరీ చాలా మంచిగా అనిపించింది. ఇలా ఎన్నో రకమైన ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న నాన్నగారు చెప్పుకునేవాడిని, చెప్తాను కదా అబ్బా నాన్నగారు ఎప్పుడు నన్ను మా మదర్ అన్నది చూసుకోగలుగుతారు అంటే నేను బాగా చూసుకున్నాను అని అండము. అండ్ మా ఫాదర్కి కూడా నాన్నగారు అంటే చాలా ఇష్టము, నాన్నగారికి కూడా మా ఫాదర్ అంటే చాలా ఇష్టము. ఆయన రెగ్యులర్గా వచ్చి కలిసేవాళ్ళు, నాన్నగారు కలిసేవాళ్ళు, మాట్లాడుకున్నారు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇట్లా అప్పుడప్పుడు చెప్పుకునేవాడిని. దానికి అన్నీ నాన్నగారు బాగా మంచి సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇలా ఆలోచిస్తూ పోతుంటే నాకు ఇంకా ఏం గుర్తొస్తలేదు, ఇంత జస్ట్ 1-2 మినిట్స్ నాకు ఇవ్వండి, ఐ విల్ ట్రై టు రిమెంబర్. మీరేమన్నా చెప్పండి అంతలో కుషా, ఐ విల్ ట్రై టు రిమెంబర్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్. హలో,
మితిన్.
యా, మీరేమన్నా చెప్పండి అంతలోకి. నేను
మితిన్ కాదు, నీకు జిన్నూరు. యా నో, జిన్నూరు నువ్వు చాలా సార్లు వచ్చావు కదా, ఒక్క సందర్భంలో నేను స్టేజ్ మీదకి రమ్మని చాలా సందర్భాల్లో నీకు గార్లెండ్ చేయడం కూడా జరిగింది.
అవును, అది
నాన్నగారు చాలా సార్లు ఆయన కేసిన దండ నువ్వు పక్కన ఉంటే ఆయన మెళ్ళో తీసి నీకు వేస్తూ ఉండేవారు చాలా సందర్భాల్లో.
అవును, కరెక్ట్. అవును, గుర్తు.
జిన్నూరులో ఒక
జిన్నూరులో ఏమైందంటే, జిన్నూరు ఒకరోజు నేను మేబీ ఆయన బర్త్డేకో లేకపోతే గురు పౌర్ణమికి వచ్చినట్టున్నాను. నాన్నగారు మాటలకు ముందు ఒక పాట నడుస్తుండే, ఆ పాట జయ జయ వైష్ణవి దుర్గే అంబే అని ఒక పాట పాడుతుండే అక్కడ జిన్నూరులో ఎవరో బృందం. జయ జయ వైష్ణవి దుర్గే అంబే అని పాడుతుంటే నాన్నగారి యొక్క స్పీచ్ మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నన్ను ఒకసారి మాట్లాడమన్నారు, స్పీచ్ స్టార్ట్ చేయమని. మేబీ ఏదో ఏమైనా కీర్తి కాంక్ష ఉండేనేమో నాలో, అది తీయడానికి అట్లా చేసేదేమో ఐ డోంట్ నో. నాన్నగారి గురించి నాన్నగారి దగ్గర కూర్చోబెట్టి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడినాను. మాట్లాడితే మళ్ళీ ఐ థింక్ ఉషా గారిని అడిగినట్టున్నారు, నాన్నగారు ఏం మాట్లాడింది అమ్మా మిత్రుడు అంటే మాయ గురించి అని మాట్లాడింది నాన్నగారు అని ఉషా.
అవును,
లేనిదే మాయ కదమ్మా అని అన్నట్టు నా గుర్తు ఆయన. కూర్చొని మాట్లాడినా కదా, మాట్లాడి నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. నేను నాన్నగారి మాటలు వినపడుతున్నాయి అంటే నేను ఆశ్రమం బయటకు వచ్చి అక్కడ పొలాలలో కూర్చొని వింటున్నా. వింటుంటే ఇద్దరు చిన్న అమ్మాయిలు వచ్చిండ్రు, 5 ఇయర్స్ కూడా, 5-8 ఇయర్స్ మధ్యలో ఉంటారు ఇద్దరు అమ్మాయిలకి. అమ్మాయిలకు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ ఆడుతున్నారు. ఆడుతునేసరికి ఏంటమ్మా మీ పేరు అని అడిగినాను. నేను అడిగితే ఆమె నమ్మి నా పేరు వైష్ణవి, ఈమె పేరు దుర్గా అన్నది. నేను చాలా సంతోషం, చాలా మంచి పేర్లు అనుకోని చెప్పేసి మళ్ళీ తిరిగి నాన్నగారి వైపు చూసి ఆయన మాటలు వింటున్నాను. నేను నాట్ ఈవెన్ లైక్ 1 మినిట్ తిరిగి ఉంటారేమో, అది పెద్ద పొలం అది, మళ్ళీ తిరిగి చూస్తే లేరు వాళ్ళు అక్కడ, ఆ ఇద్దరు అమ్మాయిలు లేరు. నేను చాలా సర్ప్రైజ్ అయినాను, అంటే అమ్మవారు వైష్ణవి దుర్గే ఇదంతా నేను నా రామకృష్ణ యొక్క పట్ల ఉన్న ఆ కాన్సెప్ట్ వలనో ఆ ప్రేమ వలనో కానీ తరచుగా అమ్మవారు ఆయన చుట్టూ ఇట్లా ఆడుకుంటుంది అని ఆడుకుంటుండేది అని ఆ మాట తెలిసేది మనకు గాస్పెల్లో. అలాగే నాన్నగారు చుట్టూ కూడా ఇట్లా అమ్మవారిని ఇట్లా ఆడుకుంటున్నారేమో అని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే జిన్నూరులో ఒకసారి నాన్నగారు కలడానికి వెళ్ళినప్పుడు బుజ్జి గారు నన్ను కన్నమ్మ గారిని కలవడానికి తీసుకెళ్ళిండ్రు. ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు కన్నమ్మ గారిని. కన్నమ్మ గారిని తీసుకెళ్ళడానికి తీసుకుని అప్పుడు పాతిళ్ళు నాన్నగారిది, ఇప్పుడు కొత్తిళ్ళు ఉంది లేదా, అప్పుడు కాదు ఆ షెడ్ ఉండేది, అది యూనో దట్ ఓల్డ్ హౌస్ ఆఫ్ నాన్నగారు ఉండేది. దాని వెనకాల కౌ షెడ్ ఉండలేదు అనుకుంటా, కౌస్ ఆర్ సమ్ షెడ్ వాజ్ దేర్. సో అక్కడికి వెళ్ళి నేను కన్నమ్మ గారిని కలిసి కన్నమ్మ గారు నాకు యాపిల్ ముక్క యాపిల్ పండించిండ్రు. యాపిల్ పండిస్తే యాపిల్ పండు తీసుకొచ్చి నేను నాన్నగారి దగ్గర కూర్చుంటే ఆ యాపిల్ పండు చూసి నాన్నగారు పడ్డ సంతోషము, నేను అసలు ఇంత ఇంత చాలా హ్యాపీ అయిపోయాను ఆ యాపిల్ పండు చూసి. కన్నమ్మ గారు నాకు ఇచ్చిన యాపిల్ పండు నాకు అప్పుడు ఆ టైంలో చెప్పిండ్రు ఎవరో దట్ నాన్నగారు రామకృష్ణుడు అండి, కన్నమ్మ శారదేవి అంటేనండి, వాళ్ళిద్దరు డివైన్ కపుల్ అండి అని అంటే అవునండి అని నేను ఆ రోజు నేను నాన్నగారిని ఎప్పుడు అంత సంతోషంగా చూడలేదు. నాలో యాపిల్ పండుని చూసి చేతిలో యాపిల్ పండుని చూసి చాలా 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 హ్యాపీ అయ్యారు. ఇంకోసారి ఏమైందంటే నేను నాన్నగారు 1-2 ఇయర్స్ ముందు గురు పౌర్ణమికి వచ్చిన వస్తే నేను లైఫ్లో నేనేం నోటీస్ చేస్తున్నానంటే నాన్నగారికి చెప్పకుండా చేసిన పని ఎప్పుడు ఫ్లాప్ అయింది, నాది ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది. ఆ రోజు అక్కడ ఏదో రిసార్ట్ ఉంటుంది, ఇప్పుడు నాన్నగారే చెప్తే బుజ్జి ద్వారా నాకు అకామిడేషన్ అరేంజ్ చేస్తారు నాన్నగారు, ఇక్కడ మన ఆశ్రమంలోనో లేకపోతే ఇంటి ముందటో లేకపోతే హోటల్లో. అప్పుడు ఏంటంటే ఫ్యామిలీతో వస్తున్నాను, అక్కడ ఏదో రిసార్ట్ ఉంది, ఇన్నాక నేను ఈ రిసార్ట్ ఏదో నాకు గుర్తులేదు ఆ పేరు. ఆ రిసార్ట్లో నేను బుక్ చేసుకున్నాను నా రూమ్ నాన్నగారు చెప్పకుండా. రిసార్ట్లో బుక్ చేసుకునేసరికి చాలా దూరం అయిపోయింది ఆశ్రమం నుంచి, వెళ్ళి సామాన్ పెట్టి వచ్చేసరికి నాన్నగారు ఆల్రెడీ విశ్రాంతికి వెళ్ళిపోయినారు. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం పూట పండుకొని మళ్ళీ నాన్నగారు ఈవినింగ్ టైంకి వచ్చేద్దు అంటే అక్కడ మళ్ళీ లేట్, నాన్నగారు ఆ రోజు ఆల్మోస్ట్ అసలు కలవలేకపోయాం అంత దూరం వచ్చి. చాలా బాధేసింది దట్ నాన్నగారిని ఎందుకు కలవలేదా అని. అప్పుడు మాకు అనిపించింది మా వైఫ్ అన్ హలో
మితిన్
యా. సో మా వైఫ్ అన్నది నాన్నగారికి నువ్వు అంటే చాలా ఇష్టం కదా, మీరంటే చాలా ఇష్టం కదా, మరి నాన్నగారి దర్శనం అసలు కాలేదు. మధ్యాహ్నం అంతా ఏమైందంటే నాన్నగారు లోపల పడుకునే ఉన్నారు, మేము ఆయన రూమ్లో ఉండే. అప్పుడు నాన్నగారు వాళ్ళ డాటర్ మమ్మల్ని పిలిచి టేబుల్ పైన నాన్నగారి ఇంట్లో లంచ్ పెట్టిండు. లంచ్ పెట్టి మేము మళ్ళీ ఏమంటే ఆశ్రమంకి వెళ్ళిపోయినాము, మళ్ళీ అదే రిసార్ట్కి వెళ్ళిపోయినాము, మళ్ళీ తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చినాక మళ్ళీ కూడా అప్పుడు కూడా నాన్నగారు కలవలేదు ప్రాపర్గా. ఇక బాధపడి ఇక మళ్ళీ ట్రైన్ ఎక్కుదామని రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదు. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోయేసరికి ఇదేంటి అని అనుకుని ఏం చేద్దాం, ఇక ట్యాక్సీ తీసుకొని విజయవాడకి వెళ్ళిపోదామని చెప్పేసి మా డ్రైవర్ని విజయవాడకు వచ్చేద్దాం అని చెప్పి ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఏదో దైవ అనుగ్రహం ఉన్నది ఏంటో అని చెప్పి బుజ్జి గారికి కాల్ చేస్తాను నేను, నాన్నగారిని కలవచ్చా అండి అని. 7:30 నైట్ 7:30 8 అయింది ఆ టైము. నాన్నగారిని అడిగితే వచ్చేయమనండి అని అన్నారు, రమ్మనండి అని అంటే ఇక మేము ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోయి నాన్నగారి దగ్గర కూర్చొని ఫుల్ ఒక 1 అవర్ స్పెండ్ చేసినాము ఆయన మేము మా వైఫ్ నాన్నగారు వీఆర్ టాకింగ్. అండ్ నాన్నగారేమో ఏం తెలియనట్టు మీరు ఆశ్రమంలోనే లంచ్ చేసింది కదండి అని అన్నారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యి చూసి నవ్వుతూ అంటున్నారు, లేదు నాన్నగారు మీ ఇంట్లో చేసినట్టే, ఇక్కడ చేసిందా లంచ్ ఇక్కడ చేసిందా మీరు అవునా అని చెప్పి ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు నాకు చూసి. నాకు అప్పుడు అనిపించింది ఇది గ్రేస్, మనం ఏదో అనుకుంటాము కానీ ఇంకేదో జరిపి ఈశ్వరుడు ఏదో జరిపిస్తాడు, మేబీ త్రూఅవుట్ ద డే ఆ గురు పౌర్ణమి రోజు ఆయనతో ప్రాపర్గా స్పెండ్ చేయడానికి టైం లేకుండానేమో, ఇప్పుడు 1 అవర్ ఆయనతో ప్యూర్గా ఆయనతో కూర్చొని ఫుల్ హ్యాపీగా స్పెండ్ చేసినాము. స్పెండ్ చేసి అప్పుడు ఫైనలీ ట్యాక్సీ తీసుకొని మళ్ళా విజయవాడ వెళ్ళిపోతే మా డ్రైవర్ వచ్చిండు, మా డ్రైవర్ తోటి మళ్ళా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినాము. ఇలా ఎన్నో విధాలుగా హీయాజ్ చాలా విధాలుగా అలా చాలా టచ్ చేసిండు నాన్న
చిన్నట్లో
చాలా. యా
నువ్వు ఒక ఆర్టికల్ రాసావు కదా రమణ జ్యోతికి.
అవును 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 రమణ అవును.
అది నాన్నగారికి ఇస్తే నాన్నగారు చదివి అది మళ్ళీ మన రమణ భాస్కర్ లో వేయించారు.
అవును ఐ రిమెంబర్ ఎస్ సేమ్ థింగ్. అవునండి
యూ టెల్ దట్ ఇన్సిడెంట్ ఆల్సో.
ఇదే ఇదే నేను ఎలా చిన్నప్పటి నుంచి రామకృష్ణుడు అంటే ఇష్టం ఉండేది, ఎలా నాకు ఆయన విజన్స్ వచ్చినాయి, దాని తర్వాత ఎలా పళ్ళు లేని రామకృష్ణుడు రావడం తోటి ఆయన నవ్వు నాన్నగారు నవ్వు సేమ్ అవ్వడము, ఇవన్నీ నేను ఇవి చెప్పినవన్నీ చాలా మటుకు రాసినవన్నీ నేను ఆర్టికల్ చూపిస్తే నాన్నగారు అది హ్యాపీ అయ్యి రమణ భాస్కర్ లేచింది. నాకు ఇంకో ఆర్టికల్ ఏం గుర్తొస్తుందంటే రమణ మహర్షి రమణ భగవాన్ ఆయన టైంలో చాలామంది తోడు అనేవాడు అరుణాచలం ఇటువైపు ఉంది, అరుణాచలంకి అటువైపు కూడా ఒకటి ఇలాంటిది ఒక కొండ ఉంటుంది, అది కూడా ఇదే ఇంతే పవర్ఫుల్ ఇదే శక్తితో ఉంటుంది, కొండ ఎక్కడుందో కనుక్కోవాలి అన్నట్టు ఏదో అన్నట్టు రమణ మహర్షి అక్బర్ అన్నట్టు అనేసరికి చాట్విక్ మేజర్ చాట్విక్ ఉంటారు, ఆయన అప్పుడు మ్యాప్ తెచ్చి ఆ మ్యాప్లో చూస్తే అది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో లోపల ఉంటుంది ఆ పాయింట్, సో అక్కడ ఎవరికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. సౌత్ అమెరికాలో పెరు అనేది ఉంటుంది ఆ పర్టికులర్ ఏరియాలో మౌంటైన్స్లో ఆ మౌంటైన్ ఉండొచ్చేమో అని అనుకుంటారు, కానీ అది 1500 కిలోమీటర్ 1500 కిలోమీటర్లు అవే ఫ్రమ్ దట్ పాయింట్, అలా ఏదో జరిగినట్టు ఉంటుంది అనమాట ఏది రికార్డులో. అలాంటప్పుడు నాకు ఎందుకో ఏమనిపించిందో నేను బాగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయడంతో ఎగ్జాక్ట్ అలాంటి కొండ ఒక ఓషన్ మ్యాప్ మ్యాపింగ్ టెక్నాలజీ అంటే సముద్రం యొక్క గ్రౌండ్లోకి వెళ్ళి అంత మ్యాప్ చేసి చూస్తే ఎగ్జాక్ట్లీ అరుణాచలం లాగా ఉండకుండా అరుణాచలం ఎలా ఉంటుందో గిరి ప్రదక్షిణ చేస్తుంటే అరుణాచల కొండ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఎలా ఉన్న ఒక కొండ సముద్రం లోతులు సముద్రం యొక్క గ్రౌండ్ సీ ఫ్లోర్ మీద నాకు కనబడ్డది ఓషన్ మ్యాపింగ్ అంటే ఎవరికి తెలియదు ఆ కొండ ఉన్నట్టు. దాని ఫొటోస్ తీసి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి దాని స్కాన్స్ అన్ని చేసి ఒక పెద్ద ఆర్టికల్ రాసిన, భగవాన్ చెప్పిన కొండ భూమికి ఎటువైపు ఉన్న కొండకి అటువైపు ఎగ్జాక్ట్ ఉన్న కొండ అరుణాచలం అని ఆర్టికల్ రాసి మౌంటైన్ పాత్కు పంపించిన. మౌంటైన్ పాత్ రమణ మహర్షి దాంట్లో పబ్లిష్ అయింది, అది పబ్లిష్ అయితే మాలు అని ఒక ఎల్డర్లీ లేడీ డివోటీ ఆమె భగవాన్ అప్పుడు ఉండే భగవాన్తో ఆడుకున్నది చిన్నప్పుడు భగవాన్తో ఉన్నప్పుడు ఆమె చాలా సర్ప్రైజ్ అయిపోయి అప్పులోకి వచ్చి నన్ను కలిసి భగవాన్ ఆ టైంలో చెప్పేవారండి మీరు ఇప్పుడు కనుక్కున్నారు ఎవరు కనుక్కోలేదు ఆ కొండ పసిఫిక్ మహాసముద్రంలో భగవాన్ అనుగ్రహం ఏమి ఉందండి అని ఫుల్ హ్యాపీగా అవుతాయి. అప్పుడు ఆమెను కూడా నాన్నగారి గురించి చెప్పి నాన్నగారు నాకు బాగా తెలుసు అండి అని అంటే మా దైవం అంతా నాన్నగారండి అని చెప్పేసి నాన్నగారి గురించి బాగా మాట్లాడడం జరిగింది. ఇంత హ్యాపీగా నేను ఫుల్ ఇట్లా అందరు మెచ్చుకుంటున్నారు నన్ను అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ నాన్నగారు వస్తున్నారు అనమాట జిన్నూరుకి, జిన్నూరు నుంచి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఆయన కలుస్తుంటే ఆయన నన్ను చూసి నవ్వి అరుణాచల కరుణాచలం అని చెప్పి నవ్విండ్రు. నవ్వి మళ్ళీ ఎస్ఆర్ నగర్కి వెళ్ళి కూర్చున్న సత్సంగంలో కూర్చొని ఆయన అలా కొండుందా అండి నిజంగా ఉందా అండి అని నేను అన్నాను. అవునండి ఉందండి ఇలా ఫొటోస్ అన్ని చూపించండి చూపిస్తే ఈ కొండ తెలియడం వల్ల మీకు ఏమైనా సెల్ఫ్ రియలైజేషన్కి హెల్ప్ అయిందా అండి అని అన్నారు. లేదు కదా ఇవన్నీ అవ్వలేదు కదండి ఇదంతా మైండ్ అండి అని ఒక మా ఒక ఒక టీచింగ్ ఇచ్చిండ్రు ఆయన. సో అదొకటి నాకు మైండ్ నాకు ఎక్కడో ఏదైనా మైల్డ్ ఈగో వచ్చి ఉంటే దట్ ఐ ఏదో డిస్కవర్ చేసినాను అప్పుడు భగవాన్ చెప్పిన విషయం నేను ఇప్పుడు డిస్కస్ చేసి ఆ ఈగో కూడా తీసేసిండ్రు. అలాంటి అదే అప్పుడు ఆ ఆర్టికల్ చదివినప్పుడు నాన్నగారు మళ్ళా నవ్వుతూ ఉన్నారు మీకు ఇంగ్లీష్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడతారు మీరు ఇంగ్లీష్ ఇంత బాగా మారేస్తారు మీరు ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంగ్లీష్ ఎలా వచ్చింది మీకు అని అంటే మీరు ఇచ్చిన నాన్నగారు అని నన్ను నేను మీరిచ్చిన విద్య అండి నాకు అని అంటే ఆయన సర్ప్రైజ్ అయ్యి చూసి నన్ను చూసి నవ్వి చాలా చిన్న వయసులో చాలా చిన్న టైంలో చాలా హై స్పిరిచువల్ స్టేట్ అటెండ్ చేసినావు నువ్వు అని అన్నారు. అది కూడా మీ గ్రేస్ నాన్నగారు అన్నాను నేను. అది వన్ మోర్ థింగ్ అది నాకు గుర్తున్నది. ఇంకా ఇంకేముంది?
వెరీ నైస్.
మెయిన్ థింగ్ అంటే ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ హిజ్ దిస్ థింగ్. చాలా ఉన్నాయి కదా, నాకు గుర్తొస్తలేవు ఇప్పుడు.
పర్వాలేదు, అగైన్ ఒక ఇంగ్లీష్ సెషన్ కూడా చేద్దాం మితిన్. ఐ మీన్ అంటే ఈ ఫారినర్స్ ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళందరూ, అంటే వీక్లీ ఐ మీన్ మంత్లీ ఫస్ట్ సండే వీఆర్ డూయింగ్ ఇంగ్లీష్ అనమాట. సో ఎప్పుడన్నా వాళ్ళు మన ఇంగ్లీష్ ఫారినర్స్ అయిన తర్వాత ఇంగ్లీష్ కూడా ఒకసారి చేద్దాం ఇది.
అదే ఇంకో మాట గుర్తొచ్చింది నాకు, ఏమైందంటే ఒకసారి సిస్సార్ నగర్ లోనే కూర్చుండగా మీలో చాలా మంది వైకుంఠానికి వెళ్తారండి అని అన్నారు. అందరిని చూస్తూ చాలా మంది వైకుంఠానికి వెళ్తారు, చాలా మంది కైలాసానికి వెళ్తారండి, మీలో చాలా యూనో మంచి గుణాలు ఉన్నాయి, మీరందరూ ఇక్కడికి వెళ్తారని చూసి మళ్ళీ నా వైపు చూసి మిత్రుడు నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నువ్వు డైరెక్ట్ గాడ్ దగ్గరికి వెళ్తావు, నీకేం ఫాల్స్ స్టేట్స్ ఉండవు ఇంకా అని అన్నారు. అని మళ్ళీ ఇంకెవరో ఒక అక్కడ ఎవరో లేడీ డివోటీ ఉండే సమ్ ఎల్డర్లీ, నాట్ ఎల్డర్లీ, మిడిల్ ఏజ్డ్ లేడీ, తను చూపించి తను కూడా రిఫైన్డ్ సోల్డే మిత్రుని, తను కూడా రిఫైన్డ్ సోలే, తను కూడా గాడ్ రియలైజ్ అవుతుంది అని అన్నారు. ఆమెవరు నాకు అంత ఐడియా లేదు, బట్ అక్కడ ఎవరు కూర్చుని ఆమె వైపు పాయింట్ చేసి చెప్పినారు దట్ షీఈ్ ఆల్సో రిఫైన్డ్ సోల్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు నువ్వు డైరెక్ట్ గాడ్ దగ్గరికి వెళ్తావు, నీకెవరు నీకేమీ ఫాల్స్ స్టేట్స్ ఉండవు అని అన్నారు. అండ్ ఆయన అన్న మాట నాకు అదే అనిపించారు, అదే అనిపించింది. ఆయన ఎస్ఆర్ నగర్లో అన్నారు, రామకృష్ణుడికి నువ్వు అంటే ఎంత ఇష్టం అని అంటే నువ్వు వద్దు వద్దు అన్నా కూడా నీకు మోక్షాన్ని ఇచ్చేయమని ఈశ్వరుని కోరుతాడు. నాన్నగారితో నేను భగవాన్ సమాధి ఓల్డ్ సమాధి ఓల్డ్ ఫోటో హాల్లో ఉన్నప్పుడు ఆయన నేను భగవాన్ ఉన్నప్పుడు నాకు అదే అనిపించింది, నాన్నగారు రామకృష్ణుడయ్యి భగవాన్కి ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు దట్ మిత్రుని చూసుకోండి అని నాకు అలా అనిపించింది. ఆయన ప్రేమ ఆ టైంలో ఆ పర్టికులర్ మూమెంట్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను నాన్నగారిని కోరిన కోరిక కూడా ఆయన నేను చేస్తానలేదు, ఆయన ఏమన్నారంటే ఆయన అడుగుతా అన్నారు, భగవాన్ ఫోటో చూపించి నేను ఆయన అడుగుతానండి అని అన్నారు. సో అంత నాకు అలాగే అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే మా మదర్కి ఒంట్లో బాగాలేకుండా మళ్ళీ హాస్పిటల్కి అడ్మిట్ చేసినాము 4-5 ఇయర్స్ తర్వాత, ఆ విషయం జరిగిన తర్వాత చాలా బ్యాడ్ కండిషన్లో అడ్మిట్ చేసినాం. చేస్తే అప్పటికీ కూడా ఎప్పుడన్నా మా మదర్కి బాగాలేకపోయినా ఎవరికి బాగాలేకపోయినా నాన్నగారికి కాల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్ద అబ్బాయికి సివియర్ మలేరియా వచ్చింది 4-5 డేస్, చాలా కష్టాల్లో చాలా భయం వేసింది నాకు. అప్పుడు మనసులో అనుకున్నాను నేను నాన్నగారికి కొంచెం నేను తట్టుకోలేకపోతున్నాండి ఏమనుకోకుండా కొంచెం తగ్గించేసేయండి అని అంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే తగ్గిపోయింది. సో అలా ఉన్నప్పుడు మమ్మీ విషయంలో కూడా నేను నాన్నగారు ఎప్పుడన్నా అడిగితే ఏంగా తగ్గిపోతుంది అనేవాళ్ళు. ఆసారి ఆ రోజు మాత్రము మదర్ అడ్మిట్ అయినప్పుడు నాన్నగారికి కాల్ చేసి, నాన్నగారు మదర్ అడ్మిట్ అయింది అని అంటే ఆ సోల్కి మీరు చేయాల్సిన డ్యూటీ ఇంకా చేయండి అని అన్నారు. అంటే నాకు ఇప్పుడు అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే ఇంకా సర్వైవ్ అవ్వదని. తను నెక్స్ట్ డే తను సర్వైవ్ కాలేదు. మా నాన్నగారు మాట ఒక ఒక వేదవాక్లాగా అయిపోయింది, ఆయన ఏం చెప్తే అది అయిపోయేది లైఫ్లో. 1 ఇయర్ తర్వాత నన్ను అడిగిండ్రు మీ మదర్ని మీరు మిస్ చేస్తారా అంటే ఆ ఐడియానే తీసేసిండ్రు, మదర్ ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టు ఐడియా తీసేసిండ్రు. లేదు నాన్నగారు, ఐఎమ్ నాట్ మిస్సింగ్ హర్, నాకు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆలోచన వస్తుంది, దాని తప్ప ఐఎమ్ ఫైన్. ఒకసారి ఒక భక్తులో ఒక ఎల్డరీ జెంటర్మన్ పెద్ద ఆయన వచ్చి నాన్నగారి దగ్గర కూర్చుండే, నేను కూడా ఉండేప్పుడు నాన్నగారితో, ఆయన అన్నారు ఎలా ఉన్నారు మీరు అని నాన్నగారు అడిగిండ్రు. అంటే బాగానే ఉన్నాయండి కానీ ఆమె బాగా గుర్తొస్తుంది అని అన్నారు. అంటే వాళ్ళ ఆమె మిస్సెస్, ఆయన మిస్సెస్ ఆ మధ్యకాలంలోనే షీ హ్యాడ్ పాస్డ్ అవే, చనిపోయింది అనమాట. సో నాన్నగారు అది ఆమె మీకు బిలాంగ్, ఆమె మీకు బిలాంగింగ్ కాదు దేవుడికి బిలాంగింగ్ అందుకని తీసుకెళ్ళిపోయాడు అని అన్నారు. అంటే మీ 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 పర్సన్ కాదు ఆమె దేవుడి పర్సన్, అందుకని దేవుడు తీసుకెళ్ళిపోయాడు మీరు బాధపడకండి అని అంటే నాకు ఒకటే ఏమనిపించింది అంటే నాన్నగారు చుట్టూ ఆయన చెప్పిన మాటలకి ఆయన చెప్పిన లాజిక్కి ఆయన చెప్పిన దీనికి చాలా మందికి ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇమీడియట్గా మాయమైపోయాయి, బాగా మాయమైపోయాయి. జిన్నూరు అరుణాచలం, అరుణాచలంలో ఒకసారి నాకు ఎప్పుడూ ఉండేది రామకృష్ణుడికి పాటలు అంటే బాగా ఇష్టం, పాటలు అంటే ఇష్టం బాగా ఇష్టం కాబట్టి నాన్నగారికి నేను ఎలాగో రామకృష్ణుడు ముందు వస్తే పాడలేదు కానీ రామకృష్ణుడే మళ్ళీ నాన్నగారిలా కూర్చుంది కాబట్టి నాన్నగారి ముందు ఒకసారి పాట పాడాలి అని చెప్పి గురుదేవ దయాకర దీనజని అని గురు భక్తి సాంగ్ ఉంటుంది వివేకానంద పాడతారు ఎప్పుడు అక్కడ. సో నాన్నగారు ఒక పాట పాడాలనుకుంటున్నాను అని అరుణాచలంలో ఒకసారి అడిగిన, అడిగితే ఏ పాట అండి అని పాడండి మిథిన్ పాడతారంట అని ఉషా చెప్పింది అనుకుంటా. సో అప్పుడు ఓకే అండి పాడమండి అని అంటే ఇప్పుడు పాడలేదు పాడి భక్తురాలు ఎవరో పక్కనలో మళ్ళీ నాన్నగారు ఎప్పుడైనా ఎవరైనా పాట పాడితే అంత కాన్సన్ట్రేటెడ్గా వినరండి, మీరు పాడినప్పుడు అసలు అసలు ఇటు అటు చూడలేదు మిమ్మల్ని చూస్తున్నారు. అసలు చాలా నచ్చింది నాన్నగారికి పాట అని. ఆ జోక్ ఏంటంటే నేను పాట ఆపంగానే నాన్నగారు మీ పాట బాగుంది కానీ మీరు పాడే విధానం ఒకటే స్వరంలో పాడినరు పైకి కిందకి లేదు, పాట ఎలా పాడాలని నాన్నగారు పాడడం స్టార్ట్ చేశారు. ఏ పాట బ్రతుకే మాయా జగమే మాయా వేదాలలో నాన్నగారు పాడడం స్టార్ట్ చేశారు. అండ్ అందరు చాలా సర్ప్రైజ్ అయిపోయి ఫుల్ హ్యాపీ అయిపోయి అందరు రికార్డింగ్ తీసుకుంటారు.
అవును అవును
వేదాలలో ఇట్లా పైకి రావాలన్నట్టు మా నేను ఒకటే స్వరంలో పాడినానంట నాన్నగారు అన్ని వేరే స్వరం చూపించి నాకు అది చాలా వండర్ఫుల్ అనిపించింది.
యు రిమెంబర్ దట్ సాంగ్ యు సాంగ్ మితిన్?
ఆ గురుదేవ దయాకర దీనజనే అని.
యా యు కెన్ సింగ్ ఇట్
నాకు అంతగా
గుర్తులేదామండలాకారం
వ్యాప్తం యేన చరాచరం అద్భుతం నాకంత గుర్తులేదు, బట్ ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్. గురువు పైన అంత అంత నువ్వే గురువాన్ని పాడతారు అప్పుడు వివేకానంద పాడతారు. ఇంకోసారి అదే ట్రిప్లో నాన్నగారు వాకిల్లో కూర్చున్నారు రాత్రి వేళ అందరం కూర్చున్నాం నాన్నగారి అదేంటో కానీ నాన్నగారు ఎప్పుడు నేను కాలు పట్టుకుంటే ఆయనది అందరు భక్తులు కాలు ఒత్తేవాళ్ళు నేను కాలు పట్టుకుంటే నన్ను తీసేసేవాళ్ళు నన్ను కాలు ఒత్తనిచ్చేవాళ్ళు కాదు నాన్నగారు చేయి తీసేసేవాళ్ళు.
మిథిన్ హి హాస్ ఎ రీజన్. యా యా దానికి రీజన్ ఉంది.
అదే సో
అంటే జనరల్గా బ్రాహ్మిన్స్ ని ఫీట్ టచ్ చేయని ఇవ్వరు.
ఓకే ఓకే అది
యా
ఆ రోజు కొన్ని వాకిల్లో రాత్రి వేళ పైకి చూస్తే పైన ఒక ఒక అంతరిక్షంలో ఒక 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 కాంతి మెల్లగా వెళ్తుందన్నమాట. అది మెల్లగా వెళ్తుంటే నాన్నగారు అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి అని చెప్పినాను నేను. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే మన అంతరిక్షంలో అన్ని కంట్రీస్ యొక్క స్పేస్ స్టేషన్ ఉంది. ఆ స్పేస్ స్టేషన్ వెళ్ళేసరికి నాన్నగారు దాన్ని చూసి మళ్ళా ఆయన ఆయన ఓన్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయి నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అన్నారు. నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అన్నారు. చాలా బ్యూటిఫుల్ మూమెంట్ ఉండే. అండ్ లాస్ట్ నాకు గుర్తొచ్చేది నాన్నగారిని లాస్ట్ చూసిన టైం నాన్నగారు ఒంట్లో బాగాలేదు అని ఉషా గారు నాకు చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ 19th December అది 19th December నాన్నగారు December 29th వైకుంఠ ఏకాదశి రోజు అది అలా అయినప్పటికీ 10 days ముందు 19th December రోజు నేను కారు ఎక్కేసి నాన్నగారిని కలవడానికి 4 o'clock బయలుదేరినా. ఎప్పుడు నేను నాన్నగారిని కలవడానికి 4 o'clock ఇన్ ద మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరేవాడిని రాత్రి వచ్చేసేవాడిని చాలాసార్లు. చాలా దూరం వచ్చారండి చాలా దూరం వచ్చారండి అని ఆయన అనేవాళ్ళు నన్ను చూడడానికి చాలా దూరం వచ్చేవారు. ఈసారి కూడా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని తెలిసి బయలుదేరేసరికి అదేంటో కానీ నార్కెట్ పల్లి దగ్గర పెద్ద పంక్చర్ అయిపోయింది. ఒక 2 to 3 hours కార్ అంతా రోడ్ సైడ్ వెళ్ళిపోయింది. అసలు ఇక జర్నీ అవ్వదు, ఇక తిరిగి వచ్చేద్దామా అనిపించింది నాకు. కానీ ఏదో ఏదో శక్తి మన హలో ఏదో శక్తి నన్ను మళ్ళా యా నాన్నగారు వెళ్ళేలాగా మళ్ళా ఫుల్ చేసి చాలా షాక్ అయ్యా నేను చూసాయండి. చాలా బాధలు పడుతూ బస్ ఎంతో నొప్పితో ఉన్నట్టు, ఎన్నో బాధలు పడుతూ ఉన్నట్టు అనిపించింది నాకు. కానీ మళ్ళా నాన్నగారి దగ్గరికి వెళ్తే తగ్గిపో, ఇప్పుడు బాపిరాజు గారి మిస్సెస్ వచ్చిండ్రు ఆ టైంలో నాన్నగారిని కలవడానికి. తన్ని చూసి నాన్నగారు తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని అన్నారు. అనేసరికి అలాగే అండి తగ్గిపోతుంది కదా అని తను అన్నారు. అనేసరికి నేను కూడా నాన్నగారు తగ్గిపోతుంది అంటున్నారు, ఇది కూడా ఆయన లీలనే అని చెప్పేసి నాన్నగారు గన్న పెట్టి మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరినాం. బయలుదేరితే మళ్ళీ ఉషాగారికి కాల్ చేసి తగ్గిపోతుంది అంటే నాన్నగారు చెప్పిండ్రు ఏం వరి కాకండి అని చెప్పినాను నేను. నేను మళ్ళీ ఉషాగారు మీకు ఎవరు చెప్పిండ్రు అట్లా లేదు నాన్నగారు పరిస్థితి కొంచెం బాగాలేదు కొంచెం కష్టమే ఉన్నది ఈసారి అని అంటే నాకు చాలా భయం వేసేసి మళ్ళీ ఇమీడియట్గా కారు చెప్పి రెండోసారి వెళ్ళి ఆయన చూస్తే ఆయన నన్ను ఆయన చైన్ ఇట్లా పట్టుకుంటే ఆ చైన్ ఈ చైన్ గట్టిగా ఇట్లా ఒత్తిండ్రు అది ఇంకా గుర్తున్నా. కాళ్ళ మీద పడి నేను ఐ క్రైడ్ అలాట్ చాలా ఏడ్చి దాని తర్వాత హైదరాబాద్ వచ్చేసిన అదే.
యా ఐ రిమెంబర్ అంటే జిన్నూరు దాటి వెళ్ళిపోయావు, దాటిపోయి హ్యాపీగా ఏమవ్వదు ఉషా గారు, అదే ఏమవ్వదు ఉషా ఏమవ్వదు లైక్ చెప్పారు నాన్నగారు బాగుంటారంట కదా అని చెప్పి నవ్వుతూ చెప్తే ఏం మాట్లాడుతున్నావు మితిన్ అని బాగాలేదు అంటే అదేంటి అంటే లేదు మితిన్ మళ్ళీ చూడగలవో లేదో ఒకసారి రా అన్నాను అనమాట. వెంటనే తిరిగి వచ్చావు అండ్ చేయి పట్టుకోవడం, నువ్వు ఆయన చేయి పట్టుకోవడం, ఆయన ప్రెస్ చేయడం అండ్ ఐ మీన్ ఫైనల్ ఫేర్వెల్ ఇచ్చారు మితిన్ నీకు.
అవును ట్రూ.
అండ్ సో బ్యూటిఫుల్ కదా, ఐ మీన్ చేయి పట్టుకుని వెళ్ళారు అంటే నీ చెయ్యి ఒత్తారు కదా మితిన్ లైక్ అండ్ ఐఎమ్ దేర్ విత్ యూ అని.
ఆయన ముట్టుకోవాలంటే భయం, ఎందుకంటే నా పాపాలను నేను తీసుకుంటారని యూజువల్లీ ఆయన టచ్ చేయరు ఎక్కువ. నేను ఎందుకో టచ్
సో వెరీ బ్యూటిఫుల్ మితిన్, సో వెరీ బ్యూటిఫుల్. ఐ మీన్ అంటే సరెండర్ కి యూ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అంటే శరణాగతికి అంటే మంచి ఉదాహరణ మితిన్ నువ్వు. అంటే అంటే చంటి పిల్లల్లా అయిపోవాలి యేసుక్రీస్తు దగ్గర అన్నారు కదా లైక్ చిన్నపిల్లల్లా మనం ఉంటే కల్మషం లేకుండా కపటం లేకుండా అంటే మంచి చెడు ఉంటాయి మనసు అన్నాక, బట్ లోపల మనం హార్ట్లో ఎలా లివ్ చేస్తున్నామో అది కదా భగవంతుడు చూస్తాడు. సో ఎప్పుడు అంటే అంత పెద్ద డాక్టర్ అయినా అపోలో సికింద్రాబాద్లో మెయిన్ డాక్టర్ అయినా జనరల్గా దే హ్యావ్ ఎయిర్ అబౌట్ దెమ్ దీస్ డాక్టర్స్. నువ్వు అసలు సింపుల్గా చిన్నపిల్లోళ్ళలాగా నాకు ఇంకా గుర్తు నాన్నగారిని అపోలోలో అడ్మిట్ చేసినప్పుడు నాన్నగారిని ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటే మితిన్ షూస్ ఇప్పేసి బేర్ ఫీట్ మీద నడిచేశాడండి హాస్పిటల్ అంతా. ఆ స్టాఫ్ వాళ్ళు కూడా చూసి నవ్వుతూ ఉంటే అసలు వాళ్ళు నవ్వుతున్నారనే ధ్యాస కూడా మితిన్కు ఉండదు. అంటే చిన్న పిల్లల మనస్తత్వం అనమాట. అంటే ఏంటి మిడిల్ ఏజ్ మ్యాన్లా ఎప్పుడు మితిన్ లేడు నాన్నగారు అందుకే అంటాడు. అందుకే అనే నాన్నగారు అనేవారు ఎప్పుడు మితిన్ చూసినా చిన్నపిల్లల్లా ఉంటాడమ్మా వీడు, టీనేజ్ బాయ్. మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ ఏజ్లో ఉంటారు ఆయనకి ఇంకా ఏజ్ పెరగడం ఉండదు కదా, అలా మితిన్కి ఎప్పుడు ఇంకెవరంలోనే ఉండిపోతాడమ్మా అనేవారు అనమాట. సో హీ వాజ్ సో సో వెరీ ఫాండ్ ఆఫ్ యూ మితిన్, హీ వాజ్ సో ఫాండ్ ఆఫ్ యూ. యా థ్యాంక్ యూ.
నాకు వన్ మంత్రం ఒకటి ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ అని మంత్రం ఇచ్చాను ఎప్పుడు గుర్తుందా?
మంత్రం ఇచ్చారా నీకు?
అంటే నేను ఒకసారి చెప్పాను, నేను ఏమంటారు దాన్ని
సమ్ ప్రాబ్లమ్స్ అనంటే ఈ ఒక మంత్రం ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ చెప్పుకో అని చెప్పిన్నారు. చాలా ఉన్నాయి అసలు, నేను చెప్పలేదు, నేను ఇప్పుడు మెలమెలగా అన్ని గుర్తొస్తున్నాయి.
అదే, ఎప్పుడు ఇంకో సెషన్ పెట్టుకుందాంలే సమ్ అదర్ టైం, లేకపోతే ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు యూ కెన్ కవర్ అప్ ది అదర్స్ ఆల్సో.
డన్ డన్, నో ప్రాబ్లం.
యా, థ్యాంక్ యూ సో మచ్ మితిన్, థ్యాంక్ యూ. యా,
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
యా, అయితే ఇది ఒక 5 మినిట్స్ లో నేను ముగిస్తానండి. బ్రహ్మ మన మితిన్ అద్భుతంగా చెప్పాడు, అంటే అనుభవాలు అనుకుంటున్నాము, ఇవి కేవలం అనుభవాలు కాదండి, అనుభవాలతో కూడిన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే నాన్నగారికి భిన్నంగా అనుభవం లేదు, నాన్నగారికి భిన్నంగా సబ్జెక్టు లేదు, నాన్నగారికి భిన్నంగా మనము లేము. సో సబ్జెక్ట్ వేరు, అనుభవం వేరు కాదు. ఎందుకంటే మనకి ఆయన పట్ల ఉన్న ఫెయిత్ అంటే ప్రేమలో మనకి ఆయన ఎన్నో రకాల మన జీవితంలో చేసిన మొలా కదా, ఆయన పట్ల మనకి ఇంత విశ్వాసం పెరిగి మనం ఆయన కనెక్ట్ అయి ఉన్నాము డౌట్ లేకుండా, డౌట్ ఫ్రీగా. సో అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అనుభవాలు లేకపోతే కేవలం సబ్జెక్ట్ ఎక్కి మనం ఆయన దగ్గర లేవండి. మనకి ఆయనతో కలిగిన అనుభూతి, అనుభవమే మనల్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయన దయలో, ఆయన ప్రేమలో మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వచ్చింది. యాక్చువల్గా మితిన్ బ్రహ్మ యోని అని ఒక పుస్తకం రాశాడండి 2007లో, నాన్నగారి దగ్గరికి రాకముందు. అంటే రామకృష్ణుడు భక్తుడు కదా, అప్పటికే బ్రహ్మ యోని అని పుస్తకం రాస్తే యాక్చువల్గా చాలా సార్లు కూర్చోబెట్టి ఎంత డిస్కషన్ చేసేవారో మితిన్ తోటి. ఇవి అన్ని నా దగ్గర పర్సనల్ ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి మితిన్ మనతో డిస్కస్ చేసినాయని. అది జస్ట్ లైక్ దాట్ మొన్న పంపిస్తాను మీకు, జస్ట్ లైక్ దట్ మొన్న ఏదో పెట్టుకుని వింటూ ఉంటే హీ వాస్ టాకింగ్ అనమాట. బ్రహ్మ యోని అని బుక్ నువ్వు 2007లో రాసావు, 2016లో మార్చిలో నువ్వు జిన్నూరు వచ్చినప్పుడు దాని గురించి ఏదో డిస్కషన్ వచ్చింది. అప్పుడు నాన్నగారు నిన్ను అడిగారు అనమాట, బ్రహ్మయోనిలో ఏం రాసావు మితిన్న నాకు అంటే ఎసెన్స్ చెప్పమంటే చెప్పావు. అప్పుడు ఏమనంటే మొత్తం సృష్టి, ఈ లోకాలు, సమస్త లోకాలు సృష్టి అన్నీ కూడా బ్రహ్మంలో నుంచే వచ్చినవి అని, ఐ మీన్ డ్యువల్ కాన్సెప్ట్తోనే రాసి, అంటే డ్యువాలిటీ కాన్సెప్ట్తోనే రాసి భక్తిపూర్వకంగా ఉందన్నమాట. అప్పుడు నాన్నగారు అంటే ఎప్పుడు కూడా మితిన్ ఇందాక అన్నట్టు ఏది చెప్పినా కూడా మితిన్ని వన్నెస్ వైపే డైరెక్ట్ చేస్తూ ఉండేవారు. అంటే ఎంత అద్భుతమైందైనా, అంటే మన ఊహకందని విషయాలు రాసి చెప్పినా రాస్తూ ఉన్నా కూడా అది విన్న తర్వాత మళ్ళీ మితిన్ని వన్ పాయింటెడ్నెస్ కి తెచ్చేసి వన్నెస్ కి భిన్నంగా ఏమీ లేదు అనేది క్లారిటీ ఇచ్చి పంపేవారు ప్రతిసారి అనమాట మితిన్ని. అలా ఈ ఈ చిన్న 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 సబ్జెక్ట్ ఆ రోజు నాన్నగారు చెప్పి, మితిన్ ఉండగా నాన్నగారు చెప్పింది చెప్పి ముగించేస్తాను. మాధవి డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుందానా? యా యా, అయితే సృష్టి అంతా అంటే లోకాలు సమస్త సృష్టి కూడా బ్రహ్మంలో నుంచి వచ్చింది అని రాశాడు మన మితిన్. అన్నిటికీ ఆధారం బ్రహ్మం అని రాశాడు, దట్ ఈజ్ బ్రహ్మం, దిస్ ఈజ్ బ్రహ్మం, అంతా బ్రహ్మం అని రాశాడు. అయితే దీనికి భగవాన్ ఇలా అన్నారు మితిన్ అని మితిన్తో అన్నారనమాట. భగవాన్ సుప్రీంగా చెప్పారు ఈ విషయంలో, లోకాలు లేవు, నీకు బ్రహ్మమే లోకాల కింద కనిపిస్తోంది. అంటే బ్రహ్మంలో నుంచి వచ్చినాయి అని నువ్వు రాస్తున్నావు, అవును కరెక్టే, ఇది కరెక్టే, నీ కాన్సెప్ట్ కరెక్టే. అయితే అది ద్వైతంలో భగవాన్ ఏం చెప్పారు, ఇంకా సుపీరియర్గా ఏం చెప్పారు, సుప్రీంగా ఏం చెప్పారు అంటే, ఈ లోకాలు, ఈ సృష్టి, లేకపోతే మనుషులు, ఈ జీవకోటి ఇవన్నీ లేవు, నీకు బ్రహ్మమే లోకం కింద, మనుషుల కింద, జీవకోటి కింద, పంచభూతాల కింద కనిపిస్తోంది అని. బ్రహ్మంలో నుంచి రావడం కాదు, బ్రహ్మమే ఇలా సృష్టి కింద కనిపిస్తోంది అనేది చాలా బ్యూటిఫుల్గా క్లారిటీ ఇచ్చారనమాట అని అన్నారు. ఇప్పుడు మన కష్టాలు వస్తాయి, బాధపడతాము, ఏ ఇది ఇలా జరిగింది అనుకుంటాం, అలా జరిగింది అనుకుంటాం. మొన్నే నేను అదే ఇలాగ నెక్స్ట్ వీక్ నువ్వు మాట్లాడింది కానీ మిత్తిందంటే, అరే బుజ్జి వెళ్ళిపోయాక కొంచెం డల్ అయ్యాను ఉషా, బాగా దగ్గరుండి చూసుకునేవాడు కదా అన్నాడు అనమాట. సో యాక్చువల్గా ఇలా అంటే ఇప్పుడు మనం బుజ్జి వెళ్ళిపోయాడని మనం ఫీల్ అయ్యాము, రమేష్ గారు వెళ్ళిపోయినప్పుడు ఫీల్ అయ్యాము, అలా అయ్యో చిన్న వయసు, ఇంకొంతకాలం బతకవలసింది, ఈ వయసు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, అలా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా జీవితంలో అనుకుంటూ ఉంటాం. నాన్నగారు అంటున్నారు అనమాట ఈ ఆడియో దాంట్లో, చిన్న వయసులో చనిపోయారు పలానా వాళ్ళు, ఏ ఇంకా కొంతకాలం బతికి ఉండాలి కదా, ఏ ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఆస్తి పరులు ఉంటారు చాలా మంది, ఒక్కొక్కసారి పూర్తిగా ఆస్తులు పోయి ఏమీ లేకుండా అవుతారు, అదేంటి ఇంత ఆస్తి పరులకి అలా ఎలాగా ఫైనాన్షియల్ లాస్ వచ్చేస్తుంది. ఇలా మనం తెల్లారిగిస్తే బోల్డ్ చూస్తూ ఉంటాం, బోల్డ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రిచ్ వాళ్ళు పేదవాళ్ళు అవుతూ ఉంటారు, పేదవాళ్ళకి సడన్ గా కలిసి వచ్చి వాళ్ళు రిచ్ అవుతూ ఉంటారు, ఇలా రకరకాలు జరుగుతాయి. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం మనం, ఈ మాట్లాడుకోవడం, ఈ మాట్లాడుకోవడాలు దండుగా అన్నారు భగవాను. మనం టైం పాస్ ఇది అంతకన్నా ఏం లేదు, ఇవన్నీ దండుగా అన్నారు భగవాను, అంతా చైతన్యమే అంటే ఆయన స్థాయి. అంటే ఎప్పుడు కూడా భగవాన్ ఆయన స్థాయి దిగలేదండి, ఆ ఉన్న స్థాయి నుంచే చెప్పి మనల్ని ఆ స్థాయికి వెళ్ళేలా చేసేవారనమాట. అంతా చైతన్యమే, సాధన చేసుకుంటే చేసుకునేవాడు ఉంటే చేసుకోండి అని చెప్పేవారంట. చేసుకునేవాడు ఉన్నంతకాలం నువ్వు ఏదో ఒకటి చేసుకోవాలి కదా, మీరు చేసుకోండి అనేవారు కానీ పెద్ద ఎంకరేజ్ చేసేవారు కాదంట. ఎందుకంటే మెడిటేటర్స్ ఆయన ఎదుర్కొంటా కూడా కొంతమంది వచ్చి కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉండేవారంట భగవాన్ దగ్గర. ఎవరన్నా నా బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు భగవాన్ ఏం వాళ్ళు ఎప్పటి నుంచో ధ్యానం చేసుకుంటున్నారు, వీళ్ళందరూ భలే ధ్యానం చేసుకుంటున్నారు భగవాన్ అంటే ఏమో కళ్ళు మూసుకున్నారు లోపల ఎవరిని ధ్యానం చేస్తున్నారో అనేవారంట. అలా అంటే ఆయనకి భక్తి లేదు ధ్యానం లేదమ్మా, అసలు విభక్తి ఉంటే కదా భక్తి రావడానికి, అసలు సెపరేట్నెస్ ఉంటే కదా భక్తి చూపించడానికి. ఆయన సుప్రీం అంటే ఆత్మసింహాసనం మీద కూర్చున్న ఆయనకి రెండు కనపడదు కాబట్టి ఇంకా అంత ఆ స్టేట్ నుంచే మాట్లాడారనమాట భగవాను. సో బ్రహ్మయోని అంటున్నాడు మన మిత్రున్న ఉన్నది బ్రహ్మమే, అన్ని లేవు బ్రహ్మంలోంచి, ఇన్ని క్రియేట్ చేయబడలేదు, బ్రహ్మమే మనకి అలాగా కనిపిస్తోంది. అంతే మనకి చైతన్యం అంటే లోపల ఉన్న వన్నెస్ ఎప్పుడైతే మనకి రివీల్ అయిపోయిందో, మనకి ఆత్మ సాక్షాత్కారం అయిపోయిందో, అప్పుడు ఇదంతా ఊరికే కల్పింపబడింది కానీ వాస్తవంలో లేదనేది మనకి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది అన్నారనమాట. అని ఆ తర్వాత శంకరాచార్యుల వారి గురించి, శంకరాచార్యుల వారి రజ్జు సర్ప భ్రాంతి, అదే తాడు పాముగా కనపడడం అంటే నీకు కొంచెం చీకటిగా ఉండగా తాడు పాము కింద కదిలేసరికి పాము అనుకుని మనం భయపడతాము, ఆందోళన పడతాము, రకరకాల వికారాలకు గురవుతాము. అలాగే ఈ ప్రపంచం నిజమనుకుని భయపడతాము, ఆందోళన పడతాము, ఇబ్బందులు పడతాము, కష్ట నష్టాలు అనుకుంటూ ఉంటాము. ఎందుకు భ్రాంతిలో ఉన్నాము అలా? ఇప్పుడు ఎప్పుడైతే నీకు అది తాడు అనే క్లారిటీ ఎప్పుడొస్తుంది? నువ్వు దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి ముట్టుకుని చూసినా, దగ్గరికి వెళ్ళి చూసినా ఇది తాడు పాము కాదు అనే క్లారిటీ అంటే నీకు అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలిసిందో, సడన్ గా నీకు అప్పుడు దాకా ఉన్న ఫియరు మీ వికారాలు అన్ని తాడు అని తెలిసిన వెంటనే ఎలా మనకి క్లారిటీ వస్తుందో, బ్రహ్మం నీకు ఎరుకపడిన మరుక్షణం ఇదంతా నిజం కాదనేది నీకు అర్థమైపోతుంది, అప్పటి దాకా మనకి ఫియర్ తప్పదు అని చెప్పారనమాట. ఏ అలా అని ఇంకొకటి కూడా అన్నారు, అలా అని చెప్పి భగవాన్ వ్యవహారంగా మాట్లాడారు. సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆ స్థాయిలో చెప్పారు, వ్యవహారం మళ్ళీ మామూలుగా వ్యవహారం చేసేవారు. ఒక థర్డ్ క్లాస్ అబ్బాయి, భగవాన్తో ట్రిచీలో చదువుకున్న అబ్బాయి ఎవరో ఒకసారి షాప్కి వెళ్తే షాప్లో భగవాన్ ఫోటో ఒకటి చూశాడంట. చూసి ఇదే మన క్లాస్మేట్లో ఉన్నాడు చిన్నప్పుడు, షాప్లో ఫోటో పెట్టుకుందా అండేశారేంటి ఈయనకి అని చెప్పి ఆ షాప్ ఉన్నారని అడిగాడంట. ఆ ఫోటో ఎవరిది అంటే ఆయన భగవాన్ రమణ మహర్షి తిరువనమల కొండ మీద ఉన్నారు ఇప్పుడు అంటే ఆయన ఇది లోపల అనుకున్నాడంట. ఇదేంటి నా క్లాస్మేట్ కదా ఇల్లు వదిలేసి పారిపోయాడు అని విన్నాను మధురై నుంచి. పారిపోయిన అబ్బాయిని వీళ్ళేమో పూజార్హులు అంటున్నారు, పూజ చేసుకుంటున్నావు అంటున్నారు, మనం ఒకసారి వెళ్ళి చూసి రావాలి అని భగవాన్ని చూడడానికి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ దాన్ని గుర్తుపడతారో లేరో ఈయన, అతని పేరు మొహమ్మద్ అంటండి ముస్లిం అబ్బాయి. సోలి జంకుతూ ఇది పరిచయం చేసుకోవాలి ఇప్పుడు వచ్చినారు కదా అని దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే బాబు మొహమ్మద్ అంటే గుర్తుపట్టావా నన్ను అంటే నిన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి, ట్రిచ్చి కదా మీ ఊరు, మొహమ్మద్ కదా నువ్వు అన్నారంట. అలా మళ్ళీ వ్యవహారం పద్ధతిలో వ్యవహారం బ్రహ్మాండంగా చేసేవారు, సబ్జెక్ట్ వచ్చేసరికి కాంప్రమైజ్ అయ్యేవారు కాదంటండి అని భగవాన్ పద్ధతి అయితే. అదైతే మన మిథిన్కి అనుగుణంగా రామకృష్ణుడు ఎప్పుడు కూడా మిథిన్ వచ్చినప్పుడు భగవాన్ సబ్జెక్ట్ చెప్పినా అద్వైతం చెప్పినా ఏది చెప్పినా రామకృష్ణుడి టాపిక్ కవర్ చేయకుండా మాత్రం ముగించేవారు కాదు. సో రామకృష్ణుడి టాపిక్ మ్యాండేటరీగా వచ్చేది మిథిన్ వస్తే, ఎందుకంటే వాడిని చూడగానే నాన్నగారికి రామకృష్ణుడిలో షిఫ్ట్ అయిపోయేవారు అన్నమాట. సో అంటే
పెళ్ళి ఏంటంటే నగర్ లోనే ఎప్పుడు నేను ఇట్లా అనేవాడిని అంటే నాన్నగారు కొన్నిసారి నవ్వే వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. ఒకసారి నాన్నగారు నేను జస్ట్ ఫేసింగ్ ఉన్నాం, చుట్టుపక్కల అంతా డివోటీస్ ఉన్నారు, ఉండేసరికి రామకృష్ణ మీరే నాన్నగారు అని అంటే రామకృష్ణ ఫోటోలో మీరు చూస్తే ఆ కన్ను బొమ్మ సగం చంద్రుడిలాగా ఉంటుంది, సగం చంద్రుడు అయిపోయి ఉంటుంది. ఇమ్మీడియట్గా నాన్నగారి కళ్ళు ఆ రెప్ప కిందకు రావడము, ఆ కన్ను పైకి వెళ్ళిపోయి ఆ సగం కన్నవడము, ఆ సగం కన్ను నుంచి నన్ను చూసి నవ్వడము, నేను రామకృష్ణ ఒకటేనా అండి అని అన్నారు ఆయన. ఇది మర్చిపోయినా ఆ కన్ను బొమ్మ, ఎప్పుడు మనం కన్ను బొమ్మలు చూస్తాం కదండి దగ్గర నుంచి, అవి కదులుతుంటాయి. ఇప్పుడు ఏమైందనంటే కన్నబొమ్మ కనురెప్ప కింద వెళ్ళిపోయి సగం చంద్రుడిలాగా అయిపోయింది. రామకృష్ణ ఫోటోలు ఉంటాయి కదా,
అయిపోయి
సగం చంద్రుడిలాగా అయిపోయి అది చూసి అలాంటి కళ్ళ నుంచి నన్ను చూసి నేను రామకృష్ణ ఒక్కటేనండి అని అన్నారు.
సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్, యా వెరీ మచ్ మితిన్, హీ వాస్ సో మచ్ లైక్ ఆర్కే. లాస్ట్ రోజుల్లో కూడా లైక్ ఆర్కే 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 అంటూనే ఉన్నారు. హీ వాంటెడ్ టు గో టు బేలూర్ మట్ యాక్చువల్లీ. యాక్చువల్గా నవంబర్ 8th వీ హ్యాడ్ అ టికెట్ ఫ్లైట్ టు కోల్కతా.
కోల్కతా ఓకే.
మీ వీ హ్యాడ్ నవంబర్ 8th మాకు టికెట్ ఉన్నింది మితిన్. 7th 6th వరకు కూడా వెళ్దాం వెళ్దాం, ఏంటి హాస్పిటల్లో ఆయన లెగలేని పరిస్థితిలో కూడా వెళ్ళిపోదామమ్మా ఉషా, మనం కలకట్టా వెళ్ళిపోదామమ్మా ఉషా అనేవాళ్ళు. తగ్గిపోతుంది మనకు అప్పుడు, తగ్గిపోతుంది వెళ్ళిపోదాం అంటే లీల లీల లీల. లాస్ట్ 3 మంత్స్ అయితే రామకృష్ణుడు లీలలు అన్ని చూపించారు మితిన్ మాకు లైవ్ లో. అండ్ అండ్ టైం అయిపోతుంది కాబట్టి ఇది కూడా ఆఖరి శరణాగతి గురించి ఆ టాపిక్ లో ముగించింది శరణాగతితో. మితిన్ అన్నారు శరణాగతి, నువ్వు నువ్వు ఉన్నావు నేను లేను అంటే ఒక భక్తుడు ట్రూ శరణాగతి ఉన్న భక్తుడు కనిపిస్తుంది అంటండి, ఉన్నది నువ్వే నేను లేను అని. ఏ రామకృష్ణుడు అనేవారు, రామకృష్ణుడు అమ్మవారు కనిపించేవారు, మాట్లాడేవారు, అమ్మ దగ్గర ఏడ్చేవారు, త్యాగరాజుకేమో రాముడు దర్శనమిచ్చారు, ఇలా ఒక అంటే శరణాగతి పొందిన సోల్కి భగవంతుడు ఎవ్రీడే మిరకల్ కింద ఉంటుంది అంటండి. అంటే వైభవాలు జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, కానీ అది అది ఒక అంటే మైల్ స్టోన్స్ మన మన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణంలో మైల్ స్టోన్స్. కానీ గమ్యం మాత్రం అది కాదు, గమ్యం మనం ఏకత్వం పొందడం అనమాట. సో ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్ అని పుట్టుక చావు కష్టాలు సుఖాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి, ఆ కాల ప్రవాహంలో ఏదో ఒకటి వస్తుంది వెళ్తూ ఉంటుంది, ఇవేమీ లేవు, అవి మీరు కాదు, ఆ చైతన్యమే మీరు. శరణాగతి లభ్యం అయితే నేనెవరిననే విచారణ మీకు అవసరం లేదు, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తోంది అని గుండెకి పడితే అది అర్థమైతే మీకు దుఃఖం నశిస్తుంది, ఇంకా మళ్ళీ దుఃఖరహిత స్థితికి మీరు వెళ్ళిపోతారు ఏ అని అదే అన్నారనమాట. అనుకున్నా అనుకోకపోయినా జరిగేది ఏది, ఈశ్వర సంకల్పం. సో మీరు ఏ పాత్రలో అయినా ప్రయాణం చేయండి, మనము అవ్వాల్సింది అసలు ముందు మనకు కావాల్సింది అంతర్ముఖ దృష్టి. అప్పుడే అంతర్ముఖ దృష్టి మనసు అయినప్పుడే మనకి మెల్లమెల్లగా వాసనాక్షయం అవుతుంది. అందుకే బుద్ధుడు దేవుడి గురించి ఎక్కువ ఏమీ మెన్షన్ చేయకుండా వాసనాక్షయం అవుతుందో లేదో చూసుకోమన్నాడు. వాసనాక్షయం అయితే శరీరం అవసరం ఉండదు, ఇంకా శరీరం అవసరం లేకపోతే మళ్ళీ ఇంకా పునర్జన్మ ఉండదు అనమాట. సో అప్పుడు శరీరంతో పని లేదు. హృదయం నిండా మనకి సుఖం ఉంటే దేవుడు దేవుడి పనే ఉంటుంది. హృదయం నిండా సుఖం మనకు వచ్చేస్తే అప్పుడు ఇంకా మనం ఇండిపెండెంట్ అయిపోతాం, ఇండిపెండెంట్ హ్యాపీనెస్ అయిపోతుంది. సో అప్పుడు ఇంకా మనకి ఈ మళ్ళీ చావు పుట్టుకుల సర్కిల్లో నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. సో అద్భుతంగా ఈరోజు సెషన్ మితిన్ చెప్పడం, వి ఆల్ ఎంజాయ్డ్ దిస్ అ లాట్ మితిన్. మళ్ళీ ఇంకెప్పుడన్నా సందర్భం కుదిరినప్పుడు ఈ మిగతావి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని జస్ట్ నోట్ ఇట్ డౌన్. యా సో మళ్ళీ నెక్స్ట్ వారం మాట్లాడుకుందామండి. యా థ్యాంక్ యూ సో మచ్ మితిన్. ఓం శ్రీ నాన. యా యా టెల్ మీ,
మీరు చెప్పిన వీడియో అది బ్రహ్మయోని వీడియో వీడియో ఉంది నా దగ్గర, నేను పంపిస్తాను.
పంపిస్తే వెబ్సైట్ లో పెట్టుకుంటాం లే మితిన్, వెబ్సైట్ లో పెడదాం. ఓకే ఓకే, ఓం యా థ్యాంక్ యూ. ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. థ్యాంక్ యూ ఆల్.